శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ 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 శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ 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 ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ. ఈ రోజున మనం అందరం ఆత్రేయపురం గ్రామం విచ్చేసి ఉన్నాం. అత్రి మహర్షితో అనుబంధం ఉన్న గ్రామం ఆత్రేయపురం. ఇది చాలా ప్రాచీనమైన గ్రామం. ఇక్కడ హై స్కూల్ ఉంది, కాలేజీ ఉంది. చాలా ప్రాచీనమైన గ్రామం, ప్రసిద్ధి పొందినటువంటి గ్రామం ఆత్రేయపురం. ఆత్రేయపురంలో తర్వాత దీనికి మామిడి తాండ్రు ఒకటి, పూల చెట్లు ఒకటి చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రామం. రెండు తీపి, మామిడి తాండ్రు తీపి, పూల చెట్లు తీపి, అంటే తీపి గ్రామం. ఆత్రేయపురం గ్రామం తీపి గ్రామం. తర్వాత ఈ గ్రామంలో ప్రాచీనం నుంచి హై స్కూల్ ఉండటం వల్ల ఇక్కడ చాలా మంది చదువుకుని అభివృద్ధిలోకి వచ్చారు. ఇక్కడ మనం ఈ రోజు ఇచ్చేసిన కార్యక్రమం ఎందుకు, ఈ సభ ఇక్కడ ఎందుకు నిర్వర్తించాం అని మీలో కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ ఫోర్వర్డ్ చెప్పాలి, పరిచయం చెప్పాలి. ఇది మన ఉండి స్వగ్రామస్తులు గుత్తుముక్కల కృష్ణరాజు గారు, వారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. వారు అత్తవారు ఆత్రేయపురం. కృష్ణరాజు గారి ధర్మపరిచయం పేరు సుబ్బలక్ష్మి. వారిని చూసి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. కృష్ణరాజు గారిని, సుబ్బలక్ష్మి గారిని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. మనకు ధనం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, చదువు ఎక్కువ ఉన్నా చదువు తక్కువ ఉన్నా అది ముఖ్యం కాదు. ముందు క్రమశిక్షణ, జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. డిసిప్లిన్ నేర్చిపెట్టకూడదు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా జీవితంలో క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు. ఈ రోజున కృష్ణరాజు గారి అత్తవారు ఇది ఆత్రేయపురం. వారు ఇక్కడ సుమారు ఎప్పుడు కాటం ద్వారా ఆనకట్ట ఎప్పుడో 1852 పూర్తి చేసేది. అప్పుడు ఇంచుమించుగా 150 సంవత్సరాలు అవుతుంది కాటం ద్వారా ఇక్కడ ఆనకట్ట పూర్చి. ఇక్కడ శివాలయానికి, పూర్వమైన శివాలయానికి ఇంచుమించుగా 200 సంవత్సరాలు వయసు ఉంది. తర్వాత పాడిమట్టం అది శిథిలం అయింది, కొంచెం శిథిలం అయితే అది పునరుద్ధరణ కార్యక్రమం. కృష్ణరాజు గారు ఈ ఆత్రేయపురం గ్రామస్తుల సహకారంతో, అర్చకుల సహకారంతో, పురోహితుల సహకారంతో కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారి భావమర్ధులు అందరికీ కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ ఆలయం యొక్క శివాలయం పునరుద్ధరణ చేశారు. దీన్ని పునరుద్ధరణ కార్యక్రమం అంటారు. అంటే ప్రాచీనంగా ఆలయం ఉంది, దాన్ని పునరుద్ధరణ చేశారు. ఇది శ్రమతోటి పని, డబ్బుతోటి, ఖర్చుతోటి కూడిన పని, శ్రమతోటి కూడిన పని. రెండు శ్రమ కృష్ణరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ 4 రోజులైంది. 4 రోజుల నుంచి రుచి వరుస అంటారు దీన్ని. ఈ పూజా కార్యక్రమాల్లో, యజ్ఞ కార్యక్రమాల్లో, హోమాల కార్యక్రమాల్లో విశ్రాంతి లేకుండా ఆయన పాల్గొన్నారు. 4 రోజులు కృష్ణరాజు గారు చెప్పారు, నా ఊరికే మంత్రం ఏంటనే కాదు, దాని అర్థం కూడా తెలుసుకున్నాను. ఈ 4 రోజుల నుంచి ఈ దేవతలను ఆహ్వానించడం, శివాలయం, ఈ శివలింగం ప్రతిష్ట, ఇవన్నీ వారి 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి యజ్ఞశాలలో వారు చేసిన మంత్రమే కదా, నా అర్థం కూడా తెలుసుకుంటూ వచ్చాను ఈ 4 రోజుల నుంచి అని కృష్ణరాజు గారు అన్నారు. ఈ 4 రోజుల నుంచి శారీరకంగా శ్రమ పెట్టడమే కాకుండా ధనాన్ని వెచ్చించి ఈ పుణ్య కార్యక్రమం చేశారు కృష్ణరాజు గారు. పుణ్య కార్యక్రమం చేయటానికి అది శివ సంకల్పం లేకపోతే మనం డబ్బు ఉన్నా చేయలేం. ఒక మంచి పని చేయాలంటే మనకు 1000 కోట్లు డబ్బున్నా ఒక మంచి పని చేయాలన్న సంకల్పం రాకపోతే చేయలేము. అది 1,000 కోట్లు డబ్బు ధనం ఉందని మనం ఏమీ చేయలేం. అలాగే మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో గోచేరు రాఘవరాజు గారికి ఆ రోజుల్లో 1950 13,000 ఎకరం ఉండదు. ఆయన చేస్తే మంచి పని చేసినట్టు కనపడదు, ఆస్తి ఇప్పుడు లేదు. ఇప్పుడు గోచేరు రాఘవరాజు గారికి గోచేరులో మొత్తం 8 ఎకరాలు పొలం, 1950 13,000 ఎకరం పొలం. మెడ్రాస్ అసెంబ్లీలో ఆ రోజుల్లో కాంపోజిట్ స్టేట్ లో రెవెన్యూ పన్ను రైతాంగంలో రెవెన్యూ పన్ను ఎవరు కడుతున్నారని ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఏం చెప్పాడు, పలానా పశ్చిమ గోదావరి జిల్లా గోచేరు రాఘవరాజు గారు రెవెన్యూ పన్ను ఎక్కువ కడుతున్నారు. మెడ్రాస్ అసెంబ్లీలో కూడా ఆయన పేరు వచ్చింది. ఆయన చేతితోడు ఒక మంచి పని కూడా చేసినట్టు కనపడదు. అంటే ధనం ఉందని మనం చేయలేము. అది ఈశ్వర సంకల్పం లేకుండా మన ఈ ఉపాధిని ఉపయోగించుకుని పరమేశ్వరుడు సర్వేశ్వరుడు నారాయణుడు చేయించవలసినవి. కానీ మనం డబ్బునంత మాత్రం చేత మంచి పనులు చేస్తామని అనుకోలేదు, చేయలేదు. అంచేత కృష్ణరాజు గారు వారి బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వారు ఎంతో ఖర్చుతో కూడిన పడ్డండి. అది కూడా భక్తితో చేశారు, శ్రద్ధతో చేశారు, విశ్వాసంతో చేశారు. చేసిన పని భక్తితో చేశారు, శ్రద్ధతో చేశారు, విశ్వాసంతో చేశారు. అది బొమ్మను చేయలేదు, నిజంగా సర్వేశ్వరుడైన భావంతో ఆ పరమేశ్వర భావంతో చేశారు ఈ 4 రోజులు ఈ కార్యక్రమం. ఇది ఒక గంట పని కాదు, 2 గంటల పని కాదు, 4 రోజుల నుంచి 4 రోజుల నుంచి వారి పడ్డ శ్రమని పూజ అనే భావంతో చేశారు. అది శ్రమ కాదు, పూజ. అది పూజ అనే భావంతో ఈ పని చేశారు. పరమేశ్వరుడే కనుగ్రహం, సర్వేశ్వరుడే కనుగ్రహం వారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా వారి పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలని, పరమేశ్వరుడు అనుగ్రహం వారి కుటుంబ సభ్యులందరి మీద వర్షించాలని నేను ఈ సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. అలాగే కృష్ణరావు గారికి ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళిద్దరు కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చారు. వాళ్ళిద్దరి తోటి నాకు పరిచయం హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపించటం. ఇద్దరు కూడా పెద్దవాడి పేరు విజ్జి, రెండోవాడి పేరు చక్రి. పెద్దవాడి పేరు విజ్జి, రెండవ పాడు చక్రి. వాళ్ళిద్దరు కూడా మంచి చదువులు చదువుతున్నారు. ఇప్పుడు చదువులు మనం చెప్పించిన వాళ్ళు చదువుకోవాలి కదా. కృష్ణరావు గారి ఎంకరేజ్మెంట్ ఉన్నా సరిపోదు, వాళ్ళంతరాడు చదువుకోవాలి కదా. వాళ్ళు బాగా చదువుకుని జీవితంలో అభివృద్ధిలోకి వచ్చి బాగా సెటిల్ అయ్యారు లైఫ్ లో. వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు అంటే వాళ్ళకి బాగా ఇష్టం, విజయకి ఇష్టం, చక్రికి ఇష్టం. అంచేత ఆ కుటుంబ సభ్యుని అందరికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వర్షించాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. ఈ ఈ కర్మకాండ చైతన్యంలో కూడా 4 రకాల కర్మలు ఉన్నాయి. మనం రోజు కాలకృత్యాలు తీర్చుకుంటాం, స్నానం చేస్తాం, అన్నం తింటాం, ఇవన్నీ స్వాభావిక కర్మలు అంటారు. దీనివల్ల పుణ్యం రాదు. మన అన్నం తింటే, అన్నం తినటం వల్ల పుణ్యం రాదు, పాపం రాదు. అది మన శరీరం నిలబట్టడం కోసం తింటాం. మన అన్నం తినటం వల్ల ఎవరికో ఉద్ధరింపు కాదు. మనం స్నానం చేస్తాం, ఎవరికో ఉద్ధరింపు కాదు. వీటిని స్వాభావిక కర్మలు అంటారు. దీనికి పుణ్యం లేదు, పాపం లేదు, ఏదో శరీరం ఉంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఏదో పనులు చేస్తాం. మెయింటైన్ అవ్వాలి కదా శరీరం. స్వాభావిక కర్మలు అంటారు. అంటే కాలకృత్యాలు తీర్చుకుంటాం, ముఖం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, అన్నం తింటాం, ఇవన్నీ స్వాభావిక కర్మలు. అంటే శరీరానికి సంబంధించినటువంటి కర్మలు. దీనివల్ల పుణ్యం లేదు, పాపం లేదు. నేను స్నానం చేసి వచ్చాను, నాకు పుణ్యం అంటే దానికి పుణ్యం లేదు, స్వాభావిక కర్మలు. నేను అన్నం తిన్నామంటే మాకేమైనా పుణ్యం వస్తుందంటే ఆ మాటకు అర్థం లేదు. ఇట్లా స్వాభావిక కర్మలు అంటారు. 2 నైమిత్తిక కర్మలు. వాటి వల్ల పుణ్యం లేదు, పాపం. నైమిత్తిక కర్మలు అంటే మనకేదో శరీరానికి రోగం వస్తుంది, మందు వాడతాం. శరీరానికి ఏదైనా రోగం వస్తుంది, మందు వాడతాం. అంటే ఆ నిమిత్తాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి చేసే పని ఒకటి ఉంటుంది, దాన్ని నైమిత్తిక కర్మలు అంటారు. రోజు చెయ్యం అది. అంటే రోజు స్నానం చేసిన రోజు మందులు తినం మనం. ఎప్పుడైనా అనారోగ్యం వస్తే తింటాం, దాన్ని నైమిత్తిక కర్మలు అని అంటారు. తర్వాత సకామ కర్మ. సకామ కర్మ అంటే మనకు పొట్ట ఉంది. పొట్ట ఉందంటే ఏదో పోషించుకోవాలి. మన పొట్ట మనం పోషించుకోవాలి. మన పొట్ట మీద ఇతరుల కోసం మనకు ఆధారపడి ఉంటే, మన పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడితే మనకు బానిసత్వం వస్తుంది. ఎంతో కొంత మనం మన పొట్టకు మనం ఎంతో కొంత కృషి చేసుకోవాలి. వ్యవసాయం చేసుకోవటం, లేకపోతే ఒక ఉద్యోగం, మరొకటో. ఈ లోకంలో అనేక కర్మకాండలు ఉన్నాయి, అది అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దేహయాత్రకి మనం సరిపడి పని చేసుకోవాలి. భగవద్గీతలో నారాయణుడు కూడా, భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, నీ దేహయాత్రకి ఇతరుల మీద ఆధారపడకు, నీ దేహయాత్రకి సరిపడి నువ్వు పని చేసుకో అని చెప్పాడు. దాన్ని దేహాత్రికి సరిపడి పని చేసుకుంటూ సత్కర్మ కూడా ఎంతో కొంత చేస్తూ ఉండాలి. అంటే సత్కర్మ జ్ఞాపకం పెట్టుకోండి, సత్కర్మ చేయని వాడు నిష్కామ కర్మ చేయలేదు. ఇవాళ నేను గంటలో వచ్చేసి నేను ఏదో నిష్కర్మ కోరికతోడు సంబంధం లేకుండా, ఫలకాంక్షతోడు సంబంధం లేకుండా నేనేదో నిష్కామ కర్మ చేస్తాను, ఒక రోజులో సాధ్యమేది కాదు, మనం మాటలు చెప్పుకున్నాం తేలిక కాదు. ముందు సకామకర్మలు ప్రతి మనిషి ఏదో ఫలాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, పని చేస్తూ ఉంటాడు. కొంతమంది వాళ్ళ కానీ శరీరానికి వాళ్ళ దేహయాత్రకి సరిపడి మించి డబ్బు వస్తూ ఉంటుంది. వాళ్ళు చేసే కృషిలో ఈశ్వర కటాక్షం కనుక ఉంటే వాళ్ళు చేసిన కృషిలో వాళ్ళ కుటుంబానికి అవసరాలకు మించినటువంటి ఎక్కువ డబ్బు ఇంకా కొన్ని కుటుంబాలు అన్ని కుటుంబాలకు రావు, కొన్ని కుటుంబాలకు వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ సత్కర్మకి కొంత డబ్బు కేటాయించి మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇది జ్ఞాపకించుకోండి. ఇది మీకు వచ్చిన రాజగోపాలాచారి చెప్పాడు ఒక మాట, మీకు వచ్చిన డబ్బులో మీరు ఏదో కొంత అనుగ్రహిస్తూ అంటే మీ కుటుంబ పోషణను చూసుకుంటూ కొంత మీరు సమాజానికి ఏదైనా సామాజిక స్పృహతో కొంత సమాజానికి ఉపయోగపడితే అది దేవాలయం అవచ్చు, విద్యాలయం అవచ్చు, ఏదైనా సరే సామాజిక స్పృహతో సమాజానికి మీరు ఎంతో కొంత ఉపయోగపడతంటే ఆ డబ్బు మీరు వేస్ట్ అనుకుంటున్నారేమో, వేస్ట్ అని కాదు, దేవుడు బ్యాంకులో ఆ డబ్బు పెడుతుందని చెప్పాడు. మీరు కొట్టక తినేది వేస్ట్ అవ్వచ్చు, కానీ ఇతరులకి మీరు సత్కర్మ చేసి ఆ సత్కర్మ వల్ల వచ్చిన పరిచయం మీరు కొంత ఎంజాయ్ చేసి కొంత సమాజానికి ఉపయోగిస్తే సమాజానికి ఉపయోగించే డబ్బు వేస్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటు, కానీ దేవుడు తన బ్యాంకులో వేసుకుని, స్టేట్ బ్యాంకు కాదు, ఇండియన్ బ్యాంక్ కాదు, ఆంధ్ర బ్యాంక్ కాదు, దేవుడు స్వయంగా తన బ్యాంకులో వేసుకుంటాడు. ఇక స్టేట్ బ్యాంకులో ఉన్న డబ్బు పరలోకంలో మనకి చెల్లదు. ఇక స్టేట్ బ్యాంకులో మనకు 10 కోట్ల డబ్బు ఉందనుకోండి, మన శరీరాన్ని ప్రాణం పీల్చిపెట్టి చెడిపోతుంది అనుకోండి, 11 10 కోట్లు ఇక్కడ వారసులు తినేస్తారు, కానీ నీకు కూడా రాదు. కానీ నీకు కూడా ఏదొస్తుందంటే వారసులు తినేస్తారు 10 కోట్లు, మహా చేస్తే 11వ రోజు నీకు కార్యక్రమం ఏదో చేస్తారు, అంతకంటే అది చేసేది ఏమి ఉండదు. తర్వాత నీ పేరు కూడా తలపెట్ట. తర్వాత మీరు ఇతరులకు చేసింది ఉంటుంది చూడండి, అది దేవుడు తన బ్యాంకులు వేసుకుని మీరు పరలోకంలోకి వెళ్ళాక ఆ డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తాడు. కనుక స్టేట్ బ్యాంక్ ఏజెంట్ మీకు ఇవ్వడం. ఓ సందర్భంలో రాజగోపాలాచారి చెప్పాడు, ఇతరులకు మీరు చేసిన వేస్ట్ అనుకుంటారు, అది డివైన్ బ్యాంకు, అది డివైన్ బ్యాంకులో పడుతుంది. ఇక్కడ డబ్బు పరలోకంలో చల్లదు, ఇక్కడ ఇతరులకు చేసింది దేవుడు తన బ్యాంకులో వేసుకుంటాడు కాబట్టి పరలోకంలో కూడా డబ్బు మీకు ఉపయోగపడుతుందని ఆచార్య చెప్పాడు సార్. ఇది సత్కర్మ చేయించడంలో వస్తుంది. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే మీరు ఏదైనా సత్కర్మ చేస్తూ మీ కుటుంబ పోషణకి మిగిలింది, ధనవంతుడు ధనవంతుడు అంటే మన ఊరికే మన బట్ట కట్టుకోవడానికి, మనకు అన్నం తినడానికి, మన ఉండటానికి ఉండటానికి ఇల్లు ఉంటే ధనవంతుడు కాదు, మన ఖర్చులు పోను, సమాజానికి ఏదైనా ఖర్చు పెట్టగల శక్తి మనకు ఉంటే ధనవంతుడం. అందుకని మన అన్నం తిరిగి మన కుటుంబం బ్యాలెన్స్కి మన కుటుంబం మేనేజ్మెంట్కి సరిపడే డబ్బు ఉందనుకోండి, మనం ధనవంతుడి లిస్టులోకి రాకూడదు. ఇంకా మెయింటైన్ అవుతున్నాం అంతే, అంతవరకే మన మెయింటెనెన్స్ పోనా అదనంగా ఏదైనా డబ్బు ఉంటే సమాజానికి ఉపయోగపడాలి, కానీ సమాజానికి ఉపయోగపడలేదు. ఒకవేళ అటువంటి అవకాశం వాళ్ళు ఎవరైనా ఉంటే సమాజానికి ఉపయోగపడటం మంచిది. సత్కర్మ చేస్తూ ఆ కర్మ ఫలితాన్ని కొంతైనా మీరు సమాజానికి ఉపయోగిస్తుంటే ఏదో జన్మలో మీకు నిష్కామ కర్మ చేసే అలవాటు వస్తుంది. అంతేకాని ఈవేళ గంటలు నేను ఏదో నిష్కామం చేసేస్తాను, దేశాన్ని ఉద్ధరించేస్తాను, ఈ స్వార్థం లేకుండా నేను పని చేస్తున్నానంటే ఇవన్నీ బుడబొక్కలు మాట్లాడి. అంటే నిష్కామ కర్మ ఎప్పుడు చేయగలమంటే కొన్ని జన్మల్లో మనం సత్కర్మ చేశాక కర్మ ఫలాన్ని సమాజానికి కొంత త్యాగం చేస్తే తర్వాత నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా, అసలు ఏ రకమైన కోరిక లేకుండా కర్మ చేసే శక్తి మనకు కలుగుతుంది. ఆ నిష్కామ కర్మ చేయటం వల్ల ఏమిటంటే అంటే వాడు కర్మ నిష్కామ కర్మ చేసేవాడికి ఫలకాంక్ష ఉండదు, కోరిక లేకుండా కర్మ చేస్తూ ఉంటాడు. అది మామూలుగా వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు, వచ్చేది ఏదో రావటం వల్ల పొంగిపోవడం, రావటం వల్ల పొంగిపోడు, రావటం వల్ల వచ్చి రావటం వల్ల ఏదో పొంగిపోడు, రాకలేదని డిప్రెషన్లోకి వెళ్ళి కుంగిపోవడం. ధర్మం అధర్మం, సత్యం అసత్యం, వాడు నిష్కామ కర్మలు చేసేవాడు ఏం చేస్తాడంటే ధర్మం అధర్మం ఈ రెండాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అధర్మాన్ని వదిలేస్తాడు. సత్యం అసత్యం, సత్యాన్ని పట్టుకుంటాడు, అసత్యాన్ని వదిలేస్తాడు. ఆత్మ అనాత్మ, అనాత్మను వదిలేస్తాడు, ఆత్మను పట్టుకుంటాడు. ఇలా విభజించుకుంటూ విభజించుకుంటూ వెళ్ళిపోయి ఆది జన్మకి అదే జన్మలో బ్రహ్మజ్ఞానం అయిపోతాడు. అంటే డిస్క్రిమినేషన్ వచ్చేస్తున్నాయి. ఎవరికి సత్కర్మ చేశాక కొంతకాలం నిష్కామ కర్మ చేస్తారు వాళ్ళు, ఆ నిష్కామ కర్మ చేస్తాంటే కొంతకాలం వాడికి డిస్క్రిమినేషన్, వివేకం పెరుగుతుంది, వైరాగ్యం పెరుగుతుంది. పైకి ఎప్పుడు కూడా మనం అందరిలాగా కనిపిస్తుంటాం, లోపల వైరాగ్యం పెంచుకుంటూ రావాలి. పైకి నార్మల్గానే ఉండాలి, న్యాచురల్గానే ఉండాలి, లోపల మటుకు మనం వైరాగ్యాన్ని పెంచుకుంటూ రావాలి. పైకి మామూలుగా అందరిగా నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. తర్వాత మనం ఏదైనా నిష్కామ కోరిక లేకుండా కర్మ కనుక మనం చేయటం ప్రారంభిస్తే, కోరిక లేకుండా కర్మ చేస్తున్నాం అనుకోండి, పని చేస్తే దానివల్ల కూడా ఫలితం వస్తుంది. మనం ఆశించినా ఆశించకపోయినా ఆ కర్మకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు ఆ నిష్కామ కర్మ బంధించదు, నిష్కామ కర్మ బంధించదు. మీకు ఎందుకు చెప్తున్నాయంటే, సకామ కర్మ చేసి ఫలకాంక్షని కొంత త్యాగం చేసిన వాడికి అది ఎంతో కొంత జీవితంలో త్యాగం చేయకపోతే వాడికి శాంతి దొరకదు. చాలా మంది అంటారు మాకు శాంతి లేదు, మాకు శాంతుడు. అది మీ జీవితంలో ఎవరికైనా ఏదైనా సహకారం చేశారో సహాయం చేశారో, ఎంతో కొంత మానవ జన్మ ఇచ్చిన తర్వాత ఎంతో కొంత త్యాగం చేయకపోతే వాడికి శాంతి దొరకదు, వాడికి మోక్షం లేదు, వాడికి పరమార్థం లేదు, ముక్తి లేదు, మోక్షం లేదు, బ్రహ్మజ్ఞానం ఆశ్రయం లేదు. అలాగని మీ సంసారాలు పాడు చేసుకోమని కదా భగవంతుడు చెప్పింది. మీరు మీరు సమాజానికి ఉపయోగపడే శక్తి ఉన్నప్పుడు ఎంతో కొంత ఉపయోగపడండి అని అదే రమణ మహర్షి గారు చెప్పారు. ఇతరులకి మీరు చేసేది సహాయ సహకారములు తిరిగి మీకే వస్తారు, కానీ భగవంతుడికి ఏమీ అక్కర్లేదని. భగవంతుడు పూర్ణ కాముడు, అన్ని కోరికలు నెరవేరినవాడు భగవంతుడు. మీరు ఏదైనా మంచి పని చేస్తే దాని ఫలితం మీకు తిరిగి ఇచ్చేస్తారు, కానీ భగవంతుడికి ఏమీ అక్కర్లేదు. ఎందుకు ఏమీ అక్కర్లేదు అంటే దానికి వాడికి భగవంతుడు అంటే ఎవడంటే వాడికి నెరవేరవలసిన కోరిక అంటే లేదు, నెరవేర్చుకోవటానికి నిండిపోయిన కోరిక లేదు, వాడు భగవంతుడు. అన్ని కోరికలు నెరవేరినవాడు భగవంతుడు. ఈ కోరిక మనకు నెరవేరలేదు, ఇది నేర్చుకుందాం, ఈ కోరిక నెరవేర్చుకుందాం అనుకున్నాడు ఎవడు? దేవుడు కాదు, వాడు జ్ఞాని కాదు. అంటే మీరు ఏదైనా సత్కర్మ చేస్తే ఈశ్వరుడికి ఏమీ అక్కర్లేదు, మీ పనికి మీకే తిరిగి ఇచ్చేస్తాడు, ఈ జన్మలోదైనా రాబోయే జన్మలో. అంటే మనం నిష్కామ కర్మ కనుక చేస్తుంటే మనం పవిత్రం అవుతూ ఉంటాం. తర్వాత భయం తగ్గిపోతుంది, భయం తగ్గిపోతుంది. భయం అంటే భయం ఎందుకంటే కర్తృత్వం వల్ల భయం వస్తుంది. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, లోపల హృదయ గ్రంథి అని ఒకటి ఉంటుంది, మనకు అందరికీ ఉంటుంది అది గ్రంథి. ఆ గ్రంథులు మనం చేపి మనకు పునర్జన్మ రాగం, ఇది వేదంలో చెప్పబడింది. గ్రంథి ఏంటి? ముడి. అది ఏం చేస్తుందంటే మనం ఏదైతే అవునో, మనం ఏదైతే అవునో అది అది కానికను చూపిస్తుంది. ఏదైతే కాదో అది అవునికను చూపి ఐదాన్ని కానికంగా కాని వస్తువుకని చూపిస్తుంది, కాని వస్తువుని అయిన వస్తువుగా చూపిస్తుంది. మనం ఏదిగా ఉన్నాం? ఆత్మావంతుడైన భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, అందరి హృదయాల్లోనే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అది ఆత్మ. ఆత్మ వేరు, ఈశ్వరుడు వేరే కాదు. భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఉన్న వస్తువునే మనం ఆత్మను పిలుస్తున్నాం. అంతేకాని మన లోపల ఉన్న ఆత్మ వేరు, ఈశ్వరుడు వేరు కాదు. మనం భక్తులు, భక్తులు అంటే ఏదో ఒక ఆలయానికి వెళ్ళి నమస్కారం పెట్టుకు వచ్చినంత మాత్రమే చేసే భక్తులం కాదు. అందరి హృదయంలో నా సద్వస్తువును చూసిన వాడే. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈశ్వరుని ఎలా పూజిస్తున్నామో, ఎలా జపిస్తున్నామో, అంటే దేవకోటి పట్ల అటువంటి సద్భావనతో. అంటే ఇప్పుడు దేవుడి గుళ్ళోకి వెళ్తాం మనం, దేవుడి గుళ్ళోకి వెళ్ళి రూపాయి ఎంత వేస్తాం, హారత పడిందో వేసినప్పుడు సేవ చేసామనుకుని పూజ చేసామనుకుంటాం. అలా మానవ జాతి పట్ల వాళ్ళు మీరు ఏ పని చేస్తున్నారో సేవ కింద చేయకూడదు, పూజ కింద చేస్తే మీకు పుణ్యం వస్తుంది. మీరు చేసే సేవే ఇప్పుడు నీకు నేను 10 పైసలు ఇస్తే నేను దానం చేసుకుంటాను, దానం చేశానంటాను. కానీ గుళ్ళోకెళ్ళి శివుడికి ఇచ్చానుకోండి 10 పైసలు, దానం ఎవరు అంట పూజ చేసుకొచ్చారంటాడు. అలాగే మనిషిలో కూడా మీరు దేవుణ్ణి చూస్తూ సేవ అనుకుంటుంది, పూజ అనుకుంటే మీకు పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వల్ల మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, పుణ్యఫలం ఉండాలి. ఒక మనిషికి ఆత్మజ్ఞానం కలగాలంటే, ఆత్మశాంతి కలగాలంటే వాడికి పుణ్యఫలం లేకుండా ఎంతో కొంత ఆ పుణ్యఫలం సపోర్ట్ ఉండాలి. ఆ పుణ్యఫలం సపోర్ట్ లేకుండా అది కలగదు వాడికి. మనకి పూర్వజన్మల నుంచి మనం చేసి కృషి చేసుకుని వస్తున్నటువంటి ఆ పుణ్యఫలం సపోర్ట్ కనుక మనకు లేకపోతే, ఆ సత్కర్మ తాలూకు సపోర్ట్ కనుక మనకు లేకపోతే మనస్సుకు అంతర్దృష్టి కలగదు, మనస్సుకు లోచూపు కలగదు. లోచూపు కలిగితే మీకు ఆమె లోపలనేటువంటి ఆత్మ మనకు స్వరూపంగా వ్యక్తం కాదు. అది స్వరూపంగా వ్యక్తం కావడానికి వివేకం అవసరం, వైరాగ్యం అవసరం, సత్కర్మ యొక్క సపోర్ట్ అవసరం. తర్వాత మనం గమనం ఆప్ చేయకూడదు. ఇప్పుడు ఏదైనా ఆశ్రయపరం వచ్చాం మనం, ఆశ్రయపరం కొంతమంది నడిచి రావచ్చు, కొంతమంది బండి మీద రావచ్చు, కొంతమంది కారు మీద రావచ్చు. ఎలా వచ్చినా నెమ్మదిగా వచ్చినా, వేగం కారు మీద వచ్చిన వాళ్ళు కొంత తొందరగా వస్తారు, నడిచి వచ్చిన వాళ్ళు కొంత లేటుగా వస్తారు. కానీ రూట్ తప్పకూడదు ఆశ్రయపరం. మనం ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మనకు అందరికీ మోక్షం కావాలనుకుంటే, శాంతి కావాలంటే, మనం అందరం తరించబడాలంటే ఒక దృష్టి పెట్టుకోండి, ప్రయాణం ఆప్ చేయకూడదు, నెమ్మదిగానే నడవండి. అబ్రహాం లింకన్ అనేవాడు ఆయన స్లో వాకర్, కానీ డెస్టినేషన్ మిస్ అవను. నేను నెమ్మదిగానే నడుస్తాను కానీ డెస్టినేషన్ మటుకు మిస్ అవను. ఆయన స్లో వాకర్ అనేవాడు. అలాగే మనం ఎలాగొచ్చిన గమనం ఆప్ చేయకూడదు. కొన్ని చీమ ఎంత నెమ్మదిగా నడుస్తుందో అలా నెమ్మదిగా నడిచి వచ్చేవానికి ఆశ్రయపురం, ఒక రోజు ఆలస్యం అవుతుంది కానీ ఆశ్రయపురం వచ్చేస్తాం. తర్వాత మీరేం చేయాలి, మీరు ఇంటికాడ పనులు అయిపోయిన తర్వాత మీ ఇంటికాడ మమ్మల్ని నైమీ స్వాభావిక కర్మలు ఉంటాయి, వంట చేసుకోవటం, భోజనం చేయడం, దానివల్ల ఏది పుణ్యం వస్తుంది అనుకోకండి. కానీ బాడీ మెయింటైన్ చేయడానికే దాన్ని స్వాభావిక సహజంగా చేసుకునే కర్మలు. మరి అది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఏదో ఒక భక్తి గ్రంథాలు, భాగవతం కానీ లేకపోతే భగవద్గీత కానీ, మీ పని ఇంటికాడ పని పూర్తయిన తర్వాత అధ్యయనం చేసుకోవాలి. అంటే భగవంతుడు చెప్పిన మాటలు అధ్యయనం చేసుకోవాలి. సాధ్యానంతరు కూడా లోకులతోటి, లౌకికులతో స్నేహాలు తగ్గించుకోవాలి. ఈ లోకం మాటలు లోకానికి సంబంధించిన గోష్ఠి తగ్గించుకోవాలి. తర్వాత ఇతర వ్యవహారాల్లో మనం కలగజేసుకుని కొన్ని హృదయ గ్రంథి పెరిగిపోతుంది. అంటే నేను హృదయ గ్రంథి చెప్తే ఇక్కడ ఆగిపోయాను. హృదయ గ్రంథి అంటే ఏం చేస్తుంటే ముడి, గ్రంథి అంటే ఏంటి ముడి. ఆ ముడి ప్రతి జన్మలోకి వస్తుంది. మనకి జ్ఞానం కలిగే వరకు మనం ముడి విడిచిపెట్టదు. ఈ హృదయ గ్రంథి గురించి ఉపనిషత్తులు ఎక్కువ చెప్తారు. ఆ గ్రంథి విడిపోవాలి, ముడి విడిపోవాలి. అంటే మనం ఏదిగా ఉన్నామో అది ఆ గ్రంథి ఉన్నంతకాలం అది స్ఫురణక రాదు. అంటే మనం చావులేని సత్పదార్థం మన హృదయంలో ఉంది, చావులేని సత్పదార్థం మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉంటుంది కదా, అది మనమై ఉన్నాం, అది మనమై ఉన్నాం. అది దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఆనందం. అది ఎప్పుడు ఉంటుంది. మన శరీరం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా ఒక సత్పదార్థం ఇక్కడ ఉంది, అది మనమే. కానీ అది మనమైనా అది మనం అనేటువంటి అది ఆలోచన, అది మనమైనటువంటి స్ఫురించడం లేదు మనకు. అది ఏదిగా మనం ఉన్నామో దాని తాలూకు ఎరుక మనకు రావటం లేదు, దాని తాలూకు ఎరుక మనకు రావటం లేదు. ఇప్పుడు నా జేబులో 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 10 రూపాయలు ఉన్నాయని నాకు తెలియదు అనుకోండి, అనుకోండి మాట వేసుకుని, నాకు సోడా తాగాలని అనుకోండి, అది నా 10 రూపాయలు నా జేబులో ఉన్నాయని తెలియకపోతే మిమ్మల్ని అడగాలి నేను సోడా తాగాలి దాన్ని మిమ్మల్ని పే చేయండి. అది నా జేబులో ఉన్న ప్రయోజనం అది ఉన్నందని తెలియాలి. అలాగే లోపల ఒక వస్తువు ఉంది, లోపల బ్రహ్మం ఉంది, దానికి మరణం లేదు, దానికి పుట్టుక లేదు, దానికి ముసలితనం లేదు. పైగా ఎలా ఉంటుంది, దాని స్వరూపం శాంతి, అది దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఆనందం, అది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, ఏదో ఒక యోనిలోంచి బయటకు వచ్చాం. తల్లి యోనిలోంచే మన ఒక యోని తల్లి యొక్క యోనిలోంచే మత్తీయులందరూ ఈ దేవకోటి అంతా వచ్చింది. అలాగే ఈ పంచభూతాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, దేవతలు, నక్షత్రాలు, ఈ ఖగోళం, ఇదంతా మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా మన అందరం ఏదో ఒక యోనిలోంచి బయటకు వచ్చాం కదా. అలాగే కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా బ్రహ్మం అనే యోనిలోంచి వచ్చింది. ఆ బ్రహ్మం ఎక్కడుందంటే నక్షత్రాలు, దేవతలు, పంచభూతాలు, మొత్తం అంతా పంచ ఖగోళం, ఖగోళం భూమి, దీనికి ఉన్న లోకాలు, దీని పైన అదో లోకాలు, ఊర్ధ్వ లోకాలు, అక్కడ ఉన్న జీవకోటి, మొత్తం సృష్టి అంతా బ్రహ్మం అనే యోనిలోంచి బయటకు వచ్చింది. మీరు ఏ యోనిలోంచి బయటకు వచ్చారో ఆవిడ మీరు అమ్మ అంటారు. ఏ యోనిలోంచి అయితే మీరు బయటకు వచ్చారో ఆ స్త్రీని మీరు ఏమనిపిస్తారు? అమ్మ అంటారు. అలాగే మనం కూడా బ్రహ్మం అనే సృష్టి అంతా బ్రహ్మం అనే యోనిలోంచి వచ్చింది. అంటే మన అందరికీ పంచభూతాలకి, మీకు నాకు, ఖగోళానికి, సూర్యుడికి, చంద్రుడికి తల్లి బ్రహ్మం. అది ఆ బ్రహ్మం ఎక్కడుందంటే, ఆ బ్రహ్మం ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది. అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది. కానీ మన హృదయంలో అవి ఎరుకులోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది, బయట ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఒక్కటంటే ఒక్కటే, దిస్ ఈజ్ దట్ దట్ ఈజ్ దిస్. అంటే అంతటా ఉన్న బ్రహ్మము నా హృదయంలో ఉన్నది, అంతటా ఒకటే ఉంది బ్రహ్మం. లోపల ఉన్నది ఒకటే, బయట ఉన్నది ఒకటే, లోపల ఉన్నది ఒకటే, బయట ఉన్నది ఒకటే. ఇది లోపల ఉంది, కానీ లోపల ఉన్న బ్రహ్మము నాకు ఎరుకలోకి వచ్చాక ఇక్కడ ఉన్నది, బయట ఉన్నది, అంతటా ఉన్నది ఒకటే అని మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ దట్, ఇక్కడ ఉన్నది అక్కడ ఉంది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది, రెండు భేదం లేదు. వేరుగా ఉన్నాయని, భేదంగా ఉన్నాయని ఎంత కనిపిస్తుందంటే దేహము నేను అనే తలంపు వల్ల. ఈ హృదయ గురించి మాట్లాడుతున్నాం. ఈ హృదయ గురించి కోటి జన్మలకు కూడా మనం తెగదనుకోండి ఆత్మజ్ఞానం రాదు, రాదు, వచ్చే సమస్య లేదు. ఆ గ్రంథి ఎలా పట్టుకుని ఉంటుంది జీవుడు, అంటే మన శరీరం చనిపోయాక జీవుడు ప్రయాణం చేస్తాడు. జీవుడు అనండి, అంతఃకరణం అనండి, మనస్సు అనండి, ఈ జీవి శరీరం కాల్చేస్తారు శ్మశానంలో. తర్వాత జీవుడి శరీరాన్ని ఇచ్చేపెట్టాక ప్రయాణం చేస్తాడు. ఆడు ప్రయాణించా వాడు ఏది ఆ లోకానికి వెళ్తూ ఉంటాడు, ఈ లోకానికి వెళ్తూ ఉంటాడు, ఆడు స్వర్గలోకానికి వెళ్తాడు, పుణ్యం అనుభవించాక మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాడు. ఒకవేళ నరకలోకానికి వెళ్తే ఆడు పాపం అనుభవించాక భూమి మీదకి వచ్చేస్తాడు. ఈ భూమిది ట్రైనింగ్ గ్రౌండ్. ఇది జ్ఞానం సంపాదించడానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి, వివేకం పెంచుకోవడానికి, బ్రహ్మానుభవం పొందటానికి, పరిపూర్ణమైనటువంటి శాంతి పొందటానికి ఈ భూమి మంచిది ట్రైనింగ్ గ్రౌండ్. ఈ సృష్టి మంచిది కాదు, చెడ్డది కాదు. ఈ మంచిది కాదు, చెడ్డది కాదు. మన ముఖం అర్థంలో చూసుకుంటాం. అర్థం మంచిది కాదు, చెడ్డది కాదు. మన ముఖంలో ఏదైనా దోషం ఉంటే అర్థం చెబుతుంది, దోషం లేదనుకోండి నీ ముఖం బాగానందం చెబుతుంది. అలాగే సృష్టి అర్థం లాంటిది. మన బలహీనత లేవంటే చూపిస్తుంది, కానీ బలహీనత తెలియదు. అదే మనం సాధన చేసి ఆ బలహీనతను తీసుకోవాలి, కానీ అర్థం మన బలహీనతను తీయదు. అర్థం మన ముఖం మీద మనసు తీయదు, మనమే తీసుకోవాలి. అలాగే సృష్టి మనలో ఉన్న బలహీనతను చెబుతుంది, అయితే బలహీనతను తీయలేదు, మనమే తీసుకోవాలి. ఆ తీసుకోవడానికే సాధన అని పేరు పెట్టారు. అందుకే పూజ, అందుకే జపం, అందుకే ధ్యానం, అందుకే వివేకం, అందుకే విచారణ, అందుకే అన్ని, అందుకే సత్సంగం, అందుకే దానం అని, ధర్మం అని, అన్ని దానికే. అయితే ఈ హృదయ గ్రంథి ఎంతకాలం అయితే తెగలేదో, మనం ఏమనుకుంటున్నాం? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, మనస్సుని ఆత్మ అనుకుంటున్నాం. దేహము ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు. ఈ దేహానికి, ఈ మనస్సుకి, ఈ బుద్ధికి, ఈ పరిసరాలకి, ఈ చావులకి, ఈ పుట్టుకులకి, జయాలకి, అపజయాలకి, ధర్మాలకి, అధర్మాలకి, లాభాలకి, నష్టాలకి, అన్నిటికీ అతీతంగా ఇట్ ఈజ్ అబౌవ్, ఇట్ ఈజ్ అబౌవ్, ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ స్ట్రగుల్. ఈ గొడవలు మనం చెప్పుకునే గొడవలకి ఈ లోపల వస్తువుకి ఏం సంబంధం లేదు. ఈ నరక లోకాలు, స్వర్గలోకాలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ గోయింగు, కమింగు, ఇవన్నిటికి లోపల ఉన్న వస్తువుకి ఏమి సంబంధం లేదు. ఉండే బ్రహ్మం ఒకటి ఉంది, అది ఉండటమే కాదు, అది నీవై ఉన్నావు. అది నీకు, అది నీవై అన్న సంగతి ఈ హృదయ గ్రంథి తెలియ వరకు నీకు తెలియదు. నువ్వు ఎంత పండితుడైనా, ఎంత ధనవంతుడైనా, నీకు ఎంత యశస్సు ఉన్నా నీకు తెలియబడదు. నువ్వెంత మహామాయ, నీ తెలివితేటల వల్ల ఈశ్వరుడు తెలియబడ్డు. ఆ ఈశ్వరుడు ఎవరికి తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. నేను మంచివాడని ప్రతివాడు అనుకుంటాడు, కానీ ఈశ్వరుడు అనుకోవాలి. నువ్వు ఎంత బుద్ధిమంతుడో, నేను బుద్ధిమంతుని, నేను బుద్ధిమంతుని నువ్వు అనుకుంటే సరిపోదు, ఈశ్వరుడు అనుకోవాలి. నీకు ఎవడైతే మోక్షం ఇస్తాడో, నీకు ఎవడైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో వాడు అనుకోవాలి, నువ్వు బుద్ధిమంతుడని. ఎవరే ఇబ్బంది ఏం చేస్తుందంటే, చనిపోయింది నువ్వా, దేహం ఏదో రోజున చనిపోతుంది, ఆ చనిపోయి చెత్త నువ్వా, ఆ చనిపోయి తుక్కు నువ్వా. నువ్వు 1,000 కోట్లు సంపాదించినా, నువ్వు 10 అంతస్తులు మేడ కట్టినా, నువ్వు ముక్కులో బయటికి వెళ్ళిపోతే తుక్కును తీసుకెళ్లి వల్లకట్లో పడేస్తారు, కానీ ఇప్పుడు 1,000 కోట్లు సంపాదించండి ఇంట్లో ఉంచరండి. అయ్యో పాపం 1,000 కోట్లు పెట్టి మేడ కట్టుకున్నాడు, ఇంటికి ఇప్పుడు ఉంచేద్దాం అనుకోరు, తుక్కు తీసి వల్లకట్లో పడేస్తారు. పైగా శవాన్ని తీసుకెళ్ళడం లేదైతే ఎవరి కోసం అయితే సంపాదించడం ఆళ్ళు అనుకుంటారు, కాఫీ తాగడానికి లేట్ అవుతాను, శవం వెళ్ళటానికి లేట్ అవుతానంట. ఇది లోకం, ఇది తుక్కుది. ఈ తుక్కు నువ్వా, ఈ చెత్త నువ్వా, ముక్కులో ఉంది గాలి బయటికి వెళ్ళిపోతే తీసుకెళ్ళి వల్లకాట్లో పడేసి ఇదేను. నువ్వు కాని శవాన్ని నువ్వే అనుకుంటా ఉంటా ప్రతి జనమకు. ఇప్పుడు శరీరం ఏదో రోజు చనిపోతుంది, ఈ శరీరం చనిపోయింది మేము సుఖపడిపోతాం. కానీ మీ ఇంట్లో ఎవరికైనా కష్టాలు ఉన్నాయనుకోండి, శరీరం చనిపోయింది ఇంకా సుఖపడతాం, ఇంట్లో బాధలు పడలేకపోతున్నాం, ఇప్పటికైనా భగవంతుని శరీరం నుంచి విడుదల చేస్తున్నాడు, ఈ శరీరం చనిపోయింది ఇంకా గొడవ వదిలిపోతుంది, మనకి సంసారం పేడ వదిలిపోతుంది అనుకోకుండా, సంసారం అంటే అర్థం అంటే ఎప్పుడు ఉండేదని, ఈ శరీరం చచ్చిపోతే మిమ్మల్ని సంసారం విడిచిపెడితే మంచిగా విడిచిపెట్టదు, ఎప్పుడు ఉండేదే సంసారం. సంసారం మిమ్మల్ని విడిచిపెడుతుంది అనుకోకండి, లోపల ఉరవై గ్రంథమంత కాలం ఎవరిని సంసారం విడిచిపెట్టదు. ఆ సంసారం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేదే సంసారం, రోజు చేసుకునేదే సంసారం. ఈ సంసారం తొందరగా విడిచిపెట్టదు మనిషి. లోపల గ్రంథి ఉంటుంది, గ్రంథి ఏంటి, ముడి. నువ్వు కాని దాన్ని నువ్వనేటట్టు అనిపింపు చేస్తూ ఉంటుంది, అది నువ్వు కాని దాన్ని నువ్వనేటట్టు అనిపింపు చేస్తూ ఉంటుంది. అది అంటే ఈ తుక్కు నువ్వు కాదు. ఎన్నిసార్లు మన పురాణాలు చేసి శరీరమే నేను, శరీరమే నేను, మనస్సే నేను, మనస్సే నేను అంటే, ఆ ఉదయ గ్రంథి ఎవరికైతే తెగిపోయిందో, లోపల ముడి ఎవరికైతే తెగిపోయిందో, లేనిది లేనట్టు తెలుస్తుంది, నీకు ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఉదయ గ్రంథి ఉన్నంత కాలం ఉన్నది లేనిదని వలే కనిపిస్తుంది, లేనిది ఉన్నదని వలే కనిపిస్తుంది. లేనిదానికి ఎప్పుడూ లేదు, ఉన్నదానికి ఎప్పుడూ లేకపోవటం అంటూ లేదు. ఉన్నదానికి లేక మనమేమనుకుంటున్నాం, లేనిదేమో ఉందనుకుంటున్నాం, ఉన్నది లేదనుకుంటున్నాం. ఈ తెరకాస్ట్ మీరు తీరదు ఎప్పుడు, ఉదయ గ్రంథి తెగే వరకు. ఆ ఉదయ గ్రంథి ఎలా తెగుతుంది, ఎంతో సత్కర్మ చేసిన వాడికి, నిష్కామకర్మ చేసిన వాడికి ఫలకాంక్ష ఎలా ఉంటుందో తెలియదు, ఫలకాంక్ష ఎలా ఉంటుందో తెలియని వాడికి కానీ హృదయ గ్రంథ చెగదు. పరమ పవిత్రుడికి కానీ చెగదు, ఈ బుడబొక్కల మాటలకి తెగేది కాదు. అలా ఫలకాంక్ష ఎలా ఉంటుందో తెలియని మహాత్ముడికి మటుకే హృదయ గ్రంథ చెగుతుంది. నువ్వు 1 రూపాయి సంపాదించుకున్నావు, 90 పైసలు నువ్వు అనుభవించు, 10 పైసలు సమాజానికి ఉపయోగపడి, ఆ మాత్రం కూడా నీకు నిష్కామకరం వదిలేయి, సత్కర్మ చేసి సకామ కర్మ చేసి 10 పైసలు విడిచిపెట్టలేని వాడు నువ్వు నిష్కామ కర్మ ఎలాగ చేయలేవు? ఈ ఉదయ గ్రంథి నీకు తెలుస్తుందా? తర్వాత ఇంకోటి, మన ఎవరితోటో మన అవసరం లేని విషయాల్లో మనం కలం చేసుకుంటా ఉంటాం అనుకోండి, ఈ ఉదయ గ్రంథి పెరిగిపోతా ఉంటాం. తర్వాత కొంతమంది కుటుంబానికి పరిమితమై ఉంటారు. ఇంట్లో ఆ ఇంట్లో 4-5 సభ్యులు ఉంటారు, లేకపోతే 10 మంది సభ్యులు ఉంటారు. అదే వాళ్ళ గురించి తప్పించుకో, ఆ ప్రపంచం ఒకటి సమాజం ఒకటి ఉందని కూడా ఆలోచన ఉండదు. వాళ్ళకు ఉదయ గ్రంథి అసలు కదా, వాళ్ళకి ఇంకో చుట్టం అక్కర్లేదు, పట్టం అక్కర్లేదు. ఆ చుట్టానికి డబ్బులు అయిన వాళ్ళకి ఇది ఎవడం వాళ్ళు తెలియదు అంటారు. ఇంక అర్థమవుతుంది. తర్వాత మనకు అంశం లేని గొడవల్లో కలర్ చేసుకుంటా ఉంటాం అనుకోండి, గొప్పల కోసం, ఏదో కీర్తి కోసం. ఈ కీర్తి కంక్ష కూడా చాలా ప్రమాదం. మనకు అంశం లేని గొడవలకు వెళ్ళి గొప్పల కోసం ఏదో కలర్ చేసుకుంటాం అనుకోండి, దానివల్ల కూడా వైద్యులు పెరిగిపోయి. తర్వాత మీరందరం సంసారం, మనందరం సంసారంలో ఉన్నాం, మనందరం సంసారంలో దేవుణ్ణి మర్చిపోయాం. ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో మర్చిపోయి నిష్కామకరం ఏమి చేయకుండా, ఒక జపం లేకుండా, ఒక అధ్యయనం లేకుండా, ఒక ధ్యానం లేకుండా, జపం లేకుండా ఇంక 24 గంటల కుటుంబం వాళ్ళ కోసం బతుకుతాం అనుకోండి, మాట వలసి కనుక్కోండి, దానివల్ల కూడా ఉదయ గ్రంథి పెరుగు. ఇది ఎలా ఉదయ గ్రంథి ఎలా తెగుతుంది చెప్పండి? తెగని ఇస్తారు. ఉదయ గ్రంథి తెగటం చేరిక కాదు. అంటే మన గమనం ఎలా ఉండాలంటే అది ఎప్పటికప్పుడు ఛేదించబడాలి మన చేత. ఉదయ గ్రంథి, ఉదయ గ్రంథి అంటే స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం. మనం చేసే పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, స్టడీకి వెళ్ళాలి. మనం చేసేది సత్కర్మ అయితే కాలం కలిసి వస్తుంది, కాలం కలిసి వస్తే సరిపోదు. ఈశ్వరుడు దైవుడు మన కంట్రోలర్, మన హృదయంలో ఉన్నాడు, వాడి దయ కలగాలి. ఇన్నింటినే కాని హృదయాలు విచ్ఛేదించబడదు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. అయితే గమనం స్లోగా వెళ్ళినా దానికి ఇవాళ చేయని ఊడుస్తాం, రేపే కోతకు వచ్చేది కొంత టైం పడుతుంది. అలాగే నువ్వు ఒకవేళ జ్ఞాన సంపాదన ఆ ప్రయాణంలో ఉన్న సాయంత్రానికి నీకు జ్ఞానం వచ్చేది. బహుకాలాంచున్న సంస్కారాలు, బహుకాలాంచున్న బలహీనతలు, బహుకాలాంచున్న వాసనలు బహుకాలం సాధన చేస్తే కానీ తెగిపోవు, తెగటానికి అవకాశం లేదు. ఓ దీర్ఘ మనకు 1 సంవత్సరానికి ఏదో దీర్ఘరోగం ఉంది, ఒక ట్యాబ్లెట్ తోడే తెలియపోదు ఆ దీర్ఘరోగం. కొంచెం టైం పడుతుంది తగ్గటానికి. ఇలా మీరు మొక్క నాడుతా మామిడి మొక్క సాయంత్రం కాయలు కాసేయదు. అయితే మనం సత్కర్మ చేస్తూ ఉండాలి, పైకి ఇప్పుడు వస్తున్నాడు కనిపెట్టుకుండా కూడా అది మర్చిపోవాలి. అది ఏ రోజున రావాలో ఈశ్వరుడు నిర్ణయిస్తాడు, ఆ రోజున వస్తుంది. ఇంకో గంటలో జరిగింది ఇప్పుడు జరగదు, ఇంకో గంటలో జరిగింది గంట తర్వాత జరుగుతుంది, కానీ ఇప్పుడు మనం కంగారు పడితే ఇప్పుడు జరగదు. అంటే మీరు ఇంటికాడ పనులు అన్ని చేసుకున్నాక, మీ పని చేసుకున్నాక మీకు అవసరం లేని గొడవల్లోకి వెళ్ళకూడదు. అవసరం లేని గొడవలకు వెళ్ళారనుకో హృదయ గ్రంథి పెరిగిపోతుంది. తర్వాత భగవంతుడు ఇంటెన్షన్ చూస్తాడు. ఇప్పుడు మీరు మంచి, మీరు ఏదైనా పని చేశారనుకోండి, లోకం పని చూస్తుంది, భగవంతుడు ఎలా కాదు. ఆ ఇంటెలిజెంట్ ఆ పని చేసేటప్పుడు ఆ మనిషి ఉద్దేశం ఏంటి, ఆ మనిషి అభిప్రాయం ఏంటి, ఆ మనిషి సంకల్పం ఏంటి, ఎందుకు మంచి పని, మంచి పని భాష్యాన్ని చూస్తే ఎందుకు మంచి పని చేశాడు. ఆ గుడ్ ఇంటెన్షన్ మీకు ఉందా లేదా? నువ్వు మంచి పని చేసే భాష్యంగా, కానీ ఆ చేసేటప్పుడు నీకు ఇంటెన్షన్ ఎటువంటిది, ఆ భావన, ఆ భావనా బలం చూసుకునే దాన్ని బట్టి నీకు స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు. ఆ భావనా బలం నీకు ప్రాపర్ గా లేకపోతే భాష్యంగా కనుక నువ్వు మంచి పని చేస్తే ఎంతో కొంత పుణ్యం ఇస్తాడు. కానీ ఆ ఇంటెన్షన్ మంచిది కాకపోతే నీకు వివేకాన్ని ఇవ్వడు, వైరాగ్యాన్ని ఇవ్వడు. అయితే మీరేం చేయాలి? ఇంటికాడ మీ పనులు మీరు పూర్తి చేసుకుని లోకం యొక్క గొడవల్లోకి ఎక్కి వెళ్ళకూడదు. ఈ లోకం కుక్కతోక లాంటిది. కుక్కతోక వంకరిప్పుడు వరకు ఎవరు చిగిలైపోయాడు, లోకం కూడా అంటిదే. లోకంలో అలా మంచి ఉంటుంది, చెడ్డం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. లోకం ఎప్పుడు ద్వైతంతో కూడి ఉంటుంది. నూటికి నూరు రూపాయలు మంచి ఉంటుంది, నూటికి నూరు రూపాయలు చెడ్డానికి లోకంలో మంచి ఉంటుంది, చెడ్డం ఉంటుంది. అంతిగా లోకం ఇది. అంటే మీరు మనం అతిగా లోక వ్యవహారంలో కలగ చేసుకోకూడదు. అమెరికా చాలా అమెరికా గురించి ఏంటంటారు, సో రిచ్ సో లార్జ్ సో జనరస్ అని ఏదో చెప్తాంటారు. సో రిచ్ సో లార్జ్ సో జనరస్ అని చెప్తారు. అక్కడ దేనివల్ల ఉన్నారు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు. అమెరికాలో కూడా చాలా మంది నెలకింటి ఇచ్చింది గవర్నమెంట్ పోయి పోషించే పేదవాళ్ళు కూడా. ఇది లోకం ఇది. అది మీరు ఏం చేయాలంటే ఇంటికి టైంని డబ్బు పోతే సంపాదించుకోగలం, కానీ కాలం పోతే సంపాదించుకోలేం. డబ్బు పోయిందనుకోండి మళ్ళీ సంపాదించుకోగలం. ఇప్పుడు మనకు 60 సంవత్సరాల వయసు అనుకోండి, మళ్ళీ 30 సంవత్సరం వయసు రమ్మంటే రాదు. మనకు 10 లక్షలు డబ్బు పోయిందనుకోండి, మన జేబులో డబ్బు పోయింది అనుకోండి, మళ్ళీ ప్రయత్నం చేస్తూ సంపాదించుకోవచ్చు. కానీ మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా 60 సంవత్సరం నుంచి మళ్ళీ 30 సంవత్సరం వరకు వెళ్ళాం. అని చెప్తే డబ్బు కంటే కాలానికి ఎక్కువ విలువ ఉంది. అని కాలాన్ని పడి చేసుకోకూడదు. ఇంక కాలం విలువ కూడా మనకు తెలియట్లేదు. అంటే టైం వేస్ట్ చేసుకుంటున్నాం, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇంటికాడ మీరు ఏం చేయాలంటే, మీ పని పూర్తి అయిన తర్వాత ఇక ఒక హోలీ గ్రంథం తీసుకోండి. భగవద్గీత కానీ, భాగవత భక్తి గ్రంథాలు, భాగవతం కానీ, రామాయణం లేకపోతే భాగవతం అయితే ఇంకోటి భారతం, ఏదో మీకు నచ్చిన గ్రంథం, మీ అభిమాన గ్రంథం ఏదో చూసుకుని 4 పేజీలు 5 పేజీలు అలా చూసుకోండి. అది మనం ఏం చేయాలంటే, అది గ్రంథం అయిపోయింది అనుకోండి, తర్వాత ఒక అరగంట ఎంతో ధ్యానం చేసుకోండి. ధ్యానం ఏం చేస్తుందంటే, యోగం ఉంటే ధ్యానమే, యోగం ఉంటే మాట్లాడమని కంగారు పడకండి. యోగం అంటే ధ్యానమే, యోగం అంటే ధ్యానం. అది ఏ పని చేసినా మీరు ధ్యానం చేయండి, విచారణ చేయండి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి, లేదా కర్మ మార్గంలో ప్రయాణం చేయండి, లోపల భక్తి సపోర్ట్గా ఉండాలి. పంచదార లేని కాఫీ, పంచదార లేని టీ, పంచదార లేని పాలు ఎలా ఉంటాయో, భక్తి లేకుండా మేము ఎన్ని మంచి పనులు చేసినా అవి షార్ట్గా ఉన్నా లాంగ్గా ఉన్నా స్వీట్ మటుకు అందులో ఉండదు. మనం చేసే పని షార్ట్గా ఉన్న పనులు కానీ స్వీట్గా ఉండాలి. మనం ఏ పని చేయండి, మీరు భక్తితోటి చేయాలి. మీరు భక్తితోటి పని చేస్తున్నారనుకోండి, అనుకోండి మీలో ఎవరైనా పూజలు పడుతున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా 10 మంది గౌరవిస్తున్నారనుకోండి, మీరు మిమ్మల్ని ఎవరైనా 10 మంది గౌరవిస్తున్నారంటే ఊరికే గౌరవించరు వాళ్ళు, మీరు ఏదో విశేషం ఉంది. మిమ్మల్ని ఎవరైనా 10 మంది గౌరవిస్తున్నారనుకోండి, ఊరికే ఎవడో గౌరవించరు, మీ లోపల ఏదో విశేషం ఉంది. భక్తి భావన, జ్ఞాన భావన, సమాజం పట్ల సహృదయం, తోటి మానవుడికి ఉపయోగపడాలన్న కాంక్ష, తర్వాత నిరహంకార స్థితి, నిరాడంబర స్థితి, ఏదో ఉండి మీలో సంథింగ్ ఏదో విశేషం ఉంది. ఏమీ లేకుండా 10 మంది చేత మీరు గౌరవం పెట్టరు, పూజలు పెట్టరు. సాధన సాధన అంటే ఏమి లేదు. అహంకారం లేకుండా, మమకారం లేకుండా మనిషి ఉండడు. అహంకారం లేకుండా, మమకారం లేకుండా మనిషి ఉండడు. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. కానీ ఈ అహంకారమే మమకారమే మన గ్రంథి కింద పారవం. ఈ అహంకారం మమకారం మనకి ఆ గ్రంథి కింద పారమవుతుంది, గ్రంథి కింద పారమవుతుంది. మీరు సాధన అంటే ఏంటి, ఏమనుకుంటున్నారంటే ఆకాశం నుంచి వచ్చేది గూడు పడుతున్నాం అనుకుంటున్నారు. అది కాదు. సాధన ఏంటంటే మనకున్న అహంకారాన్ని, మనకున్న మమకారాన్ని, మనకున్న దేహభావాన్ని, మనకున్న శవభావాన్ని అవి తగ్గించుకుంటూ రావటమే సాధన. శవభావం నశించకుండా శివభావం రాదు, శవభావం నశించకుండా ఆత్మభావం రాదు. ఓ మనిషి ఆరోగ్యవంతులైన ఉండాలి, అనారోగ్యవంతులైన ఉండాలి. ఒకేసారి ఆరోగ్యంగానే అనారోగ్యంగానే ఉండలేదు. ఒక మనిషి జ్ఞానైన ఉండాలి, లేకపోతే అజ్ఞానైన ఉండాలి. మీకు శివభావన పోలేదనుకో శివభావన రాదు. శివానుగ్రహం లేకుండా నువ్వు శివభావన పొందరు. తర్వాత కొంత మీరేం చేయని, కొంతను ఏదో మంచి గ్రంథాలు చదువుకోవటం ఇంటికెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు. తర్వాత మీ మీ ప్రాంతంలో సత్పురుషులు ఎవరుంటే వారితోటి సజ్జన సాంగత్యం. 24 గంటలు మీరు పుస్తకాలు చదవలేరు కదా. సజ్జన సాంగత్యం మీ మీ ప్రాంతంలో ఎవరైనా హోలీ కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర ఏదో అడగంట సహవాసం. అయితే వాళ్ళు సత్పురుషులతో సహవాసం అని ఏంటి లాభం మాకు అనవచ్చు. హృదయ గ్రంథి ఫలసపడుతుంది. లోపల హృదయ గ్రంథి చూశారు అంటే అనాత్మని ఆత్మకని చూపిస్తుంది, ఆత్మను అనాత్మకని చూపిస్తుంది. ఏది హృదయ గ్రంథి? హృదయ గ్రంథి వల్లే దేహమే ఆత్మ అనుకుంటున్నాం, దేహమే బ్రహ్మం అనుకుంటున్నాం. ఆ బుద్ధిని ఛేదిస్తుంది. మీకు హృదయ గ్రంథి ఎలా ఫారం అవుతుంది మీకు మీకు కూడా అసలు అర్థం అవ్వాలి. ఈ అహంకారం వల్ల మమకారం వల్ల అది ఫారం అవుతా ఉంటుంది దానికి. అయితే సజ్జన సాంగత్యం మీ హృదయ గ్రంథిని, మీ హృదయ గ్రంథిని తగ్గిస్తుంది, మీ హృదయ గ్రంథిని ఛేదిస్తుంది సజ్జన సాంగత్యం. అది మీకు భాష్యంగా కనపడదు. రమణ మహర్షి గారు స్కందాశ్రంలో ఉండగా రమణాశ్రం లేని రోజుల్లో ఒక అతను ఒక 10 రోజులు చూడటానికి వెళ్ళాడు. రోజులు అతను నివాసం తిరువనమలై, స్వగ్రామం తిరువనమలై. అతను తిరువనమలై నివాసం వెళ్తే 10 రోజులు వెళ్ళాడు. వెళ్ళి అతనికి ఏంటి మనం రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్తున్నాం, మనకేమి మనకేం కలిసి వస్తుంది, మనకేమి లాభం లేదని 11వ రోజులు మానేశాడు. అలా ఒక 50 రోజులు మానేశాడు. మానేసిన తర్వాత ఏంటి భగవాన్ని చూడ ఈ మధ్య ఎప్పుడు చూడాలి, మనం చూడలేదు, నేను చూడటం మానేశాను, చూడటం మానేసి ఆయన ఒక తపన వచ్చింది. తపన వచ్చి మళ్ళీ భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దుఃఖం వస్తాను, ఆయనకి దుఃఖం వస్తాను భగవాన్ చూసి చాలా కాలం అయింది. మళ్ళీ స్కందాశ్రం వెళ్ళాడు. ఆయన చెప్పాడు, మేము మీ దగ్గరికి 10 రోజులు వచ్చానండి, భౌతికంగా నాకేం కలిసి రానప్పుడు నేనెందుకు మీ దగ్గరికి రావటం మానేశాను, చూడటం మళ్ళీ చూడాలనిపించి మీ దగ్గరికి వచ్చానండి అని చెప్పాడు. అప్పుడు భగవాన్ ఒక మాట అన్నారు, మీకు చూడటం వల్ల లాభం కనిపించకపోవచ్చు, చూడకపోవటం నష్టం తెలుస్తుంది కదా. చూడటం వల్ల నీకు లాభం ఏం కనిపించకపోవచ్చు, చూడకపోవటం వచ్చి నష్టం తెలుస్తుంది కదా. అంటే జ్ఞాని ఏం చేస్తాడంటే, ఒక ఋషి అయినా ఒక అవతార పురుషుడైనా ఒక మహాత్ముడైనా ఏం చేస్తాడంటే, వాడి చేసి నీకు ఉపకారం బాహ్యంగా కనపడినవాడు ఇంకా వాడి గుర్తింపులు అక్కర్లేదు. నీ పక్కవాడికి కూడా తెలియకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు వాడి జ్ఞాని. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, మేము అక్కడ ఏదో ఓపెనింగ్ చేస్తామని ఆ పత్రిక ఎడిటర్కి ఫోన్ చేసి చెప్తారు, విలేకరులకు ఫోన్ చేసి చెప్తారు, మేము పలానా కెమెరా మ్యాన్కి వచ్చి ఫోన్ చేసి చెప్తారు. ఏం చేయాలి, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, వాళ్ళ గుర్తింపు కావాలి, పబ్లిసిటీ కావాలి. అది ఏది చేద్దాం, ఆ భాగం వేరు, ఆ భాగం వేరు. ఇక్కడ జ్ఞాని చేసినప్పుడు జ్ఞానికి ఇతరులు లేరు, ఇతరులుంటే నీకు గుర్తింపు కావాలి. జ్ఞానికి ఇతరులు లేరు, ఇతరులు లేనప్పుడు గుర్తింపు ఎందుకు? నా కుడి చేయి ఉంది, నా కుడి చేయి ఏదో పండు ఉంది నా కుడి చేతిలో, అది ఎడం చేతిలో పెట్టుకున్నాను, ఎడం చేతిలో పెట్టుకుంటే ఎవరికి ఉపకారం చేశారు నాకు అనిపించదు. నా కుడి చేయిలో పండు ఎడం చేయిలోకి వచ్చింది అంతేకాని, ఇది కుడి చేయి నాది, ఎడం చేయి నాది, కానీ ఎవరికి ఉపకారం చేశారు అనుకుని జ్ఞాని చేసి సత్కర్మ కూడా అలాగే ఉంటుంది. ఎవరిని ఉద్ధరించామని అడుగుకోవడం వాడి వీడై ఉన్నది. రామకృష్ణ పరమహంస గారు జ్ఞానం గురించి అలా అపూర్వంగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు, ఉదాత్తంగా చెప్పారు. ప్రతి మనిషి దేవుడు ఉన్నాడని చెప్పినా, దేవుడు లేడని చెప్పినా, నేనున్న నేను లేనని ఎవడో చెప్పడు. నాస్తికుడు నేనున్నానని చెప్తాడు, నాస్తికుడు నేను ఉన్నానని చెప్తాడు. కొంతమందికి దేవుడు కూడా అక్కర్లేదు, ఉన్నక్కర్లేదు లేడని కానీ అగ్నాస్టిక్ అంటారు ఇంగ్లీష్లో. థియిస్ట్, ఎథియిస్ట్, అగ్నాస్టిక్ అంటే వాళ్ళకి దేవుడు ఉన్నాడా లేదా గొడవ అక్కర్లేదు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, కానీ నేను ఉన్నానని ప్రతివాడు చెప్తాడు. పైగా నువ్వు లేవంటాడు కోపం వస్తుంది. నేను నేనని మనం మంచినీళ్ళు వాడటం కంటే నేను వాడటం ఎక్కువ ఉంది మనకు. రోజు నీళ్ళ కంటే ఎక్కువ వాడతాను నేను. నేను నేను కూర్చున్నాను, నేను నించున్నాను, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, నేను అది సాధించాను, ఇది సాధించాను, నేను ఏదో చేశాను, ఇంతవరకు ఇది సాధించాను, భవిష్యత్తు నేను సాధిస్తాను, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో, ఏదో నేను 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 ఆ నేను నేను వాడకం ప్రతిరోజు వాడుతూ ఉంటాం. ఇక్కడ చెప్పాడు చాలా అందంగా చెప్పాడు రామకృష్ణుడు, అందంగా చెప్పాడు, భక్తిగా చెప్పాడు. అందంగా చెప్పడానికి కాదు, భక్తిగా చెప్పాడు. ఏమీ లేదు జ్ఞానం అంటే ఏమి లేదు, మీరు కంగారు పడకండి, కన్ఫ్యూజన్లోకి వెళ్ళకండి. జ్ఞానం అంటే ఏమి లేదు, మనం నేను 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 అంటాం, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అంతకంటే జ్ఞానం అంటే ఏమి లేదు. నేను నేను నేనని ప్రతి మనిషి అంటాడు, ఆ నేను నువ్వు కాదు, అదే హృదయ గ్రంథి, ఆ నేను నువ్వు కాదు. కానీ ప్రతి మనిషి నేను నేను అంటాడు, ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ నేనే హృదయ గ్రంథి. అయితే ఇది ఆ నేను ఇప్పుడు గాఢ నిద్రలోంచి మనం జాగ్రత్తలోకి వస్తాం, గాఢ నిద్రలోంచి మనం జాగ్రత్త అవస్థలోకి వస్తాం. రాగానే నేను అనే తలంపు, ఆ నేననే తలంపు రావటం, ఈ దేహము నేను, ఈ దేహము నాది, నేననే తలంపు రావటం, ఆ తలంపు వచ్చి దేహంతో తలాప్యం పొందటం సైమల్టేనియస్గా ఒకేసారి జరిగిపోతాయి. మీరు రేపొద్దున చూడండి, గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ఇది నేను అనే తలంపు వస్తుంది. ఆయన డాక్టర్, ఆయన ఇంజనీర్, ఆయన కంట్రాక్టర్, ఆయన ఫార్మర్, ఆయన పొలిటీషియన్, ఆయన స్టేట్స్మెన్, ఐఎం సీఎం, ఐఎం పిఎం, ఏదైతే ఇలా అనుకుంటూ ఉంటాం. మీరు ఏ వృత్తి చేస్తే ముందు దేహము నేననే తలంపు వచ్చాక మీ వృత్తితో అనుబంధం వస్తుంది. కానీ దేహంతో దేహము నేననే తలంపు రాకుండా మీ వృత్తితో అనుబంధం రాదు. ఆ దేహము నేనన తలంపే, ఆ నేనన తలంపు మొదటి తలంపే, ఆ ప్రథమ తలంపే, ప్రధాన తలంపే గ్రంథి. అది ఛేదించకుండా నీకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా గోచరించిన కోటి జన్మల తర్వాత కూడా. సంసారం అంటే ఏంటి, ఎప్పుడు ఉండేది సంసారం, రోజు చేసుకునేది సంసారం. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే శరీరం చనిపోయినప్పుడు పేడ వదిలిపోయింది అనుకుంటారు, ఇంట్లో వాళ్ళేమో గది ఖాళీ అనుకుంటారు, ఇంట్లో వాళ్ళేమో ఏదో వెళ్ళిపోయాడు గది ఖాళీ అయిపోయింది ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, వాడి పాపం ఏదైనా మంచం పడి చచ్చిపోయాడు అనుకోండి, పోనీ ఏదో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది శరీరం వెళ్ళిపోయింది అని ఆడ పేడ వదిలి పేడ వదలలేదు, కొత్త శరీరం వస్తుంది మళ్ళీ. మరి ఏమొస్తుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది, కొత్త సంసారం ప్రారంభమవుతుంది. మనకి బ్రహ్మాండం బ్రాహ్మస్థితి కలిగే వరకు కుటుంబ సభ్యులు మారుతారు, పరిసరాలు మారుతాయి, లోకాలు మారుతాయి, చుట్టాలు మారుతారు, స్నేహితులు మారుతారు, విరోధులు మారుతారు, మన క్షేమం కోరేవాళ్ళు మారుతారు, మనుషులు మారుతారు, పరిసరాలు మారుతారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి, దేహాలు మారుతాయి. కానీ అంతఃకరణ నిన్ను ఆ సంసారం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, అంతఃకరణ ఛేదింపబడే వరకు. ఇవాళ కుటుంబం, మన కుటుంబంలో 10 మంది ఉన్నారు, ఈ 10 మంది వచ్చి జనంలో మనకు అనుబంధం కాకపోవచ్చు, చుట్టాలు మారిపోవచ్చు, స్నేహితులు మారిపోవచ్చు, పరిసరాలు మారిపోవచ్చు. ఇవాళ మనం ఆత్మీయపురంలో ఉన్నాం, రాబోయే జనంలో ఆత్మీయపురంలో ఉంటామనేమి లేదు. ఇంకో ఈశ్వరుడు నిర్ణయిస్తాడు, కర్తృరాజ్ఞయ కర్తృరాజ్ఞ ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. అంటే మీరు సంసారం పోతున్నాను ఉదయ గంధి, ఎంతకాలం అయితే మీకు హృదయ గ్రంథి ఉంటుంది అంతకాలం మీకు సంసారం వచ్చేస్తుంది. మీ శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది, కొత్త శరీరం వచ్చాక భయం వచ్చేస్తుంది. శరీరం నేనేకున్నాడు భయం, దేహం భయం ఎవరికి, భయం మా అందరికీ భయం వస్తుంది. దేహం భయం ఎవరికి వస్తుంది, దేహము ఏదైనా తలంపుకే భయం వస్తుంది. మీకు దేహం వస్తే భయం కూడా వచ్చేస్తుంది. దేహం ఎప్పుడైతే వచ్చిందో దేహము నేను తలంపు కూడా అప్పుడే వస్తుంది. దేహము నేను తలంపు ఎంతకాలం అయితే ఉందో దేహం రాకుండా ఉండదు, అదే పునర్జన్మ. మీకు దేహం వస్తే భయం కూడా వచ్చేస్తుంది. ఏదో శరీరం చనిపోయింది, వలకాట్లో గడిపోయింది, పేడ గడిపోయింది అనుకోకండి. హృదయ గాన్ని తెగే వరకు, హృదయ గాన్ని తెగే వరకు, అహంభావం నశించే వరకు సంసారం ఎప్పుడు ఉండేది. కానీ దేహాలు మారుతాయి, కానీ సంసారం విడిచిపెట్టదు. ఇది నగ్న సత్యం, ఇది ఫైనల్ ట్రూత్, ఇది అల్టిమేట్ ట్రూత్. మీకు ఏదైనా కాంక్ష అతిగా ఉందనుకోండి, ఎప్పుడు కూడా ఏ కాంక్ష ఉన్నా పరిమితిలో ఉండాలి మనకి. ఏదైనా అతిగా ఉందనుకోండి, లేకపోతే కీర్తి కాంక్ష ఉందనుకోండి ఉదాహరణకి, ఇంకో కాంక్ష ఏదైనా ఉందనుకోండి, అతిగా ఉందనుకోండి, అది ఎంతవరకు ఉండాలో బార్డర్స్ దాని యొక్క బార్డర్లో లేకుండా అది అతిగా ఉందనుకోండి, మీరు ఏమంటారు? ఎంత కాంక్ష ఉందో ఇంత మనకు ఉంటుంది. ఎగితే మీకు అర్థమవుతుంది, మీ హృదయాన్ని బలపడిపోతా ఉంటుంది. కాంక్ష పెరిగి కొద్ది లోపల గ్రంథి బలపడిపోతా ఉంటుంది. ఆత్మకి అనాత్మకి, అనాత్మ ఆత్మ అనుకుంటా ఉంటారు, ఆత్మ సత్యాన్ని అసత్యం అనుకుంటారు, అసత్యాన్ని చనిపోయి మీ చావు లేని వస్తువే కానీ చావు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటారు, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నారు. కానీ ఏదైతే ఈ దేహం చనిపోయినప్పుడు దుఃఖం, దేహం దుఃఖపడదు. దేహం చనిపోతుంది అనుకోండి, దేహం దుఃఖపడదు. ఇంతవరకు శ్మశానానికి ఎవరినైనా శవాన్ని తీసుకెళ్తానంటే నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారని ఏ శవం అడగలేదు ఇంతవరకు. మేము శవాన్ని మనం శ్మశానానికి తీసుకెళ్తాం, తీసుకెళ్ళినప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారని ఏ శవం ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఎందుకు అడగలేదు? నేననే తలంపు శవానికి లేదు, నేననే తలంపు శవానికి లేదు. ఈ నేననే తలంపు శవాన్ని విడిచిపెట్టాకే శరీరాన్ని విడిచిపెట్టేది శవం అయింది. అయితే దాని జడం ఈ గోడంతో శవం కూడా అంతే, ఈ గోడంతో ఈ శవం కూడా అంతే. అయితే నేననే తలంపు దానికి లేదు కాబట్టి శవానికి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారని స్పేశానికి అడగదు. ఆ నేను అనే తలంపు ఈ దేహం కలిసి ఇంకో దాహాన్ని పట్టుకుంటుంది, అది సంసారం. అది పరిస్థితులు అనుకూలంగా ఉంటే పొంగిపోతూ ఉంటుంది, ప్రతికూలంగా ఉంటే కుంగిపోతూ ఉంటుంది. గౌరవం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అగౌరవం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, సన్మానాలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అవమానాలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇలా ద్వంద్వాల మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది, ద్వంద్వాల మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది. ఆ ఊగిసలాడిదే, ఆ ఊగిసలాడేదే వెళ్ళే శరీరం మరణించాక వెళ్ళిపోయేది, మళ్ళీ ఎక్కడో చోట దేహం ధరించేది, ఏదో లోకానికి ప్రయాణం చేసేది. మీ లోపల సత్యవస్తువు కాదు, మీ హృదయమైన బొమ్మ అంతటా ఉన్న వస్తువుకి గోయింది లేదు, కవిందలేదు. అంతటా వ్యాపించిన వస్తువుకి రాకపోకలతో సంబంధం లేదు. ఈ రాకపోకలు ఎవరికంటే దేహానికి పరిమితం లేదు, అంతఃకరణానికి, ఆ జీవుడికి రాకపోకలు, ఆ జీవుడికే రాకపోకలు. ఆ జీవలక్షణాలు నశించకుండా, జీవుడు నశించడు, జీవుడు నశించకుండా నీకు సత్య సాక్షాత్కారం కలగదు. నీకు సత్య సాక్షాత్కారం యు మస్ట్ నో ద ట్రూత్, యు షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీకు నీ హృదయంలో ఏ వస్తువు ఉందో దాని తాలూకు ఇరుకు నీకు వచ్చే వరకు నీకు పరిస్థితి గురించి కానీ నీకు ఫ్రీడమ్ లేదు, దుఃఖంలోంచి ఫ్రీడమ్ లేదు, పరిస్థితిలోంచి ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, ఫ్రీడమ్ ఫ్రమ్ డిఫికల్టీస్, ఫ్రీడమ్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాన్సెన్స్. మీరు ఎంత వాళ్ళైనా సరే బాహ్యంగా లోపల నటువంటి వస్తువు నీకు ఎరుకులోకి వచ్చే వరకు బాహ్య పరిస్థితి నుంచి నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. అది బైబిల్లో ఉంది, యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ అలోన్ షుడ్ మేక్ యూ ఫ్రీ. ఈ రాబోయే జన్మలు కూడా నిజం కాదు, అదే స్వప్న సమానం. అదంతా మనస్సులో కనిపిస్తున్నాయి నీకు. ఇప్పుడు గాఢ నిద్రలో వాడి శరీరం లేదు, ప్రపంచం లేదు, ఆత్రేయపురం లేదు, కాకినాడ లేదు, రాజులు లేరు, బ్రాహ్మణులు లేరు, పండితులు లేరు, ధనవంతులు లేరు, డీప్ స్లీప్లు, బాడీ లెస్, గాడ్ లెస్, మైండ్ లెస్, క్యాష్ ప్లెస్, సెక్స్ లెస్, ఎవరికి లెస్? గాఢ నిద్రలో నీకు అన్నీ ఏముంది? గాఢ నిద్రలో నీకు సెక్స్ తెలుస్తుందా? గాఢ నిద్రలో రిలీజియన్ తెలుస్తుందా? నీకేమైనా గాఢ నిద్రలో నీ ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి రాముడు నీ ఫేవరెట్ గాడ్ ఏమైనా తెలుస్తుందా? గాఢ నిద్రలో ఏమి లేవు. గాఢ నిద్రలో మనం ఉన్నాం, గాఢ నిద్రలో మనం లేవని ఎవరో చెప్పరు, కానీ మనం ఉన్నాం. ఎవరికి నీకు లేదు? పుణ్యం లేదు, పాపం లేదు, రాబోయే జన్మ లేవు, పూర్వజన్మ లేవు, నేను హైయర్ బర్త్కి వెళ్ళాలని గాడి నిద్దలు అనుకోడు. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? జాగ్రత్త అవస్థలోకి వచ్చాకే నేను అనే తలంపు నాకు లోపల నుంచి నేననే తలంపు నాకు వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలిస్తే ఇవంటనే ఉన్నాయి కదా, నిషేధించబడుతుంది. నేననే తలంపు నీకు పెద్ద పాండిత్యం అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. నేననే తలంపు లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. ఈ నేననే తలంపు సోర్స్ నీకు తెలిసేవాడు, సోర్స్ తెలిసిన వెంటనే ఇది తెలియబట్టం, నీ హృదయం ఛేదించబట్టం ఒకేసారి సైమల్టేనియస్గా జరిగిపోతాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? రాబోయే జన్మలు కూడా ఉన్నాయి, నీ మనస్సులోనే ఉంటాయని. పోయే జన్మల చాలు సంస్కారాలు మనస్సులో ఉన్నాయి, రాబోయే జన్మలకు సంబంధించిన బీజాలన్నీ మనస్సులో ఉన్నాయి. గంగా మహర్షి గారిని వచ్చి మనస్సు చిన్న మనస్సు అండి, ఈ మనస్సులు పూర్వజన్మలు రాబోయే జన్మలు, కష్టాలు సుఖాలు, ఇంత లోకం, ఇంత స్ట్రగుల్స్, ఇంత గొడవ, ఈ మేలనే చిన్న తలంపులో, ఆ ప్రథమ తలంపులో, ఆ ప్రధాన తలంపులో, ఈ షార్ట్ ఆయిలో, ఈ లిటిల్ ఆయిలో, ఈ ఫాల్స్ ఆయిలో, ఈ టీఫ్ ఆయిలో, ఇంత గొడవ అని అడిగాడు ఓ ప్లేయర్ గారు. లిటిల్ ఆయి దేహం నేను, దేహం నేనని చెప్తూ ఉంటుంది. ఆ దేహం చనిపోయినప్పుడు ఏడుస్తుంది? మంచి దేహం చూడ తాదాక్ష్యం వల్ల దేహం అంటే మనం ఈ దేహంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాం, ఈ కొంపలో ఉంటాం 70. ఆ కొంప విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఏడుస్తుంది. దేహం ఏడవదు, దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాయి. దేహం నేనని దేహం అనుకోదు. దేహము నాది, దేహం నేను లోపల మైండ్ చెబుతుంది కానీ దేహం ఏం, ఈ దేహము నాది, ఈ దేహము నేను లోపల జీవుడు చెప్తాడు కానీ దేహం చెప్పదు. మనకి తిండికాడ నిగ్రహం లేదనుకోండి, వ్యవహారంలో నిగ్రహం లేదనుకోండి, అనుకోండి మాటలకి ఒక సంభాషణలో నిగ్రహం లేదనుకోండి, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ టాక్ కూడా తెలియదు అనుకోండి మనకి, అంటే ఇతరులతో ఎలా వ్యవహరించాలో మనకి తెలియదు అనుకోండి, అనుకోండి మాట్లాడర్స్కి ఆ ప్రాపర్ బిహేవియర్ తెలియదు అనుకోండి, మనకి కల్చర్ లేదనుకోండి, సివిలైజేషన్ లేదనుకోండి, దానివల్ల కూడా రోజు అది పెరుగుతుంది. మీ ఇంటికి ఎవరైనా బంధువు వస్తాడనుకోండి, మీ బిజీగా ఉంటే అది వేరే విషయం, బిజీగా లేకపోయినా మనం అగౌరపరచాలని అగౌరపరుస్తారనుకోండి, దానివల్ల కూడా మీ హృదయ గ్రంథి పెరుగుతుంది. అది మీకు తెలియదు, లోపల ఆ క్యాన్సర్ పెరిగిపోతుందని మీకు తెలియదు. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో చూస్తే తగ్గిపోతుంది చాలా మటుకు, అది లోపల పెరిగిపోతుందని మనకు తెలియదు. మీ బిహేవియర్ ప్యాటర్న్లో తేడా ఉన్నా ఆ హృదయ గ్రంథి పెరిగిపోతూ ఉంటుంది. అంటే కొంత టైం ఏమో సద్గ్రంథ పట్టణం, కొంత కాలం హోలీ టెంపుల్, కొంతకాలం మీకు ధ్యానం ఇష్టమైతే లోకం అంటే ధ్యానమే, ఆ ధ్యానం చేసుకోవటం అంటే మీకు ఫేవరెట్ గాడ్ శివుడు అంటే పరబ్రహ్మకు రెండు ముఖాలు ఉన్నాయి. మనం చెరువులో నాలుగు చెరువు ఒకటే, ఆ చెరువులోని వాటర్ ఒకటే, ఆ చెరువులో ఏ రేవులోంచి దిగినా వాటర్ ఒకటే, ఏదో రేవులోంచి దిగుతాం. మొత్తం ఊళ్ళో అందరూ ఒకే రేవులోంచి దిగరు, ఎవరికి ఇష్టం ఎవరికి అనుకూలంగా ఉన్న రేవుల నుంచి అది దిగుతారు. అలాగే పరబ్రహ్మకు మెయిన్ ముఖాలు రెండు ఉన్నాయి, ఒకటి శివుడు, రెండు విష్ణువు. ఒకటి శివుడు, రెండు విష్ణువు. ఆ బ్రహ్మం లోపలికి వెళ్ళేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు శివుడు ముఖంలోంచి వెళ్ళాలి, విష్ణువు ముఖంలోంచి వెళ్ళాలి. వీడు జ్ఞానదాత, వాడు మోక్షదాత. శివుడు జ్ఞానదాత, విష్ణువు మోక్ష, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాడు జనార్దనుడు, వీడు విశ్వేశ్వరుడు. వీడు విశ్వేశ్వరుడు, వీడు ఆడు జగన్నాథుడు. జగవన్నో విశ్వన్న ఒకటే, ఆడు జగన్నాథుడు, వీడు విశ్వేశ్వరుడు. రెండు వస్తువు లోపల వస్తువు ఒకటి, రూపాలు తేడా, నామాలు తేడా. అయితే మన ఉపాసన కోసం మీరు శివుని ఉపాసన చేయొచ్చు, విష్ణువుని ఉపాసన చేయొచ్చు, కానీ లోపలికి మీరు ఉపాసన ఎందుకంటే సపోర్ట్ కోసం. పలానా పచ్చికి ఇంకో మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి, పలానా దేహం నాది, దేహం పేరు లేక ఉండదు, ముందు దేహం వస్తున్న తర్వాత పేరు పెడతారు, ఏదో పేరు పెడతారు, ఎల్లమ్మనో ఇంకోటి ఏదో పెడతారు, ఎల్లమ్మనో పుల్లమ్మనో లేకపోతే సుబ్బారాయుడనో ఏదో పేరు పెడతారు. అంటే పేరు లేకపోతే వ్యవహారం నడవదు. ముందు శవం వస్తుంది, తర్వాత దానికి పేరు విడి పెడతారు. మనం ఏదో ఒక శరీరంతో తాదాప్యం పొందుతాం, ఇదో పలానా పర్టికులర్ బాడీ నాది, పర్టికులర్ బాడీ నాది, లేకపోతే పర్టికులర్ పేరు నాది, పర్టికులర్ పేరు నాది, పర్టికులర్ శరీరం నాది. ఆ శరీరానికి రంగు ఉంటుంది, ఎరుపు నలుపు ఏదో ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఆ రంగు నాది, దానికి ఏదో ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీ ఉండొచ్చు, ఏదో ప్రాపర్టీ, ఒక శరీరానికి చదువు ఉండొచ్చు బాగా, ఒక శరీరానికి బాగా లేదా ప్రాపర్టీ ఉండొచ్చు, ఒక శరీరానికి ఏదైనా అధికారం ఉండొచ్చు. ఏదంటుంది అధికారం చోటు లేదా ప్రాపర్టీ చోటు ఎంతటి తాదాప్యం పొందుతూ ఉంటుంది, శరీరంతో తాదాప్యం పొందుతుంది. లోపల మనస్సు అంతఃకరణం వాడి చచ్చిపోయిన తర్వాత వీడే ప్రయాణం చేస్తాడు, బ్రహ్మము ప్రయాణం చేయదు, ప్రయాణం చేయవలసిన అవసరం దానికి లేదు. అంతటా ఉన్న వస్తే ఎక్కడో ప్రయాణం చేస్తుంది, ఈ పరిమితంగా ఉన్న వస్తువే ప్రయాణం చేస్తుంది. నేను ఇవాళ ఆత్రేయపరంగా ఉన్నాను, కాకినాడలో లేను అనుకునే వస్తువు ప్రయాణం చేస్తుంది, కానీ కాకినాడలోని ఆత్రేయపరంలో ఉన్న వస్తువు ప్రయాణం చేయదు. నేను ఆత్రేయపరంలో ఉంటే కాకినాడలో ఉండలేకపోతున్నాను, కాకినాడలో ఉంటే ఆత్రేయపరంలో ఉండలేకపోతున్నాను. బ్రహ్మం ఏ వస్తువు అయితే అంతటా ఉందో దానికి గోయింది లేదు, కన్నింది లేదు. ఆత్రేయపరంలో ఉన్నాడు కాకినాడ వెళ్ళొచ్చు, కాకినాడ నుంచి ఆత్రేయపరంలో వెళ్ళి ఇక్కడ ఉన్నప్పుడు అక్కడేనా అనుకుంటున్నాడు, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడేనా అనుకుంటున్నాడు. వాడే జీవుడు, వాడి నుంచే నీ శరీరం మరణించాక గోయింది తప్పదు, కన్నింది తప్పదు. పలానా పర్టికులర్ బాడీ నాది, పలానా శరీరం నాది. ఇక్కడ చాలా శరీరాలు ఉన్నాయి, ఇక్కడ చాలా శరీరాలు ఉన్నాయి, కానీ ఈ శరీరం మటుకే నాది. ఇక్కడ మైండ్ ఉంది, ఈ మనస్సు నాది. ఇక్కడ ఏదో మైండ్ ఉంది, లోపల ఏదో జీవుడు అనండి, అంతఃకరణం అనండి, ఏదో ఈ మనస్సు నాది, ఈ మనస్సు నాది, ఈ మనసుకి ఇంత ప్రాపర్టీ ఉంది, ఈ మనసుకి ఇంత గౌరవం ఉంది, ఏదో అనుకుంటా అంటాడు కదా. ఎన్ని జీవ లక్షణాలు ఈ ఎలా అనుకోవటం వల్ల, మీరు కష్టపడి పని చేయక్కలు ఇలా అనుకోవటం వల్ల అక్కడ ఒక గ్రంథి పెరిగిపోతుంది. అనుకునేవాడు జీవుడు, ఊరకున్నవాడు ఈశ్వరుడు. అనుకునేవాడు జీవుడు, ఊరకున్నవాడు ఈశ్వరుడు. అనుకునేది జీవుడు, అనుకునేది జీవ సంకల్పం, జరిపించేది ఈశ్వర సంకల్పం. మీరు కృష్ణరాయ గారు వచ్చేటప్పుడు పని చేశారు అంటే ఆయన సంకల్పం ఈశ్వర సంకల్పం కలిసింది. ఆయన సంకల్పం ఈశ్వర సంకల్పం కలిగేదనుకోండి, అలా హైదరాబాద్ దానికి ప్రయాణం రాదు. హైదరాబాద్ నుంచి బయలుదేరక ముందు ఆయనకి ఏదో ఆటంకం వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇది బాగా అర్థం చేసుకోండి, మన సంకల్పం ఈశ్వర సంకల్పం కలిసినప్పుడు కూడా జరిగేది ఈశ్వర సంకల్పమే. ఒకసారి మన సంకల్పం ఏరవుతుంది, ఈశ్వర సంకల్పం ఏరవుతుంది అనుకోండి, అప్పుడు కూడా జరిగేది ఈశ్వర సంకల్పం. అయితే మీరు కొంత టైం ఏమో సత్కర్మ, కొంత టైం మంచి గ్రంథాలు పఠించుకోవటం, కొంతకాలం సత్పురుషులతోటి సహవాసం, ఇవన్నీ కలుపుకుంటేనే కానీ ఇవన్నీ కలుపుకుని మీరు మేనేజ్ టైంని మేనేజ్ చేసుకుంటే నువ్వు రోజు పలచబడిపోతుంది. అది పలచబడిపోయి ఏ రోజు నువ్వు ఊడిపోతుంది, నీకు తెలియకుండా తిరిగిపోతుంది ఉరవై గ్రంథి. ఆ ఉరవై గ్రంథి ఉన్నంతకాలం అవును ఇది అవుననుకుంటేది, మనకి ఏదైతే అవును అది కాదు అనుకుంటాం, ఏదైతే కాదు అది అవును అనుకుంటాం, నిజం అనేది అనుకుంటాం, అనేది దాన్ని నిజం అనుకుంటాం, చావు లేని సద్వస్తువు మనం కాదనుకుంటాం, శరీరం చనిపోయే శరీరాన్ని మనం అనుకుంటాం, చావు లేని సత్వస్తువు అని ఇక్కడ లోపల ఉంది. అది డెత్లెస్ బర్త్లెస్, మన శరీరానికి బర్త్ ఉంది, మన శరీరానికి డెత్ ఉంది. ఈ లోపల వస్తువు దానికి పుట్టికి ఎలా ఉంటుందో చావు ఎలా ఉంటుందో తెలియదు. అది తెలియకపోవటమే కాదు, అది అది ఉండటమే కాదు మన లోపల, అది మనవయి ఉన్నాము, అది మనవన్నాము. కానీ అది ఎంత గట్టిగా మనవయి ఉన్నాము అనుకో, మనవయి ఉన్నాము అది అంత గట్టిగా మనం కాదనుకుంటున్నాం. అలా అనుకోవడానికి కారణం ఎవరు మీ చుట్టాలు మీ స్నేహితులు కాదు, హృదయ గ్రంథి. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ చెల్లి పేరు విజయలక్ష్మి. జవహర్లాల్ నెహ్రూ చెల్లి పేరు, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు చెల్లెలు ఉండేవారు, ఒకటి విజయలక్ష్మి, రెండు కృష్ణులేని ఎవరో ఉన్నారు. మరి ఆ పూర్వపు కాలంలో మనకు తెలియజేది పంపకాల్లో, మరి మోతీలాల్ నెహ్రూ గారి, జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి గారి అని బతుకుండగా పంచారో లేదో, తర్వాత పంపకాల్లో లేదో, మొత్తం విజయలక్ష్మికి అనిపించింది నాకేదో అన్యాయం జరిగిందని. ఏదో పూర్వపు గొడవలు ఆ పంపకాల్లో పార్టీషన్లో ఏదో విజయలక్ష్మి కనిపించింది నాకేదో, నాకేదో నష్టం చేశారు, ఇందిరాగాంధీకి లాభం చేశారు కుటుంబం వాటాల్లోనూ ఏదో అనిపించింది వాడు. ఇందిరాగాంధీ అంటే ఆవిడ జ్ఞానవాళ్ళు, విజయలక్ష్మి జ్ఞానం. అప్పుడు గాంధీ గారు బతుకున్నారు, బతుకుంటే ఇప్పుడు గాంధీ గారి దగ్గరికి వచ్చింది. ఆ గాంధీ గారికి ఆ విజయలక్ష్మి ముఖం చూసేవాడికి ఏదో లోపల దుఃఖం ఉందనిపించింది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఈ లోపల దండ పెట్టుకున్నారని కూడా ఎంతో కొంత ముఖంలో తెలుస్తుంది. అప్పుడు విజయలక్ష్మి ఏదో చెప్పింది, నాకేదో ఈ పంపకాల్లో కొంత ఏదో అని. బాపూజీ అన్నారు, నీకు ఏ కారణం వల్ల దుఃఖం వచ్చిన కారణానికి నువ్వే కారణం. బాపూజీ అన్నారు విజయలక్ష్మి తోటి, ఒకవేళ పంపకాలు తేడా వల్ల నీకు దుఃఖం రావచ్చు, ఏ కారణాలు దుఃఖం వచ్చినా దానికి నువ్వే కారణం, అది మేనేజ్ చేసుకుంటే ఏమి లేదు, మర్చిపోతే ఏమి లేదు. నీ దుఃఖానికి, నీ దుఃఖానికి నువ్వే కారణం ముందు నీకు తెలియాలి. అది ఒకవేళ బయటకు నీకు ఏదో కారణం కనిపించవచ్చు దుఃఖానికి, కానీ దుఃఖానికి నువ్వే కారణం, ఇతరుల కారణం నువ్వు అనుకో. ఒకవేళ నీకు పంపకాలు లేదని అన్యాయం జరిగినా, ఇప్పుడు నీకు వచ్చిన ఆవిడకు వచ్చిన నోటు లేదు, నీకు వచ్చిన నోటు లేదు, ఇటువంటి మాటలు గాంధీ గారు అనలేదు, ఇటువంటి మాటలు గాంధీ గారు అనలేదు. ఒకవేళ నీకు ఏ కారణాన్ని దుఃఖం వచ్చినా దుఃఖాలకు నువ్వే కారణం నేర్చుకో, చేయాలి. ఇతరుల మీద గెంటొద్దు, నువ్వు ఇతరుల కారణం అన్నావు అనుకో. నీకు విశాంతి వస్తే నువ్వే కారణం, నీకు దుఃఖం వస్తే నువ్వే కారణం. ఎవరికింగ్ ఎండ్ ఇఫ్ యూ ఫర్గెట్. తర్వాత కొంతమంది గతాన్ని మోస్తూ ఉంటారు, గడిపోయిన గొడవలన్నీ మోస్తూ ఉంటారు, ఏదో గొడవలు మోస్తూ ఉంటారు, ఏదో గడిపోయిన గొడవలన్నీ ఏదో మోసుకుంటారు. దానివల్ల ఒక హృదయ గ్రంథి పెరుగుతుంది. కొంతమంది వాయిదాల మనుషులు ఉంటారు, కొంతమంది వాయిదాల మనుషులు, ఇవాళ ఇది తీసుకుందాం అంటే రేపు తీసుకుందాం అనుకుంటారు, ఈవేళ అన్నం ఇవాళ తినేస్తారు, పోనీ ఈవేళ అన్నం రేపు తిందాం అనుకోరు. వీళ్ళు ఏమంటారంటే వాయిదాల మనుషులు అంటారు, ఈ వేళ ఇల్లు తుడుచుకోవాలనుకోండి, ఈ వేళ తోడ రేపు అనుకుంటారు, పోనీ ఈ వేళ అన్నం మానేసి రేపు తిన, ఈ వేళ తిని అన్నం ఏడు తినేస్తారు, వాళ్ళ కోటాళ్ళు మానరు, ఏడు తిని కాఫీ, ఏడు తీసుకుని కాఫీ తీసేసుకుంటారు, ఇల్లు ఇల్లు బాగు చేసుకోవాలన్నప్పుడు రేపు అనుకుంటారు. వాళ్ళు పొట్టక మటుకు రేపు వాయిదా కేరు అంటే వాళ్ళు వాయిదారు, ఈ బద్దకస్తులు అందరూ సోమరతనానికి అలవాటు పడిన వాళ్ళందరూ వాయిదా మనుషులని పేరు పెట్టారు అలా. తర్వాత ఈ సాధన కూడా ఏం చేస్తారంటే, ఈ రేపు చేసుకుందాం సాధన, ఈ స్మరణ రామస్మరణం కృష్ణస్మరణం శివ, రేపు చేసుకుందాం రేపు చేసుకుందాం రేపు చేసుకుందాం, ఇంకా చాలా కాలం బతుకుతాం కదా అనుకుంటాడు. ఆయుర్దాయం మన చేతిలో లేదు, ఆయుర్దాయం నీ చేతిలో లేదు. ఇవాళ నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, రేపు చనిపోవచ్చు. మనిషి చనిపోవడానికి 100 రోగాలు అక్కర్లేదు, శరీరం చనిపోవడానికి 1 రోగం చాలు, 100 రోగాలు అక్కర్లేదు. అయ్యో సాధన విషయం నువ్వు వాయిదా వేసుకోకూడదు, ఏ రోజున సాధన ఆ రోజునే చెయ్యాలి, ఏ రోజున స్మరణ ఆ రోజునే చెయ్యాలి, ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలి. కొంతమంది అంటారు పూర్వపు గొప్ప మాటలు ఇవి, పూర్వపు గొడవలు చెప్పుకుంటూ ఇప్పుడు బతుకుతూ ఉంటారు వాళ్ళు. పూర్వం ఏదో గొప్పలు చేసుకుంటారు, మా తాతలు అటువంటి మొత్తం ఆయన తాతల గొడవ మొత్తం గొడవలు ఇది పేరు గతించిపోయారు. వాళ్ళు గొప్పలు చెప్పుకుని పని పోటీ లేకుండా కూర్చుంటాడు వీడు. మీకు అర్థమవుతుంది? అంటే పూర్వపు గొప్పలు చెప్పుకుంటే ఇది పని లేకుండా కూర్చుంటూ ఉంటాడు. నీకు అర్థం? సరే, నువ్వు మీ తాతలు గొప్ప, నీ మాట ఏంటి? నేను సాధన చేసావు, నేను నువ్వు సాధన చేసావు, ఇవాళ బతుకున్నావు లేదా నువ్వు? ఇవాళ నువ్వు సాధన చేసి ఇవాళ మానేస్తే నువ్వు ఆయన బతికి చచ్చావు అనమాట. నువ్వు ఇవాళ నేను సాధన చేసుకున్నానండి, ఇవాళ మటుకు చేయగలదంటే ఇవాళ చచ్చావు అనమాట. నువ్వు సాధన చేసుకోవటం మానేసి నీ తాతగారు ఎంత గొప్ప అని చెప్పి నీకు కలిసి వచ్చేదేంటి? కాదా, నీ వేళ మీరు సాధన చేయటాలని నిన్న చేసుకున్నాడు, ఈ వేళ మాట ఏంటి? ఇవాళ నువ్వు బతుకున్నావు చచ్చిపోయావా? అంటే ఈ వాయుజాల మనుషులందరూ సోమరితనానికి అలవాటు పడ్డవాడు. మిల్టన్ చెప్పాడని చెప్పాను కదా, అన్నిటికంటే ప్రపంచంలో పెద్ద దుబారా మనిషి ఎవడంటే సోమరపోతు. ఈ మిల్టన్ ప్యారడైస్ రాష్ట్రంలో చెప్పాడు, అలా అన్నిటికంటే దుబారా మనుషులు ఎవరంటే సోమరతనానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఈ లోకం లేదు, పరలోకం లేదు, యహం లేదు, పరం లేదు. ఇప్పుడు వాడు అలా పడున్నా పర్లేదు, ఎలా వెనకాల పూర్వీకులు ఎవరో సంపాదించిన ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. అది సంపాదన చేతకాలు పడున్నా పర్లేదు, వాడు ఏదో ఖర్చు పెడతా ఉంటాడు. నీకు అర్థమవుతుంది? ఈ స్వామర్తనంగా ఉన్నవాళ్ళు ఖర్చు అలవాటు చేసుకుంటారు. అంచేత ప్రపంచంలో పెద్ద దుబారా మనిషి ఎవడంటే, అన్నిటికంటే పెద్ద దుబారా ఏదంటే మిల్టన్ చెప్తాడు, స్వామర్తనానికి అలవాటు పడ్డవాడికి మించిన దుబారా మనిషి లేడు ఈ లోకంలో. అంటే ఈ లోకంలో మనం ఉన్నాం, ఇది నిజమనుకోవద్దు. మీరు లోకంలో మన వ్యవహారే, మన శరీరం ఎంత నిజమో లోకం కూడా అంతే నిజం, మన మనస్సు ఎంత నిజమో లోకం కూడా అంతే నిజం. దేహమునే ఈ నేననే తలంపు ఎంత నిజమో, నువ్వు పూజించే దేవుడు అంతే నిజము, పుణ్యపాపాలు కూడా అంతే నిజం, స్వర్గ నరకాలు కూడా అంతే నిజం. దేహము ఈ జీవుడు ఎంత నిజమో అంతే నిజం. గౌతమ బుద్ధుని ఒకటి ప్రశ్న వేశారు లాస్ట్ డేయడం, ఆయన మోషన్స్ పట్టుకుని చనిపోయాడు. గౌతమ బుద్ధుడు డైరీ వల్ల చనిపోయాడు. ఇప్పుడంటే ఏదో శరీరం వచ్చింది, ఏదో పెడుతున్నారు, డైరీ వచ్చింది, చనిపోయాడు. లాస్ట్ నేను అడిగాను, శరీరం చనిపోయాక మనిషి ఎక్కడికి వెళుతాడు? శరీరం చనిపోయాక ఈ జీవుడు ఎక్కడికి వెళుతున్నాడు? శరీరం చనిపోయాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో, శరీరం చనిపోయాక ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో, ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో విచారణ చేసి నువ్వు తెలుసుకుంటే ఆ ప్రయాణం చేసాడు ఇప్పుడు కూడా లేదని నీకు సంగతి నీకు తెలుస్తుంది. ఇట్ ఇస్ అల్టిమేట్, ఇట్ ఈజ్ ఫైనల్, ఇట్ ఈజ్ ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇట్ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. శరీరం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేవాడు అక్కడ ఉన్నాడు, వాడు నిజం కాదు ఫాల్సే, వాడు నిజం కాదు ఫాల్సే. శరీరం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేవాడు అంతే నిజం, ఇతర లోకాలు కూడా అంతే నిజం, దేవతలు కూడా అంతే నిజం. ఎంత ఒంటి స్తంభం మేడ మీద, దేహమునే మొదటి తలంపు మీద, ఫాల్సై మీద ఒంటి స్తంభం మేడ మీద మొత్తం క్రియేషన్ అంతా నిలబడి ఉంది. దాన్ని డౌట్ చేయటం లేదు, షేక్ చేయటం లేదు. దేహం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేశాడో, ప్రయాణం చేస్తాడు నువ్వు అనుకుంటున్నావు, వాడిని విచారణ చేసి చూస్తే, నువ్వు ధ్యానం చేసి దీపనిగా ధ్యానం చేసి చూస్తే ఆ జీవుడు అనేవాడు ఇప్పుడు కూడా లేడు. అసలు ప్రయాణం మరణించాక ప్రయాణం చేసేవాడు ఇప్పుడు కూడా లేడనే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అది ట్రూత్, అది ఫాల్స్ అయి ఫాల్స్ అయి ఫాల్స్ వర్డ్ వరల్. అది షేక్స్పియర్ చెప్తాడు, యు ఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్లీప్. ఇవన్నీ నగర సత్యాలు. నువ్వు భగవద్గీతలో ఏదైనా శ్లోకం ఉందనుకోండి, మన మనసు అంగీకరించింది, అయితే మన బుద్ధి మంచిది కాదు. మన బుద్ధి మంచిది కాదు. భగవద్గీతలో చెప్పాడు, నిరంతరం ఎవరైతే నేను స్మరిస్తున్నారో, నిరంతరం ఎవరైతే నేను ధ్యానం చేస్తున్నారో, నా వాక్ని ఎవరైతే నిరంతరం నా వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని ఎవరైతే జీవిస్తున్నారో, నా కోసం ఎవరైతే తపిస్తున్నారో, నన్ను ఎవరైతే పూజిస్తున్నారో, నన్ను ఎవరైతే జపిస్తున్నారో, మీ నా పనిని మీ సొంత పని కింద భావించి, నేను చెప్పిన పని మీ సొంత పని అనుకుని భావించి నా పని మీరు ఎలా చేస్తున్నారు, అలా ఎవరైతే అలవాటు పడ్డారు వారి యోగక్షేమాలు నేనే చూస్తాను. అన్ని చింతలు లేకుండా, ఇతర చింతలు లేకుండా నిరంతరం నన్ను ఎవరైతే స్మరిస్తున్నారో, నన్ను ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, నా కోసం ఎవరైతే జీవిస్తున్నారు, నా కోసం ఎవరైతే మీరు గాలి పీల్చుకుంటున్నారు. ఆంజనేయస్వామి కూడా అన్నం తిన్నాడు, కానీ ఆంజనేయస్వామి ఏది తిన్నా, ఏది విన్నా, ఏది చూసినా, ఏ పని చేసినా రాముడి కోసం. ఈ సృష్టిలో సొంత పని లేని వాడు అక్కడ ఉన్నాడు వాడు ఆంజనేయస్వామి. ఈ సృష్టిలో సొంత పని లేని వాడు అంటూ ఒకడున్నాడంటే వాడు అక్కడే ఆంజనేయస్వామి. అందుకే ఈ రోజున ఆయనకి దేవాలయాన్ని కట్టి ఆరాధిస్తున్నాం. తెలంగాణలో రాముడి కంటే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి ఆంజనేయస్వామి ఆలయాలు. మాట్లాడితే రాముడి కోసం, జీవిస్తే రాముడి కోసం, ఆయన భోజనం చేస్తే రాముడి కోసం. టైం భాగించుకోండి, టైం భాగించి కొంత మీ ఇంటి పనులు చూసుకోండి, ఇంటి పనులు చక్కగా తెలుసుకోండి. మీ ఇంటి పనుల విషయం ఇతరుల మీద ఆధారపడకండి, బానిసత్వం వస్తుంది. తర్వాత కొంత భాగం చదువుకోండి, ఏదైనా కొంత ఏదో కొంత టైం ధ్యానం చేసుకోవటం. కొంతకాలం మీ ప్రాంతంలో ఓలీ కంపెనీ ఉంటే ఓలీ కంపెనీ. ఒక గౌతమ బుద్ధుని ఒకరు అడిగారు, మా ప్రాంతంలో ఓలీ కంపెనీ లేకపోతే మేము ఏం చేయాలని. తాడి చెట్లు ఒంటరిగా జీవిస్తున్నాయి, అడవిలో కూడా వృక్షాలు ఒంటరిగా జీవిస్తున్నావు. కానీ నీకు నీకు రోజు పొద్దున్నే కాఫీ దొరకకపోతే కాఫీ తాగటం మానేయ కానీ ఎందుకు తాక్కు. అలాగే నీకు ఓలీ కంపెనీ దొరకకపోతే ఒంటరిగా బతుకో. అడవిలో ఏమి ఎలాగైతే ఒంటరిగా బతుకుతుందో, అడవిలో ఏమి ఎలాగైతే ఒంటరిగా బతుకు ఒంటరిగా తిరుగుతుందో, నీకు ఓలీ కంపెనీ లేకపోతే ఒంటరిగానే బతుకో. బ్యాడ్ కంపెనీ వద్దు, గుడ్ కంపెనీ ఉంటే చదువు సార్, లేదు బ్యాడ్ కంపెనీ వద్దు, పొల్యూట్ అయిపోతావు నువ్వు. కాఫీ దొరకటం ఏ పొద్దున్న కాఫీ లేదని ఎండిన తాగం మనం. కాఫీ దొరకకపోతే మానేస్తాం, అలాగే ఓలీ కంపెనీ వెళ్తే మానే. ఇంకేదంటే స్నేహాల వల్ల చాలా మంది అభివృద్ధిలోకి వచ్చారు, స్నేహాల వల్ల పాడైపోయినాడు అన్నారు. స్నేహాలు చేసి కొంతమంది కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. నాకే ఈ మధ్యనే ఈష్ గుడారు వాళ్ళు అక్కడ చెప్పారు, హైదరాబాద్లో పలాన చోట స్థలం ఉంది, నీకు కొని పెడతాను డబ్బు చేయాలి. స్నేహం వాళ్ళకే, వాళ్ళకే స్నేహం చేస్తే ఇంత చేర్చుకుంటే వీళ్ళు పట్టుకెళ్ళింది 5 లక్షలే. ఇది కొన్న 2 నెలలే 50 లక్షలు అయిపోయింది. మళ్ళీ అమ్మేసుకోండి 50 లక్షలు వస్తాయని చెప్పినాడు ఆయన. మా ఇంత నేను చేసిన కష్టపడింది ఏమి లేదండి, స్నేహం వల్ల 45 లక్షల లాభం వచ్చింది. ఈ మధ్యన హైదరాబాద్లో ఫాస్ట్ ఫుడ్ కింద ఫాస్ట్గా పెరిగిపోతున్నాడు. రైల్వే స్టేషన్లో ఫాస్ట్ ఫుడ్ అంటారు సార్. మళ్ళీ అలా కాకినాడలో ఉన్న రాజమండ్రిలోనూ పెరగటం లేదు. 5 లక్షలు పట్టుకెళ్తే నెల 15 రోజుల్లో 50 లక్షలు వచ్చిందంటే, మా స్నేహితుడు నేను ధనవంతుని చేసిన ఉద్దేశాలండి, నాకు 2 లక్షలు అప్పు ఉంది, అప్పు కూడా తీరిపోయిందని చెప్పాడు. అలాగే స్నేహాలు చేసి శుభ్రంగా పాడైన వాళ్ళు ఉన్నారు. నిజమైన స్నేహితులు ఏం చేస్తారంటే వాళ్ళని కూడా బాగు చేద్దాం అనుకుంటారు. నేనేమీ కష్టపడకుండా నెల 15 రోజుల్లో 5 లక్షలు నేను ఇస్తే 50 లక్షలు తెచ్చి ఇచ్చాట స్నేహితుడు. ఒక భౌతికమైన విషయాల్లోనే ఇంత లాభం ఉన్నప్పుడు బ్రాహ్మణస్థితి పొందిన వాడు సహవాసం ఎంత అద్భుతంగా ఉంటుంది. అది మీ కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు. ఈ డబ్బు అనేది ఇల్యూజన్. వాడు మీకు చెప్తాడు మనీ ఇది ఇల్యూజన్ అది వరకు. అంటే సత్కర్మ చేయకుండా ఆ సత్కర్మ చేయటం వల్ల వచ్చే ఫలితం మనం ఎంతో కొంత సమాజంతో పంచుకోకుండా ఇది అలవాటే లేనప్పుడు నడవటమే చేతకాని వాడు పరిగెట్టలేడు, నిలబట్టమే చేతకాని వాడు పరిగెట్టలేడు. అలాగే సత్కర్మ చేయటమే నీకు చేతకానప్పుడు ఎంతో కొంత కర్మఫలత్యాగం ఎంతో కొంత నీకు చేతకానప్పుడు నిష్కామ కర్మ నువ్వు చేయలేవు. అది సాధ్యం కాదు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఇలా పుస్తకం తీసుకున్నాం ఎక్కడికి వెళ్ళిపోతుంది, చేతిలో పుస్తకం ఉంది, మస్తకం ఎక్కడ ఉంది? మస్తకం ఎక్కడి నుంచో తిరిగి వస్తుందో చేతిలో పుస్తకం ఉంది. గురువు అంటే ఏమిటి? ఎవరు అడిగారు భగవాన్ గురువు అంటే ఏమిటి? నువ్వు అనేక జన్మల నుంచి భగవంతుని ఆరాధిస్తూ ఉంటావు, భగవంతుని జపిస్తూ ఉంటావు, భగవంతుడు చెప్పిన పని నీకు ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటావు. కొంతమంది ఆ భర్త ఏదో చెప్తే పాపం వీళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ కూర వండేసి ఇల్లు కూడా తినేస్తారు. మన కొంతమంది కొంతమంది స్త్రీలు ఆ భర్త ఏదో చెప్తాడు కూర ఇల్లు కూర ఏంటి, ఎందుకని ఆ భర్త చెప్పిన కూరే పాపం వీళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ కూర వండేసి ఆ భర్త తిన్న కూర ఇల్లు కూడా తినేస్తారు. అంటే కొంతమందికి భగవంతుడు చెప్పిన పని ఇష్టం లేకపోయినా వాడు సొంతం చేసుకుని చేసేస్తూ ఉంటారు. ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి ఇష్టమైన పని అందరూ చేస్తారు. ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేయటంలో గొప్ప ఏం లేదు. అది మంచి పని కని అయితే నీకు ఇహపరాలను సాధించే పని కని అయితే ఆ పని నీకు ఇష్టం లేకపోయినా ఇతరులు చేసుకుని ఇష్టం చేసుకుని చేయటంలో ఉందా గొప్ప. అధికారం ఇష్టం ఎవరికి ఇష్టమైపోయినా అది చేయటంలో గొప్పే ఉంది. అది మంచి పని అయితే అది ఇష్టం చేసుకుని చేయటంలో గొప్ప ఉంది, కానీ నీకు ఇష్టమైన పని చేయటం గొప్ప కాదు. భగవంతుడు ఏదో కొన్ని మాటలు చెప్పాడు, అది మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకుని మనం సొంతం చేసుకుని ఆ పని చేయటంలో ఉంది ఔన్నత్యం. అప్పుడు హృదయగండి ఛేదించబడుతుంది. ఈ రాగద్వేషాల వల్లే హృదయగండి బలపడిపోతూ ఉంటుంది. గ్రంథి చేయకుండా ఆత్మజ్ఞానం కలగదు, కలిగే అవకాశం కూడా లేదు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నువ్వు జన్మ జన్మల నుంచి సత్కర్మ చేస్తూ ఉంటే, భగవంతుని ఆరాధిస్తూ ఉంటే, ఆయన కోసం జీవిస్తూ ఉంటే, ఆయన కోసం మరణిస్తుంటే, మరణం అంటే ఏమీ లేదు. మరణంలో ఏదో ఉందనుకోకండి. మన శరీరం ఏదో చనిపోతే కంగారు పడకండి. ఒక గదిలోంచి మన ఇంట్లో గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం ఎలా ఉంటుందో మరణం అంటే ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళ్తుందండి. మన ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం ఎలాంటిదో మరణం అనేది ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో కొత్త శరీరంలో ప్రవేశించడానికి ఒక గుమ్మం లాంటిది అంతే. అందుకంటే కంగారు పడకండి. మీకు సంసారం అంటే ఇష్టంగా ఉంటే శరీరం చచ్చిపోతే సంసారం ఆగుతుంది అనుకోకుండా కొత్త శరీరం వస్తుంది అక్కడ చేసుకోవచ్చు. సంసారం ఆగదు, శరీరాలు మారుతాయి. శరీరాలు మారినప్పుడల్లా చుట్టాలు మారుతారు. ఎప్పుడు ఉండేదే సంసారం. శరీరాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి? జ్ఞానం కలిగే వరకు శరీరాలు ఎప్పుడు వస్తుంటే సంసారం కూడా వచ్చేస్తాను, తరుముకుంటే వస్తుంది. మీరు పూర్వజన్మల్లో మీరు భగవంతుని ఈశ్వరుని ఆరాధించుకుంటూ వస్తుంటే గురువు అంటే ఎవడు? నిజమైన గురువు లోపలే ఉన్నాడు. మీరు పూర్వజన్మ నుంచి భగవంతుని స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయనకి ఇష్టమైన పని, మీ అహంకారానికి ఇష్టమైన పని కాదు, భగవంతుడికి ఇష్టమైన పని మీరు చేసుకుంటూ వస్తుంటే ఆయనే అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్ అండ్ అవుట్ ఆఫ్ మెరిసిన్. ఈ మధ్యన అమెరికాలో మెడిసిన్ ట్రై చేస్తుంది. కొంతమంది క్రూరంగా ఉంటారు మనుషులు, కొంతమంది దయగా ఉంటారు, కొంతమంది క్రూరత్వంగా ఉంటారు, కొంతమంది సమాజంలో ఎలా సమాజంతో ఎవరా ప్రవర్తించారో తెలియదు కొంతమందికి, కొంతమందికి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, కొంతమంది కూడా తీసుకెళ్తే పేచి పెంచేసి వస్తారు కానీ తగ్గించరు, కొంతమందిని కూడా తీసుకెళ్తే మన పేచీదాన్ని మనం పేచీని కూడా పట్టుకెళ్ళిస్తారు, కొంతమంది కారణం లేకుండా వైరం పెట్టుకుంటారు. ఈ తేడా మెదడులో ఎందుకు వస్తుంది? మనం ఏదో జన్మాంతరం ఏదో అనుకుంటాం, వాసన అనుకుంటాం, సంస్కారం అనుకుంటాం, హ్యాబిట్ అనుకుంటాం మన భాషలో. కానీ మధ్యన అమెరికాలో ఏం చేస్తారంటే ఒకడు క్రియలుగా ఉంటున్నాడు, ఒకడు మెరిసీగా ఉంటున్నాడు, ఒకడేమో ఈ సమాజం పట్ల అనుకూలంగా పనిచేస్తున్నాడు, ఒకడికి పాజిటివ్, ఒకడు పాజిటివ్గా ఉంటాడు సమాజం పట్ల, ఒకడు నెగిటివ్గా ఉంటాడు. కొంతమంది ఇక్కడి నుంచి రావులపాలెం ఎదురులోపులు ఎక్కడో యాక్సిడెంట్ పోయి చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ థింకింగ్ అంటారు దాన్ని. కొంతమంది అసలు ఆత్రేయపురం నుంచి బయలుదేరకుండానే రావులపాలెం ఎదురులోపులు ఏదో కారు యాక్సిడెంట్ అయిపోతుంది మధ్యలో చచ్చిపోతామేమో అనుకుంటారు, నెగిటివ్ థింకింగ్ వస్తుంది. కొంతమంది కారణం లేకుండా భయపడతా ఉంటారు, ఏదైనా కారణం ఉంటే మీకు భయం వచ్చిన పర్లు, అకారణంగా భయపడతా ఉంటారు. కొంతమంది జరుగుబాటు కోపం ఒకటి వస్తుంది, కోపానికి కారణం ఉండదు, కోపం వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని జరుగుబాటు కోపం అంటారు. ఏదైనా కోపానికి కారణం ఉంటే మీకు కోపం రావచ్చు, కోపానికి కారణం లేకుండా కోపం వస్తుంటే కొంతమంది జరుగుబాటు కోపం అంటారు. ఈ మధ్యన ఎవరో అన్నారు, మా మామగారు ఇంట్లో అందరినీ తిరిగితేనే కానీ ఆయనకు మోషన్ అవ్వదండి. మా మామగారు పొద్దున్నే లేచి ఇంట్లో వాళ్ళందరినీ తిట్టాలంటే తిరిగితేనే కానీ ఆయనకు మోషన్ అవ్వదని తిట్టాన కారణం ఏంటి? కారణం కాదు, ఒక అలవాటు అంట, ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు అయిపోయారంట మాటలు పట్టడం కూడా. ఆయనకి తిట్టడం అలవాటు అయిపోయిందంటే మేము పట్టించుకోవడానికి మాకు పట్టడం అలవాటు పోయిందని. ఈ మధ్యన అమెరికాలో రీసెంట్ ఎందుకు చెప్తున్నారంటే ఈ మధ్యన అమెరికాలో దీని గురించి కొన్ని కోట్ల రూపాయలు భరణం చూసేస్తున్నారు. అసలు ఈ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ ఇన్ని రకాలుగా ఎందుకు యాక్ట్ చేస్తుంది? ఈ బ్రెయిన్లో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయి? మెదడులో లోపాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎలా సవరించాలి? దాని గురించి ఎంతో కొన్ని వందల కోట్లు భరణం చేస్తున్నారు అమెరికాలో హ్యూమన్ బ్రెయిన్ మీద, రీసెర్చ్ మీద. అందుకు చెప్తున్నాను కాలక్షేపం కోసం చెబుతున్నారు. రకరకాల మనుషులు రకరకాల బిహేవియర్, ఆ మెదడులో ఎక్కడ తేడా ఉంది? కొంతమంది మీరు ఎంతో పెడతారనుకోని అమ్మాయికి, అమ్మాయిని మనం చూడదు. మీరు ఏం సహకారం చేసిన అమ్మాయి వచ్చి పాప మీ ముసలితనంలో చూడొచ్చు. మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఉదాహరణకి మీరు ఎంతో ఉపకారం చేసిన అమ్మాయిని మీకు చూడకపోవచ్చు. ఏం ఉపకారం చేయని అమ్మాయి వచ్చి మీరు మంచం పడితే సేవ చేయొచ్చు. ఏంటికి కారణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బ్రెయిన్లో తేడా ఎక్కడ ఉంది? కొంతమంది ఎదుటి వాళ్ళు ఉపకారం చేస్తే మనం చేస్తాం అది కాదు, కొంతమంది ఉపకారం అక్కర్లేకుండా, ఉపకారం ఎక్స్పెక్టేషన్ లేకుండా మంచి మంచి కోసమే చేస్తూ ఉంటారు. కొంతమందికి ఉపకారం చేస్తే తిరిగి అపకారం చేస్తారు, ఉపకారం చేయక్కర్లేదు. ఇది ఎక్కడ వస్తుంది? బ్రెయిన్లో ఈ బిహేవియర్ ప్యాటర్న్ ఎక్కడ తేడా వస్తుందో దాని గురించి ఎంతో రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వందల కోట్లు భరణం చేస్తున్నారు హ్యూమన్ బ్రెయిన్ మీద రీసెర్చ్ అయితే. సరే, అది విడిచిపెట్టేద్దాం. ఇంటికి జన్మల నుంచి, పూర్వజన్మల నుంచి మనం భగవంతుడిని, ఇంకోటి మీరు ఒకటి మర్చిపోండి, చేసిన ఒక మంచి మాట మాట్లాడితే, ఒక మంచి పని కనుక మీరు చేస్తే చేసిన మంచి ఊరికే పోదు, మీరు చేసిన మంచి నాకు అక్కర్లేదు, ఏదో జన్మడు మీరు చేసిన మంచి మీకే ఇచ్చేస్తానని భగవంతుడు వాగ్దానం చేశాడు. మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, తెలుసును చేయొచ్చు తెలియకపోవచ్చు, మీ మంచి నాకు అక్కర్లేదు, దాని ఫలితం ఏదో జన్మడు మీకు ఇచ్చేస్తాను. మంచి చేసిన వారికి దొరకత లేదు, మీ మంచి మీ ఆత్మజ్ఞానానికి సహకరిస్తుంది. మీరు చేసిన మంచి కాలవ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్తానికి, ఈ యువతల నుంచి అవతలకు వెళ్తానికి కాలవ మధ్యని బల్ల కట్టి ఎలా ఉపయోగపడుతుందో మనకి. మీరు చేసిన మంచి కూడా పరలోకంలోకి వెళ్ళటానికి మెట్లు కడుతుంది, బలకట్లాగా ఉపయోగపడుతుంది. మీ మంచి ఊరికే పోదు, మీ మంచి వేస్ట్. మంచి చేసిన వాడికి దొరకత లేదు. మనం పేపర్లో రాసిన మాటలు నమ్ముతాం, దారిపోయేవాడు చెప్పిన మాటలు నమ్ముతాం, భగవంతుడు చెప్పిన మాటలు నమ్మం. ఏం చెప్పామండి, బుద్ధి మంచిది కాదు. మనకు ఉండవలసినటువంటి పుణ్యబలం మనకు లేదు, ఆ మెంటల్ మేకప్ లేదు, మనకి ఆ పాజిటివ్ థింకింగ్ లేదు. రాముడు రామలక్ష్మణుడు ఆంజనేయ స్వామి కలిసినప్పుడు ఈ రామలక్ష్మణుడు చూసి వాళ్ళు ఆ రూపంలో వచ్చేస్తున్నప్పుడు సుగ్రీవుడికి భయం వేస్తుంది, చంపేస్తాడేమో. అప్పుడు సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆ రామలక్ష్మణుని ఎవరిలో మన కొత్త వాళ్ళు ఈ ప్రాంతానికి వాళ్ళు ఎవరిలో తెలుసుకురాని ఆంజనేయ స్వామిని పంపుతాడు. అక్కడ పరిచయం ఆంజనేయ స్వామి ఎవరో చెప్పడానికి రామలక్ష్మణుతో పరిచయం చేయడానికి ఎవరు లేరు అక్కడ. ఎవరు లేనప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే తను తానే పరిచయం చేసుకుంటాడు. తను తాను పరిచయం చేసుకుని మీ గురించి పరిచయం చేయడానికి కూడా ఎవరు లేరు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, నేనెవరన్నా మీకు చెప్పాను, మీరెవరు నాకు చెప్పండి అంటాడు. అందమైన భాష, ఆ సహృదయం, ఆ కర్మయోగి స్వార్థం ఎలా ఉంటుందో తెలియని వాడు. ఆ కర్మయోగి చక్కటి భాష, వ్యాకరణ పూరితి, ఒక్క మాటలో కూడా దోషం లేదు, వాక్యంలో దోషం లేదు. ఆ వ్యాకరణం కూడా ఏ మాట ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. వ్యాకరణ దోషం లేదు, ఉచ్చారణ దోషం లేదు, చక్కటి భాష, సంస్కరింపబడిన భాష, బ్యూటిఫుల్ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అది రాముడి దేవుడే అవటానికి ఆంజనేయస్వామి భాష విని అబ్బురిపోతాడు. నాలుగు యోగాలలో పండితులైన వాడికి కానీ ఈ ఉచ్చారణ రాదు అన్నాడు రాముడు. మీరు తర్కశాస్త్రం నేర్చుకుంటే నేర్చుకుంటే మంచి కానీ తర్కాలకి దేవుడు అందడు. నాలుగు యోగాల్లో పండితుడు కానీ వాడు ఇలా మాట్లాడిన లక్షణం అంటాడు. ఇవన్నీ చెప్పి అప్పుడు తర్వాత మిమ్మల్ని మీరు నన్ను నేను మీకు పరిచయం చేసుకున్నాను, మిమ్మల్ని మీరు నాకు పరిచయం చేసుకోవాలని ఆంజనేయ స్వామి అడిగినప్పుడు అప్పుడు రాముడు లక్ష్మణుడు చెప్పబోతాడు ఏమి తను ఏ దశరథ కుమారులు, మీరు మా సోదరుడని వాడి పద్ధతిలో వాడు చెప్పబోతూ ఉంటాడు. ఇలా శీతాన విషయం కోసం ఇలా అడవిలో తిరుగుతున్నాం, సుగ్రీవుడి కోసం పరిచయం కోసం వచ్చాం అని ఇలా చెప్పబోతూ ఉంటాడు. అది చెప్పకముందే తను తాను పరిచయం చేసుకోకముందే రాముడిని తనను పరిచయం చేసుకోకముందే అప్పుడు రాముడు అంటాడు, మన పరిచయం తర్వాత చేద్ది కానీ, మన పరిచయం తర్వాత ఆడి భాషా సౌందర్యం చూడు, తొందరపడకు, మనల్ని మనం పరిచయం చేద్దాం. వాడి భాషా సౌందర్యం చూడు, ఎక్కడ వ్యాకరణ దోషం లేకుండా, ఒక్క వ్యాకరణ దోషం లేదు వాడు మాట్లాడే ఉచ్చారణలో. బ్యూటిఫుల్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఆర్నమెంటల్ లాంగ్వేజ్. నౌన్ ఎక్కడ ఉండాలో, వెర్బ్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. నాలుగు యోగాల్లో పండితుడు కాని వాడు ఈ రకమైన భాష మాట్లాడలేడు అంటాడు రాముడు. అంటే మన మాటలో ఏముందని కొంటాం, వాక్ కూడా తపస్సు. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడాలి, అందంగా మాట్లాడాలి, ఇతరుల క్షేమం కోరి మాట్లాడాలి. సౌమ్యంగా మాట్లాడుతుంటే, చేతుడు మంచి పని చేస్తంటే, నోరుతోడు సౌమ్యంగా మాట్లాడుతుంటే, మంచి మనస్సుతోటి మంచి ఆలోచనలు మంచి ఊహలతోటి మనస్సును నింపుకుంటే హృదయం గ్రంథి పరచబడిపోతుంది. అది ఇప్పుడు ఇవాళ సబ్జెక్టు కేంద్రం. అది మీరు తెలియకుండా లోపల గ్రంథి ఉంటుంది కదా, నిజం కాదు కానీ నిజమని చెబుతూ ఉంటుంది. ఏది ఎవరిదైనా గ్రంథి, అది పలచబడుతుంది. ఈ మూడు మ్యాక్సిమం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఏది వాక్కు, చేత, మైండ్, లోపల మైండ్ ఒకటి ఉంది కదా జామి, ఈ మూడు మ్యాక్సిమం పాజిటివ్ గా ఉపయోగించుకుంటే ఆ లోపల ఉన్నది పరచబడిపోతుంది. మీరు ఏదైనా ఒక మంచి కూడా మీ ఇష్టానుసారం చెప్పకూడదు, సౌమ్యంగా చెప్పాలి, అంబులుగా చెప్పాలి. మీరు ఏదైనా మంచి చెప్పినా మీరు నోటుకొచ్చినట్టు చెప్పకూడదు, దాన్ని ఆర్నమెంటల్గా చెప్పాలి. ఎదుటి వాడికి అర్థమయ్యేలా చెప్పాలి, వాడి మనసులో మార్పు వచ్చేలా చెప్పాలి, వాడు అర్థం అవ్వాలి, వాడికి మారి మనసు రావాలి. మీకు గుడ్ ఇంటెన్షన్ భాష సరిపోదు, లోపల ఇంటెన్షన్ మంచిది అయి ఉండాలి. వీరికి భాష మంచిది భాష సరిపోదు, లోపల పర్పస్ ఉద్దేశం కూడా మంచిదే ఉండాలి. భగవంతుని అనేక జన్మల నుంచి మీరు సత్కర్మలు చేసుకొస్తూ భగవంతుని ఆరాధిస్తూ స్మరిస్తూ పూజిస్తూ వస్తుంటే ఆ భగవంతుని మీ పట్ల దయ చూపించి మీ పట్ల అనుగ్రహం వల్లే ఈ శవం నేను ఈ శవం నేను ఈ శవం నేనని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ శవ బుద్ధి మీకు పోగొట్టడానికి ఆడు కూడా శవం వేసుకొస్తాడు. వాడికి గురి వాడికి శవం అక్కర్లేదు, భగవంతుడికి శవం అక్కర్లేదు. ఈ శవం నేను ఈ శవం నేను శవ బుద్ధి వేసుకు తిరుగుతున్నాం మనం. మీ శవ బుద్ధి పోగొట్టినా మీకు శవ బుద్ధి రాదు. అయితే వాడు మన కోసం వాడు కూడా శవాన్ని వేసుకొస్తాడు. కానీ మనం ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం మనం అనుకుంటాం. వాడు కూడా భగవంతుడు కూడా గురు రూపంలో శరీరం ధరించి వస్తాడు. ఆ శరీరంలో ఉన్నప్పుడు కూడా వాడు శరీరం మాత్రుడు కాదని తెలుస్తూ ఉంటుంది వాడే గురువు. మన హృదయంలో ఎంత లోతులో నిజం ఉందో ఆ నిజంలోకి మనం తోలికెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడి గురువు. వాడి మీ దగ్గర మాట్లాడతాడు, మీతో భోజనం చేస్తాడు, అవ్వారి అంటాడు, స్నానం చేశారా అంటాడు, భోజనం చేశారా అంటాడు, ఇంట్లో పిల్ల మేక అందరూ బాగున్నారా అంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మాట్లాడే ఉద్దేశం కాదు, మీతో పరిచయం పెంచుకుని మీ మనసును హృదయ గుహలో గింటేస్తాడు వాడి గురువు. ఇంకా పైకి ఏదో పరిచయం చేసుకోవడం మాట్లాడుతూ ఉంటాడు, ఉద్దేశం అది కాదు. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో గురువు తెలుస్తూ ఉంటుంది. మీరు స్నానం చేశారా అంటాడు, మీరు స్నానం చేస్తే చేయకపోతే గురువుకి అది కాదు ప్రధానం. అది మీతో పరిచయంగా మాట్లాడుతూ మీతో సన్నిహితత్వం పెంచుకుంటూ మీ మనస్సును మీ జీవుని హృదయ గుహలో నెట్టేస్తూ ఉంటాడు. అంటే మనస్సు మన శిరస్సులో ఎంత సహజంగా ఉంటుందో, మైండ్ మన బ్రెయిన్లో ఎంత సహజంగా ఉంటుందో, అలాగే మన మనస్సు హార్ట్లో ఆ స్పిరిచువల్ హార్ట్లో ఆధ్యాత్మిక హృదయంలో ఈశ్వరున్న కేంద్రంలో అంత సహజంగా ఉంటే మనీ నాశనం అవుతుంది, హృదయ గ్రంథి ఛేదించబడుతుంది. ఇది జపం చేసి ధ్యానం చేసి మనస్సు హృదయాభిముఖం చేయటం కాదు. ఇక్కడ ఎంత నార్మల్గా ఉందో, ఇక్కడ న్యాచురల్గా ఉందో, అంత న్యాచురల్గానే హృదయంలో ఉండగలగాలి. ఎఫర్ట్లు స్టేట్లోకి తీసుకెళ్ళాలి, అప్పుడు మరో నాశనం అవుతుంది. అది మీ కడసారి జన్మ. మరో నాశనం అంటే హృదయ గ్రంథి ఛేదించబడుతుంది. ఆ హృదయ గ్రంథే సంసారం. అది మీతో భాష్యంగా మీతో స్నేహం చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, అనుబంధం పెంచుకుంటూ ఉంటాడు, అనుబంధం పెంచుకుంటూ ఉంటాడు. మీ హృదయంలో ఉన్న లోపల సత్యం ఉంది, మీ హృదయంలో ఒక సత్యం ఉంది. మీకు తెలుసున్న అదే, మీరు మీకు తెలియకపోయిన అదే. తెలుసుకుంటే సుఖపడతారు, తెలియకపోతే దుఃఖపడతారు. మీ హృదయంలో ఏమీగా మీరున్నారు, అక్కడికి తీసుకెళ్తానికి మీ బలహీనతలో గురువు చూస్తూ ఉంటాడు. మీకున్న సంస్కారాలు ఎటువంటి చూస్తూ ఉంటాడు, మీ వాసన ఎటువంటి చూస్తూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు కూడా పక్క పక్క నవ్వుడు, మృదువుగాని నవ్వుతాడు, ఎరగబడి నవ్వుడు. ఎంతవరకు నవ్వాలో అంతవరకు నవ్వి ఆపు చేస్తూ ఉంటాడు. మీతో నవ్వుతూ మీతో కూర్చుంటాడు, మీ కాఫీ ఇస్తే తాగుతూ ఉంటాడు, మీ వాసన చూస్తూ ఉంటాడు, మీ బలహీనతలు చూస్తాడు. సత్యాన్ని ఫేస్ చేయడానికి మీ హృదయంలో ఉన్న సత్యాలలోకి మీరు వెళ్ళటానికి ఏ ఆటంకాలు మీకు ఉన్నాయో చూస్తూ ఉంటాడు. మీకు తెలియకుండా ఆటంకాలను బయటికి లాగి కాల్చి బూడి చేస్తాడు వాడే గురువు. అది చేస్తుంది ఆ సహాయ సహకారం మీకు అందిస్తున్నట్టు కూడా మీకు తెలియదు ఇప్పుడు వాడు గురువు. ఇంకేది వాడు గుర్తింపులతో పని లేదు, వాడికి ఊరేగింపులతో పని లేదు, టామ్టామ్తో పని లేదు. ట్రూత్ నీడ్స్ నో టామ్టామ్, గురువు నీడ్స్ నో టామ్టామ్. నీడ్స్ గురువు ట్రూత్ నీడ్స్ నో పబ్లిసిటీ. మీకు తెలియకుండా కూడా మీ పక్క వాడికి మోక్షం ఇవ్వగలడు వాడి గురువు. మీకు తెలియకుండా నీ పక్కవాడికి సహాయ సహకారంలో అందిస్తాడు వాడే గురువు. అలా ప్రపంచం లేని వాడికి టాంటాం ఎందుకు? ప్రపంచం ఉన్నవాడు గుర్తింపులు, ప్రపంచం లేని వాడు గుర్తింపులే ఉంది. ఇది బాడీలెస్ మైండ్ లెస్ అండ్ వరల్డ్ లెస్ అండ్ గాడ్ లెస్ ఆల్సో. లోపల చూస్తూ ఉంటాడు. ఆ బలహీనతలో చూస్తాడు, బలహీనతలయో చూపిస్తాడు. మీకు తెలియని బలహీనతలు కొన్ని ఉంటాయి మీకు లోపల, అవి మీకు తెలియవు. తెలియదు మీరు మంచివాళ్ళే మంచివాళ్ళు అనుకుంటారు, పాపం మీకు తెలియదు కదా. చాలామంది క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి వస్తేనే కానీ తెలియదు ఆరోగ్యం బాగుంది ఆరోగ్యం బాగుంది అంటారు, ఈ లోపల ఫోర్త్ స్టేజ్కి వచ్చేస్తారు. ఎప్పుడు సడన్ గా డాక్టర్ గారు చూస్తారు, ఫోర్త్ స్టేజ్కి వచ్చేసిన అంటారు, మీరు ఏమైనా వ్యవహారాలు ఉంటే చక్క పెట్టుకుని ఉంటారు, 3 నెలలు చచ్చిపోతారని చెప్తారు. అలాగే మనకు కూడా ఈ క్యాన్సర్ డబ్బులు లోపల తెలియదు, తెలియదే బాగున్నా ఆరోగ్యంగా ఉన్నా మంచివాడు మంచివాడు అనుకో అనుకోండి. నీవు పది 100 రూపాయలు నువ్వు మంచివాడు అయితే నీకు శరీరం ఎందుకు వచ్చింది, శరీరం ఎందుకు వచ్చింది? అది గురువు చూస్తాడు. గురువు చేసి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఒకటి, ఇది రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నాడుది, కృష్ణ భగవంతుడు చెప్పిన రాజ్యాంగం నాడుది. అంబేద్కర్ రాజ్యాంగానికి అప్పుడే 100 సవరణలు వచ్చే ఇటువంటి రాజ్యాంగం కాదు. భగవంతుడు ఒక మాట చెప్తే 1 కోటి సంవత్సరాల తర్వాత కూడా అటు ఇటు మార్చడానికి లేదు, అది అది ఫైనల్ వర్డ్, లాస్ట్ వర్డ్. అందుకని అంబేద్కర్ రాజ్యం రాసిన రాజ్యాంగం అండి, అది బుద్ధితో ఆలోచించి చెప్తుంది అది కాదు. భగవంతుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాట ఈనాడు ఎంత సత్యమో 1 కోటి సంవత్సరాలతో కూడా అంతే సత్యం. అది కేవలం ఏదో ఆలోచించి చెప్పిన మాటలు కాదు, అన్ని కాలాలకి వర్తిస్తుంది, అది గాడ్స్ వర్డ్. నేను ఈ జన్మలో గురువు మీ పూర్వ జన్మలు చూస్తూ ఉంటాడు, రాబోయే జన్మలు చూస్తూ ఉంటాడు, రాబోయే జన్మలు తీసుకురావడానికి సంస్కారాలు ఏమైనా చూస్తూ ఉంటాడు. ఊరుకోరు సార్, మామూలుగా కొన్ని మాటలతో పాలనుకోండి, సర్జరీ చేసేస్తాడు, బల్లెక్కించి కొయిసేస్తాడు. కొన్ని కొన్ని రోగాలు టాబ్లెట్స్ తగ్గిపోతాయి, కొన్ని కొన్ని రోగాలు టాబ్లెట్స్ తగ్గి ఒక సర్జరీ చేసేస్తాడు. కొన్ని కొన్ని రోగాలు టాబ్లెట్స్ తగ్గ బలం సర్జరీ పడుతుంది దానికి. మీతో మాట్లాడుతూ ఉంటాడు, మీ బలహీనత వచ్చి ఇక్కడ రాజ్యాంగం ఒకటి ఉంది, మీ బలహీనతలు కొన్ని మీకు తెలియవు, మీకు తెలిసి రెట్టు సహస్రాలకి తీసుకొస్తాడు భూతత్వం. భూతత్వంలో వస్తువుని చూస్తే చిన్న వాసన పెద్ద వాసన కింద, చిన్న వస్తువు పెద్ద వస్తువు కింద ఎలా కనిపిస్తుందో ఈ హృదయంలో మీకు తెలియకుండా వాసన మీ బ్రెయిన్లోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చి అప్పుడు ఓహో నాకు ఈ వీక్నెస్ పూర్వం లేదనుకున్నాను, 100 తెలుస్తాను, ఆ 100 తెలియటానికి మీ గురియే కారణం. ఇంకేదంటే అది మీకు తెలియకుండా అది బయటకు రావటానికి లేదు, అవి మీకు తెలియపరుస్తాడు. ఓహో ఇది వీక్నెస్ ఉందనుకుంటాడు, దాని తాలూకు సఫరింగ్ మీరు 10 రోజులు అనుభవించాలనుకోండి, 10 గంటల్లో అనుభవించేసి బయటకు లాగేస్తాడు వాడే గురువు. మీకు ఆ వీక్నెస్ వల్ల 10 జన్మలు మీరు అనుభవించాలనుకోండి, ఆ బలహీనత వల్ల 10 జన్మలు మీరు ఆ రోగం అనుభవించవలసింది, 10 గంటలే మీకు అది అనుభవింపజేసి మిమ్మల్ని ఆ వీక్నెస్ నుంచి బయటకు లాగుతాడు వాడే గురువు. గురువు యొక్క కోపం కూడా గురువు యొక్క అనుగ్రహంగా భావించిన వాడు ధన్యుడు. అది పని చేస్తూ ఉంటాడు, లోపల ఉంటాడు, ముద్దబ్బేలా ఉండడు, లోపల ఉంటాడు, మన కళ కనపడ్డం, చెవులకు వినపడ్డం, ఇంద్రియాలకు అందడం, మనస్సుకు అందడం, అర్ధ భూతబ్బానికి అందడం, ఎక్స్రేకి అందడం, స్కానింగ్కి అందడం, లేడంటే లేకుండా లేడు ఉన్నాడు. ఉన్నాడు ఎలా ఉన్నాడు? ముద్దబ్బాయిన లేడు ఎలా ఉన్నాడు? ముద్దబ్బాయిన లేడు, పనిచేసి సోమర్థంగా లేడు, పని చేస్తున్నాడు. ఆ దేహాన్ని ప్రారంభం గురించి ఆడిస్తూ ఉంటాడు, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని గురించి ఆడిస్తూ వాళ్ళ లోపల ఉండి పని చేస్తుంటూ మీ ప్రారంభంలో మీ దేహ ప్రారంభంలో ఏదైనా అనుభవించవలసిందంటూ ఉంటే సంవత్సరాల తరపు అనుభవించవలసింది ఏదో 1 గంట నేను చేత అనుభవింపజేసి ప్రారంభాన్ని కూడా తీసేస్తాడు వాడు గురువు. అయితే వాడి దైవాన్ని నీకు కలుగుతుందని నీకు తెలియని కూడా వాడి గురి తెలియనివ్వాల్సిన అవసరం లేదు. అజ్ఞానగీతలు ఉన్నారు, జ్ఞానగీతలు లేరు. అజ్ఞాని గుర్తింపులు కావాలి, జ్ఞాని గుర్తింపులు అక్కర్లేదు. అజ్ఞాని అంటే జీవుడు, జ్ఞాని అంటే ఆత్మ. అయితే జ్ఞాని గురువు తాను ఏమిగా ఉన్నాడో దాని చాలు ఇంకో అనుభవం నీకు పొంగే వరకు నీ నిడిచి పెట్టడు, అదే పుణ్యం ఇంట్లో పడ్డ మాంసం ముక్క. ఈ శరీరం చనిపోతుంది, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంకో లోకానికి వెళ్ళిపోతారు, లేదా ఇంకో దేహం ధరిస్తారు. మీరు ఎక్కడున్నారు? గురువు చూసుకుంటూ ఉంటాడు, మీ అడ్రస్ గురువు తెలుస్తూ ఉంటుంది, వచ్చేస్తాడు, మిమ్మల్ని వెంటాడుతాడు. వాడు ఏ స్థితి, గురువు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ పూర్ణ స్థితిలో ఉన్నాడు, ఏ బ్రాహ్మణ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితి మీరు పొందింపజేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు వాడే గురువు. మన శరీరం చనిపోయాక చుట్టాలతో సమయం తెగిపోతుంది, ఆస్తితో సమయం తెగిపోతుంది, ధనంతో సమయం తెగిపోతుంది, మనకున్న అధికారంతో సమయం తెగిపోతుంది, మనకున్న పరిసరాలతో సమయం తెగిపోతుంది. తెగల సంబంధం ఏమిటే? అది గురువుతో సంబంధం. పుణ్యో పుణ్యోట్లో పడ్డ మాంసము లుక్క బయటకు రావాలంటే ఇంకా రాలేదు. అలాగే ఎవడైతే గురువు అనుగ్రహంలో పడ్డాడో వాడి వాడు తరించే వరకు గురువాన్ని విడిచిపెట్టాడు వాడి గురువు. ఓ ముసలమ్మ కళ్ళు, రెండు కళ్ళు లేవు ఆవిడకి, రెండు కళ్ళు లేవు అంటే పుట్టుకు చోటు లేకపోవటం కదా, మధ్యలో పోయింది ఆవిడకి. ఆవిడ భగవాన్ చూడటానికి వచ్చింది రోజు ఇంకొకరి సహాయం, ఇంకొకరు ఎవరినో సహాయం పెట్టుకుని గుడ్డి వాళ్ళకి మీరు అన్నం పెట్టిన గుడ్డి వాళ్ళకి ఎవరికైనా మీరు అన్నం చెప్తాను కొన్ని ఒక్కడక ఇద్దరికి వంట చేయాలకు, ఆ గుడ్డి వాళ్ళు ఎవరు ఒక్కరు రా, ఇంకొకరు వస్తారు తీసుకొస్తారు. గుడ్డి వాళ్ళకి ఎవరికైనా మీరు భోజనం చేస్తే ఇప్పుడు ఒక్కడికి వంట చేయకుండా ఇద్దరికి చేయాలి, వాళ్ళు ఒక్కళ్ళు రాదు కూడా ఎవరినో తీసుకొస్తారు. ఈ గుడ్డి అమ్మ, ఈ అమ్మాయి గుడ్డి గుడ్డమ్మ ఆవిడ కళ్ళు లేవు. ఆవిడ ఆవిడ ఏం చేసిందంటే రోజు వచ్చింది భగవాన్ చూడటానికి, ఆవిడ స్వగ్రామం తిరుగున్నాం మనం, ఎవరిని ఒకరిని తీసుకొచ్చింది ఆ కుటుంబ సభ్యులు. ఎవరైనా ఒకసారి భగవాన్ ఏమన్నారంటే, ఏమమ్మా పాటి, నీకు చూడటానికి కళ్ళు లేవు, నీకు చూడటానికి కళ్ళు లేవు, రోజు నువ్వు నువ్వు సరే సరే ఎవరినో ఒకరిని శ్రమ పెట్టిన కోళ్ళకి కూడ తీసుకు, కూడ తీసుకురాకపోతే గుడ్డి వాళ్ళు ఎలా వస్తారు? నేను కూడా ఎవరినో ఒకరిని తీసుకొస్తున్నావు, నువ్వు రోజు వస్తున్నావు, నువ్వు పోనీ నువ్వు చూడటానికి నీకేమైనా కళ్ళు ఉన్నాయంటే కళ్ళే వస్తున్నావు వెళ్ళిపోతున్నావు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, ఇంటికమ్మా రోజు ఇంత శ్రమ పడి రావటం అన్నారు భగవాన్ అన్నారు. కళ్ళు ఉంటే నేత్రానందం చూడవచ్చు. ఇది ఏళ కృష్ణరాజు గారికి శివాలయం నిర్మించారు, ఆ శివుని మనం చూస్తాం నేత్రానందం. కృషి ఏమో కృష్ణరాజు గారికి, కృషి ఆయన కదా మన నేత్రాలకు ఆనందం. ఆ శివుని చూస్తాను కొన్ని మన నేత్రాలు కానందం. మీరు మంచి మాటలు వింటున్నారనుకోండి, మీ చెవులు కానుందా, మీరు లోపలికి వెళ్ళి వెళ్ళకపోయినా. ఏమో పాటి, మీ కళ్ళు కనపడవు, ఎందుకు రోజు వస్తావు అని చూస్తాను అన్నారు. అది భగవాన్ అన్నారు, పాటి అంది నాకు కళ్ళు కనపడవు, నువ్వు చెప్పకపోతే నాకు తెలియవా. భగవాన్ సింగులర్ నెంబర్ వాడేసింది భగవాన్, మీరు మీరు అనలేదు. నువ్వు నా కళ్ళు కనపడవు అంటున్నావు, సింగులర్ నెంబర్ వాడింది. నువ్వు నా కళ్ళు కనపడలే అంటే కనపడి, నువ్వు నా కళ్ళు కనపడవు నువ్వు చెప్పబోతే నాకు తెలియదా అన్నాడు. నువ్వు చెప్పాలా? నా కళ్ళు కనపట్టలే నువ్వు చెప్పబోతే నాకు, నా కళ్ళు కనపట్టలేదు నాకు తెలుసు, నాకు కళ్ళు లేవు, నీకు కళ్ళు ఉన్నాయో లేదని అడిగింది. ఎవరో పాటి భగవాన్ అడిగి, నీ కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు లేని మాట నువ్వు, నీ కళ్ళు ఉన్నాయి లేదా? నేను నిన్ను చూడటానికి రావటం లేదు, రోజు వస్తే నువ్వు నన్ను చూస్తే నీ కళ్ళు ఉన్నాయి కదా, నువ్వు గుడ్డివాడు కాదు నీ కళ్ళు ఉన్నాయి కదా, రోజు నీ చూపు నా మీద పెడితే కొన్ని పవిత్రాలను అవుతానేమని వస్తున్నాను. అలాగే బుద్ధి లేకుండా ఇక్కడికి రావటం లేదు. భగవాన్ అన్నారు, మనం గొప్ప జ్ఞానం అనుకుంటున్నాం కదా, భగవాన్ నోరు మూసేసి పాటికి పాటి నాకు బుద్ధి చెప్పింది అన్నారు. పాటి మనకే బుద్ధి చెప్పింది, అది నా కళ్ళేది అంటున్నా, నా కళ్ళేమంటున్నా, నా కళ్ళేమని నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా, అది నువ్వు చెప్పాలా? ఈ మధ్యన ఒక అమ్మగారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి మీకు రోగం లేదన్నారు. ఆవిడంటే నా రోగం ఏంటో మీకు తెలియదు, నాకు రోగం లేదని మీరు చెప్పకండి, నాకు నా రోగం మీకు అర్థం అవుతా లేదని చెప్పండి, నాకు రోగం లేదు పక్కన ఎప్పుడు ఇంటికి వస్తుందని అడిగి, నా రోగం మీకు అర్థం అవుతలేదని చెప్పండి, రోగం లేదని చెప్పకండి. మరి నాకు ఏమీ లేదనుకోండి, రోగం పక్కన ఎప్పుడు వస్తుంది, ఇటువంటి మాటలు ఎప్పుడు చెప్పొద్దు, నాకు తెలియకపోతే తెలిసిందే తెలియదని చెప్పండి డాక్టర్ గారు. మీకు అర్థం లేదని చెప్పండి. ఏమి లేదని చెప్తారంటే ఏమి లేకపోతే నాకు పొట్టి నొప్పి ఎందుకు వస్తుంది? డాక్టర్లు కూడా ఒకసారి మాకేం అర్థం అవుతుంది అని చెప్పడం, వాళ్ళకి అహంకారం ఉంటుంది మనలాగా. అలా మాకేం తెలియటం అని చెప్పడానికి వాళ్ళకి అహంకారం వద్ద వస్తుంది. నా రోగం మీకు అర్థమవుతలేదని చెప్పండి, ఏం లేదని మటుకు చెప్పుద్ది ఆవిడ. అలాగే భగవాన్ ఏమన్నారు మీ పార్టీ, నా కళ్ళు లేవో నువ్వు చెప్పక్కర్లేదు, నీ కళ్ళు ఉన్నాయి కదా, నువ్వు నన్ను చూస్తావని వస్తున్నా, నీ కళ్ళు ఉన్నాయి కదా, నీ చూపు నా మీద పడితే. వాళ్ళు రుక్కీ జన ఫోన్, వాళ్ళు వరడీ జన, వాళ్ళు టచ్చీ జన ఫోన్, రుక్కీ జన ఫోన్, వరడీ జన. నువ్వు ననుసు నేను నిన్నుచోట ఏంటి? నేను నా ఏమో మాంసం నేత్రాలు, నీ జ్ఞాన నేత్రాలు, నా కళ్ళు ఏమో మనస్సులో ఉన్నాయి, నీ కళ్ళు హృదయంలో ఉన్నాయి. నా కళ్ళు మనస్సులో ఉన్నాయి, నా కళ్ళు ఎక్కడ ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. నీ కళ్ళు ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ ఉన్నాయి. మీరు జ్ఞానానికి సంబంధించిన చూపు, నా మనస్సుకు సంబంధించిన చూపు, రాగద్వేషాలతో కూడిన చూపు, అహంకారంతో కూడిన చూపు నా చూపు. ఒక నిజంగా కళ్ళున్న అహంకారంతో కూడిన చూపు, నా చూపు నా మనస్సులో ఉంది, నా చూపు నా మెదడులో ఉంది, నీ చూపు నీ హృదయంలో ఉంది, నీ కళ్ళు నీ హృదయంలో ఉన్నాయి, నా కళ్ళు ఉడికి మెదడులోనే ఉన్నాయి. నీ చూపు వేరు, నా చూపు వేరు, నా అజ్ఞానాన్ని కాల్చే చూపు నీది. అయితే నాకు చూపు లేకపోయినా ఇబ్బంది లేదు, నీకు చూపు ఉంది, నా అజ్ఞానాన్ని మంట పెడతాను, నువ్వు చూస్తావు అందుకు వస్తున్నాను. అంటే పాటే మనకు బుద్ధి చెప్పింది అయ్యా, మంది మనం మాటలే పొరపాటు మాటలు మాట్లాడమన్నారు భగవాన్. నా కళ్ళు ఏమో మనస్సులో ఉన్నాయి, నీ కళ్ళు హృదయంలో ఉన్నాయి. అది ఇంకోటి హృదయంలో ఉన్న కళ్ళుతో, హృదయంలో కళ్ళు పెట్టుకుని చూసేదానికి, బ్రెయిన్లో కళ్ళు పెట్టుకుని చూసేదానికి తేడా ఉంది. ఆ చూపులోనే తేడా ఉంది. కొంతమంది అసలు నవ్వులో కూడా చాలా తేడా ఉంది. కొంతమంది అలా జస్ట్ స్మైల్ చేస్తే మనకు మోక్షం వచ్చేస్తుంది అనిపిస్తుంది, కొంతమంది నవ్వు విషపూరితంగా ఉంటుంది. ఆ నవ్వులో ఎంత కుట్ర ఉంది అనిపిస్తుంది, కొంతమంది నవ్వుతుంది, కొంతమంది నవ్వు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏం చేయాలి? కొంతమంది నవ్వు మనస్సులోంచి వస్తుంది, కొంతమంది నవ్వు ప్రేమలోంచి, ఆప్యాయతలోంచి, ఆ గాడ్ సెంటర్లోంచి వస్తుంది. హృదయం భగవంతుడు ఏ కేంద్రంగా పెట్టుకుని ఉన్నాడో అక్కడి నుంచి వస్తుంది కొంతమంది స్నాయులు. గౌతమ బుద్ధుడు టీచింగ్ లేకుండా, ఉపన్యాసాలు చెప్పకుండా, మాటలు చెప్పకుండా, రిటర్న్ ఎక్స్ప్రెషన్ లేకుండా, స్పోకెన్ ఎక్స్ప్రెషన్ లేకుండా, గౌతమ బుద్ధుడు సన్నిహిత గౌతమ బుద్ధుడితో సహవాసం వల్ల, గౌతమ బుద్ధుడితో సన్నిహితత్వం వల్ల ఆయన మాటలు కూడా సరిగ్గా వినకపోయినా ఆయనతో సహవాసం వల్ల 150 మందికి లిబరేషన్ వచ్చింది. టీచింగ్తో సంబంధం లేకుండా సాధన 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 అంటే రాళ్ళు మొదటి అనుకోకండి. మనకున్న అహంభావం అండి, మనకున్న ఈ రెండు కారం, అహంకారం ఒక కారం, మమకారం ఒక కారం, ఈ రెండు కారాలను తగ్గించుకోవటం సాధన యొక్క గమ్యం, సాధన యొక్క లక్ష్యం కూడా అది. సాధన సాధన అంటే ఏంటి? పైకి పైకి ఎగిరి పట్టడం కాదు సాధన అంటే. అహంభావం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఎగిరిలే. అహంభావం ఉంటే నువ్వున్నావు, నేను ఉన్నాను, ప్రపంచం ఉంది, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, పాపం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, అహంభావం ఉంటే అంతా ఉంది. అది లేకపోతే ఏది లేదు, ద్వితీయం అంటూ లేదు. ఈగో సెన్స్ లేకపోతే ద్వితీయం అంటూ లేదు. మనిషికి దుఃఖకారణం బయట లేదు, మనిషికి దుఃఖకారణం బయట లేదు, లోపల ఉంది. ఎలా ఉంది? కర్తృత్వ రూపంలో ఉంది. అది బాడీ బౌండ్ అయ్యి అది ఈగో సెన్స్. మానవుడికి అహంకారం బయట లేదు, లోపల ఉంది, అజ్ఞాన రూపంలో ఉంది, అహంభావం రూపంలో ఉంది. అజ్ఞానం నుంచి అహంభావం వస్తుంది. అదే భగవంతుడు చెప్తాడు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి దుఃఖపడకండి, ఎవరని పెద్ద వయసు వచ్చి వాళ్ళు చనిపోవడం లేట్ అవుతాను, ఇంకా బతుకున్నారని దుఃఖపడద్దు, ఇంకా బతుకున్నారని చాకరీ చేయలేకపోతున్నాం అనుకోవద్దు. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి. ఇంకా ఎవరైనా బాగా పెద్ద వయసు వచ్చి చనిపోకుండా ఉంటే ఇంకా వెళ్ళిపోవటం లేదు, ఇంకా ఉన్నారని బతుకునే వాళ్ళ గురించి దుఃఖపడకండి, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి. ఎవరికి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అంతేకాదు వాడికి ఇంకా ఇంట్లో మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడికి ఇంకా చావు రావటం లేదని వేదిని పడకండి. అలాగ దుఃఖపడద్దు, ఇలాగ కూడా దుఃఖపడద్దు. అంచేత అశాంతికి కారణం బయట లేదు, మీ లోపల ఉంది. దుఃఖానికి కారణం బయట లేదు, మీ లోపల ఉంది. ఎలా ఉంది? దేహాభిమాన రూపంలో ఉంది. మనం సాధన సాధన అంటే ఏమిటి? దేహాభిమానాన్ని రిడ్యూస్ చేసుకుంటూ రావాలి, ఆ దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి. దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ వస్తే బ్రహ్మభావన పెరుగుతుంది, ఆత్మభావన పెరుగుతుంది, ఈశ్వర భావన పెరుగుతుంది. దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావటమే సాధన యొక్క గమ్యం. పైదెళ్తుంది ఏ పుస్తకం చూశాం కానీ వాక్యాలు ఎదరకెళ్తాం లేదు. మన రూపస్థితి నుంచి అరూపస్థితిలోకి వెళ్ళాలి. శివుడు ఇప్పుడు శివలింగానికి రూపం ఉందా? ఏదో ఉంటే ఏదో రూపం కనిపిస్తుంది ఇలా లింగాకారంగా. దాని కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు లేవు. మీకు అర్థం వచ్చింది? కానీ ఇక్కడ రూపం ఎంతో కొంత కనిపిస్తుంది. అది ఫారము కాదు, ఫారములెస్ కాదు. శివలింగానికి ఏదో రూపం కనిపిస్తుంది మనకి, కానీ దాని కాళ్ళు లేవు, చేతులు లేవు. మీకు అర్థమవుతుంది? ఏదో గుర్తు అంటే అక్కడ లింగం అంటే గుర్తు. లింగం అంటే ఏంటి? గుర్తు అంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నవాడు. దేని ఈశ్వర? పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు, భగవంతుడు అక్కడ ఉన్నాడు, కంట్రోలర్ అక్కడ ఉన్నాడు అని గుర్తు. ఇక్కడ శివలింగం మన లింగం చూస్తున్నాం కదా, భగవంతుడు అక్కడ ఉన్నాడని గుర్తు అనమాట. మీకు అర్థమవుతుంది? వాడికి అభిషేకం చేస్తాం, వాడికి అభిషేకం చేస్తాం, వస్త్రాలతోటి కప్పుతాం, వస్త్రాలతోటి కప్పుతాం, నమస్కారం చేస్తాం, పూజ చేస్తాం, మన కష్టకాలు వాడికి చెప్పుకుంటాం, చెప్పుని మా కష్టకాలు తీర్చమని చెప్తామండి. వాడికి అభిషేకం చేస్తాం, మా గ్రహస్థితి బాగాలేదు, గ్రహస్థితిని తప్పించమని అడుగుతాం. భగవంతుడు అండి మనకి తండ్రి లాంటి వాడు, మన తండ్రిని మనం అడగటంలో దోషం లేదు. వాడికి అభిషేకం చేస్తాం, నమస్కరిస్తాం, మన కష్ట సుఖాలు అడితే చెప్పుకుంటాం, మనకేదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను తొలగించమని కూడా అడుగుతాం. మీకు అర్థమవుతుంది? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, శివుడికి లింగరూపం వాడు, దేవుడు అక్కడ ఈశ్వర రూపంలో ఉన్నాడు, లింగరూపంలో ఉన్నాడు. అది పూర్తిగా రూపం లేకుండా లేడు, అలాగని కాళ్ళు చేతులు లేవు. అది పూర్తిగా రూపం కాదు, రూపం లేకుండా లేదు. అంటే మనం ఏంటి, గుర్తు అలా అలా గుర్తుగా కనిపిస్తూ ఉంటాడు మనకి. మీకు అర్థమవుతుంది? మనకి రూపంలోంచి సగుణంలోంచి నిర్గుణంలోకి, సాకారంలోంచి నిరాకారంలోకి తీసుకెళ్ళబడే శివుడు. పూర్తిగా రూపం లేకుండా ఉంటే ఆయన గుర్తుపట్టలేము, పూర్తిగా రూపం లేకుండా ఉంటే ఆయన గుర్తుపట్టలేము. అయితే మనం సాకారంలోంచి నిరాకారంలోకి వెళ్ళాలి, సగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. దానికి సాంకేతికమే శివుడు. లింగం అంటే గుర్తు, గుర్తు అంటే పరమేశ్వరుడు ఉన్నాడని గుర్తు. అది సపోర్ట్గా తీసుకుని ఆ లింగాన్ని మనం ఆరాధించి ఆ లింగాన్ని స్మరించి శివుడు అభిషేక ప్రియుడు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. కొంతమందికి అభిషేకం అక్కర్లేదు, అలంకారం అక్కర్లేదు, నమస్కారం పెడితే చాలు. మనం ఎవరి దగ్గరైనా పెద్దల దగ్గరికి వెళ్ళామనుకోండి, చేతిలో అత్తిపండు పట్టుకెళ్ళి లేదనుకోండి, చేతిలో అత్తిపండు పట్టుకెళ్ళటానికి ఓ నమస్కారం పెడితే చాలు. సూర్యుడు కూడా నమస్కార ప్రియుడు. కొంతమందికి నమస్కారం కూడా అక్కడ దర్శించాలి, వెళ్ళాను చూస్తే చాలు. కుమారస్వామి దర్శన ప్రియుడు. సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అక్కర్లేదు, తర్వాత ఇంకోటి అలంకారం అక్కర్లేదు, నమస్కారం అక్కర్లేదు. ఇంకా ఇలా కళ్ళతో చూసి వచ్చేసారు, మనం చూసి వెళ్ళారనుకుంటాడు. వాడు దర్శన ప్రియుడు. అంటే ఇప్పుడు ఎవరు శివలింగం స్థాపించారు అంటే పునరుద్ధరణ చేశారు, పునరుద్ధరణ చేశారు. పోయి పునరుద్ధరణ ఎలా చేశారు? అది మనం అర్చన చేసుకోవటం ఎవరైతుందంటే మనం సాకారం నుంచి, నిరాకారం నుంచి, సగుణంలోంచి, నిర్గుణంలోంచి, నామరూప లింగాన్ని ఆరాధించడం వల్ల నామరూపాలు ఉండగానే నామరూపాల్లో ఈ స్థితికి ఎదిగి వెళతాం. అంత గ్రోత్ వస్తుంది. అదే శివారాధన. అంటే ముందు గుళ్ళో దేవుని చూడటం నేర్చుకుంటే మనం గుళ్ళో దేవుని నోచం అందరి హృదయంలో దేవుని చూడటానికి అలవాటు పడిపోతాం. గుళ్ళో దేవుని చూడటం నేర్చుకుంటే ముందు అందరి హృదయంలోనే ఈశ్వరుని చూడటానికి అలవాటు పడిపోతుంది. అప్పుడు మనకున్న రాగతి విషయాలు తగ్గిపోతాయి. భక్తుడికి ఏం, భక్తుడికి ఎవరు స్నేహితుడు, ఎవడు భక్తుడు, భక్తుడు మీరు విరోధం అనుకోవచ్చు. నేను ఒక భక్తుని చూసి ఆ భక్తుడు నాకు విరోధం అనుకోవచ్చు, కానీ భక్తుడు అనుకోడు మీరు నాది విరోధం అలా అనుకుంటాడు, భక్తుడు కాదు. ఈ మధ్యన కొత్త యుగం ఏంటి, కలియుగ లక్ష్యం ఏంటి? కొంతమంది యోగాభ్యాసాలు అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది గుంజీలు అంటున్నారు, కొంతమంది యోగాభ్యాసాలు అంటున్నారు, ఏదో రకరకాలుగా చేసుకుంటున్నారు, చేసుకునేవ్వండి. కానీ అసలు భక్తి తగ్గిపోతుంది. మూడు వేసిన ట్రైనింగ్ కాల్సి వాడు ముక్కుల గాలి చూడమంటాడు, కొన్ని ముక్కుల గాలి చూసుకోవడం మంచిది, ఆరోగ్యానికి మంచిది, ప్రాణాయామం అదిని, అది భక్తి తగ్గిపోతుంది. అసలు భక్తి ఉంటే మనకి భగవంతుని పొందే లక్షణాలు వస్తాయి. భక్తి లేకుండా ఎలా వస్తాయి? శరీరానికి సంబంధించిన వ్యాయామం వల్ల భగవంతుని పొందే లక్షణాలు రావు. అది భక్తి తగ్గిపోతుంది మనకి. ఒక భక్తుణ్ణి వాడు మనకు విరోధి అని మనం అనుకోవచ్చు, వాడు అనుకోడు మనం విరోధులని. ఇంగ్లీష్ లో శాంతి ఉంది, తెలియని వాడు ఏం చేస్తాడట్టుండదు. పిడక మీ మీద ఎసరడట్టున్నాడు, పిడకలు మళ్ళీ మీ మీదకి వేయడాడు. ఆ పిడకలని జాగ్రత్త పెట్టుకుని ఏ కాఫీ కాల్చుకుని తాగేస్తాడట్టున్నాడు. మీరేమో కోపం మీద వేస్తున్నారు ఆడి పిడకలు, ఆడు మళ్ళీ మీ మీద పిడకలు వేయించంటేనే ఆడు కాఫీ తాగని తాగేస్తాడు కాదు. భక్తుడి లక్షణం అలా ఉంటుంది. వీళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళు పొగుడుతున్నారని ఈ గొడవలు మన అనుకుంటాను. భక్తుడు అన్నిట్లకి అవి కనపడు, ఈ అంటవాడు ఇంకా భక్తుడి మనస్సు భగవంతుడి పాదాల దగ్గర స్టడీ అయిపోయి ఉంటుంది. భక్తుడి మనస్సు భగవంతుడి దగ్గర పాదాల దగ్గర ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీ విమర్శలు, మీ స్తోత్రాలు వాడికి అంత అలా అంత దూరం వెళ్ళవు. మీకు ఎవరికైనా సూర్యుడి మీద కోపం వచ్చేస్తుంది అనుకోండి, ఉమ్మేయండి. కానీ మీకు ఎవరికైనా సూర్యుడి మీద కోపం వచ్చి బయటికి వెళ్ళి సూర్యుడి మీద ఉమ్మేసారండి, మీ ఉమ్ము సూర్యుడి దాకా వెళ్ళదు. ఆ ఉమ్ము వచ్చి మీ ముఖం మీద పడుతుంది. భక్తుని చేసే తిప్పులు కూడా అటువంటి. భక్తుని మనం విమర్శిస్తామనుకో, ఆ విమర్శలు వెళ్ళి ఆడికి తగలవు. ఏం చేత తగలవు చెప్పండి? ఇప్పుడు భక్తుని మనం ఏదో విమర్శిస్తామనుకోండి, మనం విమర్శలు వెళ్ళి అక్కడ తగలవాడిని, ఏం చేత తగలవు? ఆడికి అహంకారం లేదు, ఆడికి అహంకారం లేదు, తగలవాడికి. అయితే అహంకారికి తగులుతాయి, అహంకారం లేని వాడికి తగలవయ్యి, అవి తిరిగి మీకే వస్తాయి. ఇప్పుడు ఒకరికి ఎవరికైనా మనం ఉత్తరం రాసామనుకోండి, ఉత్తరం ఎవరికైతే రాసిన వాడు నాకు ఉత్తరం వద్దంటాడు అనుకోండి, ఉత్తరం రాసిన వాడికి ఉత్తరం వచ్చేస్తుంది. రమ్ అడ్రస్ రిటర్న్ చేసి పంపేస్తారు పోస్ట్ వాళ్ళు. ఇప్పుడు కర్తృత్వం ఉన్న వాడికి పొగడతలు, విమర్శలు, పొగడతలు, కర్తృత్వం ఉన్న వాడికి ఇది తగులుతాయి. కర్తృత్వం ఎలా ఉంటుందో తెలియని వాడికి పొగడతలు లేవు, విమర్శలు లేవు, సన్మానాలు లేవు, అవమానాలు లేవు. ఓ రామ, ఓ శ్రీరామ, ఓ దశరథ రామ, ఓ కోదండ రామ, ఓ వైకుంఠ రామ, ఓ రామ, శ్రీరామ, దశరథ రామ, వైకుంఠ రామ, శ్రీరామ, సీతారామ, కోదండ రామ, త్యాగరాజ అంటాడు. ఓ కోదండ రామ, ఓ కోదండ రామ. ఈ మధ్యన పాటలు కూడా, సినిమా కూడా తీశారు, పలికే బంగారామాయ. ఆ భద్రాచారి రామదాస్ గారిని హైదరాబాద్ శివార్లో పట్టుకుని కొట్టేవాడు. ఆ రామదాస్ని జైల్లో పెట్టారు. మీరు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూస్తారండి, రామదాస్ గారి బందికా అంటారు, టౌన్కి 12 మైళ్ళు దూరం ఉంటుంది. 12 ఏళ్ళు పెట్టండి. ఆ దెబ్బలు పడలేక రాముడు మీద చేస్తున్నాడు పడిపోడైతే పలికే బంగారం. ఆ దెబ్బలు పడలేక రోజు కొంచెం బతకటానికి సరిపడ అన్నం పెట్టి దెబ్బలు కొట్టించోడు తానే చేవాడు. ఆ దెబ్బలు పడలేక కీర్త దెబ్బలని కీర్తన కింద మారిపోయినాడు. పలికే బంగారం మాయన్న రామ కోదండ రామ పలికే బంగారం మాయన్న. ఈ మధ్య సినిమా కూడా వచ్చింది. ఎందుకు ఆ మాటల కోసం చెప్పటం లేదు. చేగరాదన్నాడు ఓ రామ, ఓ శ్రీరామ, ఓ దశరథ రామ, వైకుంఠరామ, భద్రాజల రాముడు, భద్రాజల రాముడు వైకుంఠరాముడు దశరథ రాముడు కాదు. దశ భద్రాజల రాముడు దశరథ రాముడు కాదు, వైకుంఠానికి ఇచ్చాడు. అంటే భద్రాజల రాముడికి 2 చేతులు కానీ భద్రాజల రాముడికి 4 చేతులు. అంటే భద్రాజ వైకుంఠానికి వచ్చిన నారాయణుడు భద్రాజల రాముడు. భద్రాజలంలో ఉన్న రాముడు వైకుంఠరాముడు మామ దశరథ రాముడు కాదు. రాముడికి 2 చేతులు, భద్రాజల రాముడికి 4 చేతులు. అది వైకుంఠరాముడు, దశరథ రాముడు కాదు, అయోధ్య రాముడు కాదు. ఇంటికి మాట చెప్తున్నాను. ఓ రామ, ఓ శ్రీరామ, కోదండ రామ, దశరథ రామ, సీతారామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి పూజలు ఎలా, జపం ఎలా, తపం ఎలా? శరీరము తాను కాదని తెలిసిన వాడికి, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపం ఎలా, తపం ఎలా? అంటే నీకు దేహాభిమానం ఉన్నంతకాలం నువ్వు జపం చెయ్యాలి, సాధన చెయ్యాలి. దేహాభిమానం లేని వాడికి జపంతో తపంతో పనేముంది రామా? తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా, తపమేలా? రోగం ఉన్నవాడికి ఔషధం కానీ రోగం లేని వాడికి ఔషధంతో పని లేదు. రోగం ఉన్నవాడికి ఔషధం, రోగం లేని వాడికి ఔషధంతో పనేముంది? ఈ జపధ్యానములు ఎందుకు? దేహాభిమానంలోంచి దేహాభిమానాన్ని పోగొట్టుకుని ఆత్మస్వరూపాన్ని పొందటానికి, ఈ శవభావాన్ని పోగొట్టుకుని శివభావాన్ని పొందటానికి, శవబుద్ధి పోగొట్టుకుని శవబుద్ధి కలగటానికి రామ. నీకు శవబుద్ధే లేదనుకో ఇంకా జపంతో తపంతో పనేముంది రామ? ఓ రామ, శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా, తపమేలా? అసలు రోగం ఎలా ఉంటుందో తెలియని వాడికి ఆసుపత్రితో పనేముంది? అంటే భక్తుని అనుకోవచ్చు, మీరు ఆ భక్తుడు నాకు విరోధం, వాడేమనుకోడు, మీరందరి విరోధులని. స్నేహాలు విరోధాలు మనస్సులో ఉన్నాయి. ఆ చైతన్యంలో ద్వితీయం లేదు. కుందేటి కొమ్ము లాగుగా ఉంటుందా సన్నంగా ఉంటుందా, కుందేటికి కొమ్మే లేదు. కుందేటి కొమ్ము ఉంటుంది, లావుగా ఉంటుంది కదా, సన్నంగా ఉంటుంది, ఆలోచించు, కొమ్మే లేదు దానికి. ఈ మనకి ఎప్పుడన్నా కొంతమంది సైంటిస్టులు చెప్తా ఉంటారు ఇంతకాలానికి ప్రకృతి ఉందని, ఇంతకాలం ఉంటుందని. ఈ కలియుగం ఇంతకాలం ఉంటుంది, ఆ యుగం ఇంతకాలం ఉంది, ఇది ఇంతకాలం ఉంటుంది, 1000 సంవత్సరాల నుంచి ఎర్త్ ఉంది, ఇంక 1000 సంవత్సరాలు ఎంత ఉంటుందని ఏదో లెక్కలు కట్టి ఏదో చెప్తా ఉంటారు. ఒకసారి భగవంతుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎవరు, ఈ ప్రపంచానికి ఇంత వయసు ఉండదు ఎవరో చెప్తున్నారు. అంటే ఇంతకాలానికి ఈ ప్రపంచం ఉంది, అది ఏదైనా ఉంటే వయసు కానీ లేని దానికి వయసు ఏంటన్నాడు. అది పుట్టినదానికి వయసు, పుట్టినదానికి వయసు ఏంటి? పుట్టినదానికి వయసు, పుట్టినదానికి లోకం ఉంటే అసలు వయసు, లోకమేనా ఇప్పుడు వయసు ఏంటి దానికి? కుందేటి కొమ్ము లావుగా ఉందో సన్నంగా ఉందంటే అసలు ఉంటే సన్నంగానో లావుగానే ఉంటుంది. అసలు అది కుందేటి కొమ్మే లేనప్పుడు దాని లావు ఏంటి, సన్నం ఏంటి? ఆ లోకానికి వయసు కట్టడానికి అది ఉంటే కదా. అసలు నీ మనసు ఎంత నిజమో లోకం కూడా అంతే నిజం. నీ మనసు ఎంత నిజమో నీకు వచ్చే సంతోషం కూడా అంతే నిజం. నీ మనసు ఎంత నిజమో నీకు వచ్చే దుఃఖం కూడా అంతే నిజం, నీకు వచ్చే టెన్షన్ కూడా అంతే నిజం. ఇది అల్టిమేట్ ట్రూత్. యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మం, యాక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. మిమ్మల్ని ఎవరైనా గౌరవపరుస్తే గౌరవం చేస్తారనుకోండి, లోపల పొంగిది మైండే. ఎలా అగౌరవపరుస్తారనుకోండి, కుంగిపోయి మైండే. అసలు సత్యానికి, అసలు సత్యానికి, అసలు వస్తువుకి, మనం అనుకునే మాటలకి, ఈ ద్వంద్వాలకి, గౌరవాలకి, అగౌరవాలకి ఇసుమంత సంబంధం లేదు, చింతాకంత కూడా సంబంధం లేదు. ముగిస్తున్నాను. ఏంటండి దేహము నేననే చిన్న తలంపులు, ఈ ఖగోళము, ఈ దేవతలు, జన్మలు, పునర్జన్మలు, పుణ్యాలు, పాపాలు, లాభాలు, నష్టాలు, ఇంత గొడవ ఉందా అని భగవాన్ అడిగారు. అప్పుడు భగవాన్ చెప్పారు, మర్రి విత్తనం చూడమన్నారు ఆయన. మర్రి విత్తనం చూడండి, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది మర్రి విత్తనం. ఆ విత్తనం మీరు భూమిలో పాచాక అందులోంచి ఎంత కాండం వస్తుంది, ఎన్ని ఆకులు వస్తున్నాయి, ఎన్ని రొబ్బలు వస్తున్నాయి, ఎంత చెట్టు అవుతుంది, ఇదంతా మీరు మర్రి విత్తనం చూసినప్పుడు ఊహించలేరు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది మర్రి విత్తనంలో. ఆ విత్తనంలోంచి ఇంత క్రియేషన్ ఎలా వచ్చి, ఇంత చెట్టు ఎలా వచ్చిందని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే దేహము నేన తలంపులోంచి సమస్తం వస్తుంది. అది ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. మర్రి విత్తనంలోంచి అంత పెద్ద వృక్షం వచ్చినప్పుడు మీకు అది ఎలాగొస్తుందో, ఓ చిన్న నువ్వు కానిదాన్ని నువ్వు అనుకునే చిన్న తలంపులోంచి ఇంత సంసారం వస్తుంది, ఇంత స్ట్రగుల్ వస్తుంది, ఇంత 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 వేదన, ఇంత దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంది. అంచేది మనకి ఆత్మజ్ఞానం కలిగే వరకు ఉన్న వస్తువు ఉన్నట్టు మనకి ఉన్న వస్తువు ఉన్నట్టు మనకి ఎరుకులోకి వచ్చే వరకు ఉన్న వస్తువు ఉన్నట్టు మనకి ఎనుకలోకి వచ్చే వరకు లేని దాన్ని ఉందని అనుకుంటూనే ఉంటాం, అనుకోకుండా ఉండలేము. ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకి ఎరుకులోకి వచ్చే వరకు లేని దాన్ని ఉందని అనుకుంటూనే ఉంటాం. లేని దాన్ని ఉందని ఎంతకాలం అనుకుంటా ఉంటాం, అంతకాలం దుఃఖం కూడా వెంటాడుతుంది, శరీరం కూడా నీడ వచ్చినట్టు. ఇంకోసారి చెప్తున్నాను, శరీరం చనిపోతే సంసారం ఆగుతున్నారు అనుకోవద్దు, కొత్త శరీరం వస్తుంది. ఉరాయి గ్రంథి ఛేదింపబడే వరకు సంసారం విడిచిపెట్టదు, బంధం విడిచిపెట్టదు, రాగద్వేషాలు విడిచిపెట్టవు. మీ ఉరాయి గ్రంథి ఛేదం పడదనుకో, లైక్స్ డిజ్లైక్స్ నుంచి మీరు బయటకు రాలేరు. ఇక్కడ చాలా శరీరాలు కూర్చున్నాయి, ఎన్ని శరీరాలు కూర్చున్నాయి చూడండి. ఇక్కడ ఇందులో ఏదో ఒక శరీరం, ఏదో ఒక శరీరం మీద నేను ఇష్టపడుతున్నాను అనుకోండి, ఇన్ని శరీరాలు ఇక్కడ కూర్చున్నాయి, ఏదో శరీరం అంటే నాకు ఇష్టంగా ఉంది అనుకోండి, అనుకోండి మాట, ఏదో ఒక శరీరం, ఏదో శరీరం మీద నాకు ఇష్టంగా ఉంది అనుకోండి, నా బుద్ధిలో ఏదో దోషం ఉన్నట్టే. మళ్ళీ దీన్ని ఇది తెలుసుకోవడానికి ఎక్స్రే తీయించుకోక్కర్లేదు, మళ్ళీ ఎక్స్రే కోసం అంటే ఆడు 200 బిల్లు వేసేస్తాడు. నీకు అర్థమవుతుందా? ఇన్ని శరీరాలు ఇక్కడ ఉన్నాయి, ఇన్ని శరీరాలు, ఇన్ని శరీరాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఏదో శరీరం మీద నాకు ఆప్యాయత కలుగుతుంది అనుకోండి, అనుకోండి ఏదో శరీరం మీద ఇష్టం కలుగుతుంది అనుకోండి, ఇష్టం కలుగుతుంది అనుకోండి, నా బుద్ధిలో దోషం లేకపోతుంది రాదు. ఈ మధ్యన మన ఎక్కడ విశాఖపట్నంలో ఎవరో డాక్టర్ గారు నన్ను చూసి చూడటానికి వచ్చారు. ఆ డాక్టర్ గారితో అన్నారు, మీరంటే నాకు ఇష్టం అండి అన్నారు. మామూలుగా ఇష్టమే అంటే డాక్టర్ గారు ఏంటి ఆయన అన్నారు, నేనంటే మీకు ఇష్టం ఏంటి, అది ఇష్టం అనరు, ఇష్టం అనకుండా దాన్ని ప్రేమ అంటారు అన్నారు డాక్టర్ గారు. నేనంటే మీకు ఇష్టం ఏంటి, అది ఇష్టం కాదు, ఇష్టం అనరు దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ వేరు, ఇష్టం వేరు. ప్రేమ డాక్టర్ గారు ఏం చెప్పారంటే నాకు, ప్రేమ వేరు ఇష్టం వేరు. ప్రేమలో కోరిక ఉండదు, ఇష్టంలో కోరిక ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రేమలో కోరిక ఉండదు, ప్రేమలో కోరిక ఉండదు, కానీ ఇష్టంలో కోరిక ఉంటుంది. ఇష్టం వేరు, ప్రేమ వేరు. మీరు నేనంటే నాకు మీరే నేనంటే మీకు ఇష్టం అంటున్నారు. మీకు ఇష్టం ఏంటి నాన్నగారు? నేను మీకు ఏదైనా ఉపకారం చేశాను కొండి మీరు నేనంటే ఇష్టపడుతున్నాను. నేను మీకేం ఉపకారం చేయలేదు, నేనంటే ఇష్టం అంటున్నారు మీరు. మీకు నేనంటే ఇష్టం ఏంటి? మీరు నాకు నేనంటే మీకు ప్రేమ, నేనంటే మీకు ప్రేమ, మీరంటే నాకు ప్రేమ అని చెప్పడానికి బదులు ఆ ప్రేమ అనే బదులు మీరు ఇష్టం అనే మాట వాడుతున్నారు. ఇష్టానికి కోరిక ఉంది, ప్రేమ కోరిక లేదు. ప్రేమలో కోరిక లేదు, కానీ ఇష్టంలో కోరిక ఉండొచ్చు. ప్రేమ వేరు, ఇష్టం వేరు. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ ప్రేమలో కోరిక ఉండదు. ఇప్పుడు భగవంతుని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆ ప్రేమించడాన్ని భక్తి అంటారు. భగవంతుని మనం ప్రేమిస్తున్నాం, మనం ఆ ప్రేమించేదాన్ని మనం ఏమంటాం? భక్తి అంటాం. ఆ ప్రేమ భగవంతుని ప్రేమించేదాన్ని మనం భక్తి అంటాం. మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఏదో కారణం వల్ల కూడా భగవంతుని ప్రేమించవచ్చు. ఏదో హేతు, ఏదో మన కోరిక ఉందనుకోండి, ఆ కోరిక నెరవేరటం కూడా భగవంతుని ప్రేమించవచ్చు. అందులో తప్పేం లేదు. మనం భగవంతుని అడగకపోతే ఎవరిని అడుగుతాం? కానీ మీకు మోక్షం ఎప్పుడు వస్తుందంటే భగవంతుని మీద మనకు 100 ప్రేమ కలగాలి. ఆ ప్రేమకి కారణం కనపడకూడదు. ఆ ప్రేమకి కారణం హేతు కనపడకూడదు. భగవంతుని మీద మన మనసు నిలబడాలి, మన భగవంతుని మనం ప్రేమించాలి. ఆ ప్రేమకి కారణం కనపడకూడదు, ఆ ప్రేమకి హేతు కనపడకూడదు. అప్పుడు భగవంతుడు ఆయన స్వరూపాలు మనకి ఇస్తాడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, భగవంతుడు అడిగిన వాళ్ళకి అడిగిందే ఇస్తాడు, అడగని వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తాడు. భగవంతుడు అడిగిన వాళ్ళకి అడిగిందే ఇస్తాడు. కొంతమంది ఏం అడగడం, అడగని వాళ్ళకి అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తాడు. అయితే కోరిక ప్రేమలో మటు కోరిక ఉండదు. ఇష్టంలో కోరిక ఉండొచ్చు, అయిష్టంలో కోపం ఉండొచ్చు, అయిష్టంలో కోపం ఉండొచ్చు, ఇష్టంలో కోరిక ఉండొచ్చు, కానీ ప్రేమలో మటుకు కోరిక లేదు. అయితే మీరు డాక్టర్ గారు అన్నారు నన్ను, నేనంటే నీకు ఇష్టం అంటున్నారు. ఇష్టం అనే మాట కాదు మీరు వాడవలసింది, ప్రేమ అనే మాట వాడండి. ప్రేమకి డిజైర్, ఇష్టానికి డిజైర్ ఉంది, ప్రేమకి డిజైర్ లేదు, ప్రేమకు కోరిక లేదు. అలాగే భగవంతుని కూడా, భగవంతుని పట్ల మనకున్న ప్రేమనే భక్తి, భక్తి అంటారు. మీకు అర్థమవుతుంది? ఆ భక్తికి, ఆ భక్తికి కారణం కనపడటం లేదు అనుకోండి. ప్రేమించడం కోసమే ప్రేమిస్తున్నాం అనుకోండి, అనుకోండి, వాడికి మోక్షం ఇచ్చేస్తాడు. ఒక్కోసారి మనం ఏదో కోరుకుంటాం అనుకోండి భగవంతుని, మీకు అర్థమవుతుంది? అప్పుడు మన కోరికలను ఇస్తాడు, మోక్షం ఇవ్వడు. మనం ఆయనకి ఇచ్చింది, మనం కోరుకున్నది ఏదో ఇస్తాడు కదా, ఆ ఇచ్చింది మన శరీరం ఎంత నిజమో, మన మనస్సు ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, అది కూడా అంతే నిజం. కానీ ఆయన ఇచ్చింది వ్యవహారిక నిజమే, కానీ పారమార్థిక నిజం మటుకు కాదు. ఒకవేళ మనం ఏదైనా అడిగితే దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చింది సృష్టి ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, నా మనస్సు ఎంత నిజమో, ఈ పుచ్చుకున్నవాడు ఎంత నిజమో, ఆ వస్తువు కూడా అంతే నిజం, ఆ ఇచ్చిన వాడు కూడా అంతే నిజం. ఇలా గురువు గురించి చెబుదాం అనుకుంటున్నాం, గురువు గురించి పుస్తకం తీశాం. పుస్తకం చేతిలో ఉంది, మస్తకం ఎక్కడ ఉంది? అది శివుడు. శివుని మనం ఆరాధించడం వల్ల రూపబుద్ధిలోంచి విడుదల చేస్తాడు, నామబుద్ధిలోంచి విడుదల చేస్తాడు, రూపంలోంచి ఆరోపణలోకి తీసుకెళ్తాడు, నామంలోంచి నామరహిత స్థితికి వెళ్తాడు. శివుడిని ఆరాధించగా ఆరాధించగా నామరూపాలు ఉన్నట్టు, నామరూపాలతో తాదాక్ష్యం పొందుతున్న మనల్ని నామరూపరహిత స్థితికి తీసుకెళ్తాడు. వాడు అది శివానుగ్రహం. శివుణ్ణి ప్రేమగా మనం ఆరాధిస్తుంటే శరీరం ఉండగానే శరీరం లేని వాళ్ళ కింద అయిపోతాడు. శివుణ్ణి మనం ప్రేమగా ఆరాధించుకుంటుంటే, స్మరించుకుంటుంటే, ఆ రూపాన్ని మన మనసులో నిలబెట్టుకుంటుంటే శరీరం ఉండగానే శరీరం లేని వాళ్ళ కింద అయిపోతాం. అంటే శరీరం అక్కడ ఉంటుంది, అశరీరుడు అవుతాడు, అది బ్రాహ్మణిష్టం. శరీరం అక్కడ ఉంటుంది, శరీరం చచ్చిపోదు, అక్కడ ఉంటుంది. శరీరం ఉండగా అశరీర స్థితిని పొందుతాడు. అది శివుడి వల్ల సాధ్యం, అది శివానుగ్రహం వల్ల సాధ్యం అవుతుంది. అందుచేత ముగిస్తున్నాం, చాలా టైం, మీ టైం చాలా తీసుకున్నాం. అలా మన ఇండియా వాళ్ళకి టైం సెన్స్ తక్కువ, నేను కూడా ఇండియా వాళ్ళ కాడకు నాకు కూడా టైం సెన్స్ తక్కువ, అమెరికా వాళ్ళకి టైం సెన్స్ ఎక్కువ. టైం అంటే టైమే, ప్రతిదీ టైమే. సరిగ్గా గంటలు ముగించేస్తారు వాళ్ళు, మనకి అసలు టైం సెన్స్ తక్కువ. అలా భారతదేశంలో టైం సెన్స్, శుభ్రతోడు తక్కువ, టైం సెన్స్ తోడు తక్కువ. ఇంగ్లాండ్లో బాత్తన సిటీ ఉంది, నన్ను అరగంట ముందు తీసుకెళ్లారు నన్ను ఒక హాల్లోకి. 5 పెట్టారు మీటింగ్ వాళ్ళు, 4:30 ముందు తీసుకెళ్లారు. ఒక్కడ కనిపించడం లేదు జనం, ఏంటి మీటింగ్ ఏంటి, ఎవడు కనపడటం లేంటారు నన్ను ఆర్గనైజర్స్. ఏం మీరు లోపల, మీకు బెడ్రూమ్ ఉంది లోపల, మీరు అక్కడ విశ్రాంతి తీసుకోండి, మనం సిటీ అంతా చూసి వచ్చాం కదా, టైర్ అయిపోయి ఉన్నారు మీరు, ఇక్కడ జనం కూడా నీరెంతకలేండి, ఆ లోపలికి వెళ్ళి నన్ను బెడ్రూమ్లో కూర్చోబెట్టి అక్కడ రెస్ట్ తీసుకోమన్నారు. నేననుకున్నాను మనకి అలవాటు ఉంది కదా, 2 మీటింగ్ అయితే 11 వచ్చేస్తారు అందరూ. ఏంటి 5 మీటింగ్ అంటున్నారు, 4:30 ఎవడ కనపడతలేదు, ఇది మీటింగ్ ఏంటి అనుకున్నాను. సరిగ్గా 5 నన్ను రూమ్లోంచి బయటికి తీసుకొచ్చారు, మొత్తం 250 ఉన్నారు వీళ్ళు. మళ్ళీ మీటింగ్ సరిగ్గా 6 నన్ను ముగించేయమన్నారు, 6:10 అక్కడ ఒక్కళ్ళు లేడు. ఐదింటికి మీటింగ్ అంటే 4:30 ఎవడో కనపడలేదు, 6 మీటింగ్ నన్ను క్లోజ్ చేసేమన్నారు, క్లోజ్ చేసాం. 6:10 అక్కడ వచ్చిన వాడు ఒక్కడు లేడు. టైమ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే, స్పీడ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే. ఇక్కడ మనకు 2 మీటింగ్ అంటే 10 వస్తారు, మీటింగ్ ముగించేసిన తర్వాత ఇంకా 8 దాకా ఇక్కడే కూర్చుంటారు. ఆరు గంటలు మీటింగ్ క్లోజ్ చేస్తాను, 6:10 నాకు అక్కడ మనిషి కనపడలేదు, ఎవరు వెహికల్లో వెళ్ళిపోయారు, ఇంకా ఫ్లయింగ్గా ఎగిరి వెళ్ళిపోయారు. అలా మనకు అలవాటు తక్కువ, టైం సెన్సే మన పూర్వీకులకి తక్కువే, మనకి తక్కువే. సరే ఇప్పుడు జ్ఞాన యజ్ఞం జరిగింది, 3 నుంచి ఇక్కడ యజ్ఞం జరిగింది. ఈ శివ ప్రతిష్ఠకి, ఈ శివ భగవానాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయటానికి 3 నుంచి ఈ ప్రతిష్ఠకి దీనికి ఆగమ శాస్త్రం తెలిసి ఉండాలి, వేదం తెలిసి ఉండాలి, ఆగమ శాస్త్రం తెలిసి ఉండాలి, లేదా ప్రతిష్ఠకు సంబంధించిన శాస్త్రం తెలిసి ఉండాలి. అది ఎలా ప్రతిష్ఠ చేయాలి, ప్రతిదీ వేదంలో చెప్పబడింది. వేదంలో ఒక జ్ఞానమే కాదు చెప్తా, మీరు ఇల్లు ఎలా కట్టుకోవాలో చెప్పారు, రోగం వస్తే మందు ఎలా వాడాలో చెప్తారు. వేదంలో చాలామంది ఏమనుకుంటారంటే జ్ఞానం ఒకటే చెప్పారనుకుంటారు, గుడి ఎలా నిర్మించాలో చెప్పారు, ఇల్లు ఎలా కట్టుకోవాలో చెప్పారు, వాస్తి గాలి ఇంట్లోకి వచ్చిన గాలి ఇంట్లోకి వచ్చి గాలి వస్తూ ఉండాలి, వెళ్ళిపోయే గాలి వెళ్ళిపోతూ ఉండాలి, ఆ వాస్తు గృహ నిర్మాణం గురించి వేదంలో అన్నీ చెప్పారు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక జ్ఞానం ఒకటే చెప్పారు, మిగతా చెప్పలేదని. గుడి ఎలా నిర్మించాలి, అక్కడ ఎలా అక్కడ ప్రతిష్ఠ ఎలా చేయాలి, ఇదంతా కూడా చెప్పారు. తర్వాత దానికి ఆ శాంతి కోసం అన్న సంతర్పణ గురించి ఇవన్నీ చెప్పారు, వేదంలో అన్నీ చెప్పారు. ఇది 3 కార్యక్రమం, మన ఎంతో గంటలో ముగించేసుకుంటున్నాం. ఇప్పుడు కృష్ణ రాజు గారు, వారి ధర్మపతి సుబ్బలక్ష్మి గారు 4 నుంచి ఇదే పని, కూర్చోవటం నుంచోవటం. కానీ వారు చేసే పని మటు చాలా శ్రద్ధగా చేశారు, శ్రద్ధగా చేశారు, భక్తిగా చేశారు, అంటే ఇష్టంతో చేశారు. అది ఒక పని మనం అయిష్టంగానూ చేయొచ్చు, ఇష్టంగానూ చేయొచ్చు, కానీ ఇష్టంగా చేయటం మంచిది. ప్రీతిగానే చేయొచ్చు, అప్రీతిగానే చేయొచ్చు, కానీ ప్రీతిగా చేయటం మంచిది. ప్రేమగానే చేయొచ్చు, ప్రేమ లేకుండా కూడా చేయొచ్చు, ప్రేమగా చేయటం మంచిది. ఆ పని మనం చేయ చాలా, ఈ 4 నుంచి చాలా శ్రద్ధగా చేశారు ఈ పని. ఇదంతా జ్ఞాన యజ్ఞం. ఇదంతా మీటింగ్ అనుకోకండి, మీరు సభ అనుకోకండి. ఇవన్నీ ఇంగ్లీష్ మాటలు వచ్చాక వచ్చిన మీటింగ్. ఇదంతా సభ, ఇదంతా జ్ఞాన యజ్ఞం. జ్ఞాన యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలతో సమానం. ఈ జ్ఞాన యజ్ఞంలో, ఈ నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో, యజ్ఞంలో ఇది చివరి భాగం, ఇది చివరి భాగం. శరీరానికి శిరస్సు ఒకటే లేదు, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి శరీరానికి. ఈ నాలుగు రోజుల నుంచి జరుగుతున్న యజ్ఞానికి శిరస్సు భాగం. శరీరం అంటే ఒక తలకాయ ఒకటే కాదు, శరీరం అంటే కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, తలకాయ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ భాగంలో, ఈ అంతర్భాగంలో ఈ సభ శిరోభాగం, శిరస్సు లాంటిది. ఏం చేత శిరస్సు అంటున్నాను? మనం కేవలం జ్ఞానం గురించి, వేదంలో చాలా విషయాలు చెప్పారు, జ్ఞానం కూడా గురించి చెప్పారు. ఆ జ్ఞాన భాగం శిరోభాగం. నాకు ఆలోచన ఏం తట్టం లేదండి, నాకేంటి తెలివితేటలు తక్కువగా ఉన్నాయండి, బుద్ధి తక్కువగా ఉందని ఇలా తల చూపించి చెబుతాడు, కానీ పొట్ట చూపించా కూడా చెప్పదు. ఇంకా తెలివితేటలు తలకాయలో ఉంటాం, జ్ఞానం తలకాయలో ఉంటుంది. అయితే ఈ నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి యజ్ఞభాగంలో అనేక మంది ఋత్విక్కులు పనిచేశారు, అనేక మంది పండితులు పనిచేశారు, అనేక మంది కార్యకర్తల సహకారంతో, ఇక్కడ గ్రామస్తుల సహకారంతో, భక్తుల సహకారంతో, భాగవతుల సహకారంతో. మీరు నేనంటే ఒక గంట కూర్చున్నా అంతే కదా మనం చేసేది. అది పూర్తి చేసే టైంలో ఇచ్చాం మనం, పూర్తి చేసే టైంలో గంట కూర్చుని పుణ్యంలో వారితో పాటు భాగం పంచుకుంటున్నాం. వారన్నీ వడ్డించి సిద్ధం చేశారు, వారన్నీ వడ్డించిన వారు అన్ని సిద్ధం చేశారు, కూర్చోడానికి మనం వచ్చాం. ఇంతకు చెప్తున్నానంటే ఈ జ్ఞాన యజ్ఞంలో మనం ఒక్కళ్ళే ఈ పుణ్యానికి భాగస్వాములం కాదు. ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే, భగవంతుడు అంటే ఒక న్యాయమూర్తి. భగవంతుడు అంటే ఒక న్యాయమూర్తి. ఈ జ్ఞాన యజ్ఞంలో మనకి ఎంత వాటి ఎక్కువ వాటా ఏమంటే ఇప్పుడు అది కార్యక్రమం తలపెట్టమని కృష్ణరాజు గారికి, సుబ్బలక్ష్మి గారికి సలహా చెప్పిన వాళ్ళు కొంత ఇస్తాడు. సుబ్బలక్ష్మి గారికి, కృష్ణరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గ్రామస్తులకి కొంత ఇస్తాడు పుణ్యములు. భగవంతుడు అంటే పిచ్చోడు అనుకోకండి మీరు. ఆ వాటాలు పంచిపెట్టేటప్పుడు యాక్యురేసీ, మ్యాథమెటికల్ యాక్యురేసీతో ఉంటాడు. ఏమండి, ఈ కార్యకర్తలు కొంత భాగం ఇస్తాడు. ఇక్కడ వేదం పారాయణం చేశారు కదా, ఈ నాలుగు రోజుల నుంచి వాళ్ళకు కొంత భాగం, కొన్ని పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ చివరికి ఇక్కడ పంది వేశారనుకోండి, ఎవరైనా ఇవి తోరణాలు అవి కట్టారు, ఇక్కడ పూల దండలు వేసి కట్టారు, మీకు అర్థమవుతుంది, ఇదంతా శుభ్రం చేసి దండలు కట్టారు. ఈ దండలు కట్టిన వాడికి 2 పైసలు 3 పైసలు వాళ్ళకి కొంత వాటా ఇచ్చేస్తాడు భగవంతుడు. ఈ జ్ఞాన యజ్ఞానికి ఎవడైతే సంకల్పించారో, ఎవడైతే సహాయ సహకారాలు అందించారో, అందరికీ 5 పైసలు 10 పైసలు అలా పంచుకుంటూ వస్తాడు. అలా పంచుకుంటూ ఇంకెక్కడ మిగిలాం మనం, ముగింపులో మిగిలాం. ఎక్కడ మిగిలాం? మనకు కూడా 5 పైసలు 10 పైసలు వాటా మనకు ఇచ్చేస్తాం. మన వాటా మనకు వచ్చేస్తుంది, మనకేమి రాదనుకోకుండా. కానీ రూపాయికి రూపాయి మటుకు మనకు రాదు. కానీ ఈ జ్ఞాన యజ్ఞంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో, ఈ ముగింపు సమావేశంలో మనకు కూడా భగవంతుడు 5 పైసలు 4 పైసలు 3 పైసలు ఆ రూపాయిని పైసల కింద విడదీస్తాడు. విడదీసి మన వాటా మనకు కేటాయిస్తాడు, అడగకుండా ఇచ్చేస్తాడు. అడగకుండా కూడా మన ఆ తలంపు, మన తలంపుతో సంబంధం లేకుండా, మన తలంపుతో సంబంధం లేకుండా, మన కోరికతో సంబంధం లేకుండా ఈ మహాయజ్ఞంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో మన వాటా మనకు కూడా విడదీసి ఇచ్చేస్తాడు యజ్ఞభావం. మన మనకి యజ్ఞంలో భాగం మనం కోరుకోక్కర్లేదు. మన కోరికతో సంబంధం లేకపోయినా మనం ఇక్కడ పాల్గొన్నాం కాబట్టి మన వాటా మనకు కేటాయించి ఆ పుణ్య భాగంలో మనకు కొంత కేటాయించి ప్రత్యేకంగా మనం కోరుకోక్కర్లేదు. కానీ ఈ మహాయజ్ఞానికి ఈ సభ శిరస్సు లాంటిది. ఈ కార్యక్రమం ఈ 4 రోజుల నుంచి చాలా శుభప్రదంగా జరిగింది. కాగా కర్తృత్వం లేకుండా చేశారు ఈ పని, కామ్గా చేశారు, క్వైట్గా చేశారు, కూల్గా చేశారు. పని అయిపోయింది 4 రోజుల నుంచి అయినట్టు కనపడటం లేదు. ఇందులో ఎవరు చూసినా టైర్ అయినట్టు కనపడటం లేదు. అందరు ఫేసులు కామ్గా ఉన్నాయి. శ్రమ పడ్డవాళ్ళు కూడా శ్రమ పడినట్టు కనపడటం లేదు. అప్పుడే స్నానాలు చేసి బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. గంట కూడా పుట్టారు. ఏమి టెన్షన్ లేకుండా జరిగిపోయింది ఈ 4 రోజులు. అప్పుడే అయిపోయినాయా? అప్పుడే అంత ప్రశాంతంగా అయిపోయిందే? ఏంటి అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావు అనిపించేలాగా అయిపోతుంది. అంత ప్రశాంతంగా ఈ పని జరిగిపోయింది. అంచేత ఈ 4 రోజుల నుంచి ఎవరైతే ఇక్కడ శ్రమ పడ్డారో, ఈ 4 రోజుల నుంచి యజ్ఞములు ఎవరైతే భాగస్వాములు, ఎవరైతే జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకున్నారో, వాళ్ళందరికీ భగవంతుని సహృదయం కలగజేసి వాళ్ళందరికీ మోక్షానికి వెళ్ళే మార్గం చూపిస్తాడని, భగవంతుడు చూపిస్తాడని, అలా చూపించే శక్తి కూడా ఆయనకు ఉందని, మా అందరికీ మంచి బుద్ధి కలగజేస్తాడని, మంచి మనస్సు కలగజేస్తాడని, మంచి మార్గం చూపిస్తాడని, అంటే మనకు ఆయనే గమ్యం. ఎవరి గమ్యం? భగవంతుడే గమ్యం. మనకి ఏది గమ్యమో దాన్ని స్మరించుకోవటం వల్ల మనం పవిత్రం అయిపోతుంది. చివరి మాట ఇది మర్చిపోకండి. మన అందరికీ గమ్యం ఎవరు? భగవంతుడే. అంటే భగవంతుని స్మరించుకోవటం వల్ల, భగవంతుడి గురించి మాట్లాడుకోవటం వల్ల, భగవంతుడి గురించి ధ్యానం చేసుకోవటం వల్ల మనం ఏమవుతాం? పవిత్రం అయిపోతాం. పవిత్రం అయిపోతే ఆయన ఎంత పవిత్రుడు, అంత పవిత్రము మనం అయిపోయిన తర్వాత ఆయనలో ఐక్యమవుతాం. మన సాధన ఆయనే, మన గమ్యం కూడా ఆయనే. అంటే ఈ జ్ఞాన యజ్ఞంలో ఇంత శుభప్రదంగా, ఇంత జయప్రదంగా, ఇంత కళ్యాణప్రదంగా ఈ జ్ఞాన యజ్ఞాన్ని నిర్వర్తించినందుకు, అందరూ ఈ జ్ఞాన యజ్ఞంలో పంచుకొని మనల్ని కూడా ఆహ్వానించినందుకు, ఇక్కడ కార్యకర్తలకి, గ్రామస్తులకి, ఆత్రేయపురం గ్రామస్తులందరికీ కూడా, మన అందరం ఎక్కడి నుంచి వచ్చాం, మీ తరఫున, నా తరఫున, ఇక్కడ ఉన్న పెద్దలకి, ఇక్కడున్న భక్తులకి, ఈ గ్రామస్తులకి, ఆత్రేయపురం గ్రామస్తులకి, మీ తరఫున, నా తరఫున కృతజ్ఞత పూర్వకం అందరం సమర్పించుకుంటూ ఈ సభను ముగిస్తున్నాం. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ.